ग्रीष्म ग्रीष्म అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి. నేను గ్రీష్మ తప్ప మిగతా వాళ్ళందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి, లేకపోతే రికార్డింగ్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. గ్రీష్మ, యా ఫస్ట్ బిఫోర్ వి స్టార్ట్ దిస్, అందరికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అనుకోకుండా ఈరోజు గ్రీష్మ పుట్టినరోజు కూడా అవ్వడం చాలా సంతోషం. సో విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ అద్భుతమైన వర్క్ నీతో చేస్తున్నారు మా గ్రీష్మ నాన్నగారు. సో నాన్నగారు ఆశీర్వచనం, భక్తులందరూ ఆశీర్వచనం మీ మీద ఎప్పుడూ ఉండి, ఎప్పుడూ హ్యాపీగా జాయ్ఫుల్గా నాన్నగారు వర్క్ ఇలాగే కంటిన్యూ చేస్తామని లైఫ్ టైమ్. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. సో బిగిన్ చేయమ్మా, ప్రేయర్ బిగిన్ చేయి.
థ్యాంక్ యూ వెరీ మచ్ దిది. మాధవి అక్క, ఇది రికార్డింగ్ స్టార్ట్ చేశారా మీరు?
స్టార్ట్ అయిందమ్మా.
లేదు లేదు, స్టార్ట్ అవ్వలేదు. మాధవి అక్క, యాక్చువల్లీ ఐ థింక్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది, మేబీ పార్ట్ వి డిలీట్. ఓకే ఓకే ఫైన్. యా ఓకే. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురుమూర్తిః, పూజామూలం గురుపాదం, మంత్రమూలం గురువాక్యం, మోక్షమూలం గురుకృపా. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం, తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. నాన్న పరమాత్మనే నమః.
హలో, ఇక్కడ ఏమవుతుందంటే వేరే ఫోన్ కాల్స్ అంటే వీళ్ళు కనెక్ట్ అవ్వడానికి లింక్ ఇప్పుడు అడుగుతున్నారు కొంతమంది.
ఇయర్ ఫోన్స్ తెచ్చుకోండి.
ఒక్క నిమిషం రా. అంటే పాపం చాలా మంది కనెక్ట్ అవుదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి లింక్ కి ఏదో అడుగుతున్నారంట మెయిల్ ఇదిని. సో డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడానికి ఎట్లా అని అడుగుతున్నారా?
ఐ థింక్ ఇందులో కంపల్సరీ ఎంటర్ చేయాలనుకుంటది ఇది, లైక్ ర్యాండమ్ గా సంథింగ్ ఎంటర్ చేసినా ఇట్స్ ఓకే.
ఐ సీ, ఓకే. యా, అంటే దాని గురించి ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయి. లెట్స్ సీ, లెట్స్ సీ, ఒక్క నిమిషం. యా యా, సరే ఇంకా మొదలు పెడదాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎక్సలెంట్గా ప్రేయర్ చేసింది మన గ్రీష్మ. ధ్యానమూలం గురోర్మూర్తి అంటే ధ్యానమూలం గురోర్మూర్తి, మనకి గురువు రూపం సరిపోతుందండి ధ్యానం చేసుకోవడానికి. ధ్యానం మనం మెడిటేషన్ అంటాం కదా, లైక్ ధ్యానం చేస్తే మనసు అంతర్ముఖం అవుతుంది, మనం మనసు చల్లబడుతుందని. ఆ ధ్యానానికి ఉపాధిగా చాలామంది చాలా రకాలు పెట్టుకుంటారు, కానీ ధ్యాన మూలం గురువు అయి ఉండాలి. సో మనం గురు రూపాన్ని ధ్యానం చేస్తే మనసు అంతర్ముఖం అవుతుంది. పూజ మూలం గురోర్పదం, గురోర్పదం. సో ఇప్పుడు మనం పూజ చేసుకుంటాం, చాలామంది పొద్దున్నే స్నానం చేసి దీపం వెలిగించుకుని పూజ చేసుకుంటారు. సో మన పూజ గురోర్పాదం అంటే ఆయన పాద పద్మాలకి మనం పూజ చేసుకోవచ్చు. మంత్రమూలం గురోర్వాక్యం అంటే మంత్రోపదేశం తీసుకుని మంత్రం ఒకటి జపం చేస్తూ ఉంటే అది క్విక్గా మనకి మనసుకి కాన్సన్ట్రేషన్ తీసుకొస్తుంది, ప్యూరిటీ తీసుకొస్తుంది అంటాం కదా. సో మనకి గురువాక్యమే మంత్రము అంటే ఆత్మబోధ ఏదైతే మన నాన్నగారు చేశారో ఆ బోధ, ఆ సబ్జెక్ట్ ఇట్సెల్ఫ్ మనకి మంత్రం. ఆయన ఒక్క వాక్యం కూడా మనకి మంత్రంతో సమానం. సో ప్రత్యేకం మంత్రం చేయకపోయినా ఆయన వాక్కు, మనకి బాగా నచ్చిన వాక్కు ఒకటి మనం పట్టుకుని దాన్ని మంత్రం కింద తీసుకున్నా కూడా మనం అభివృద్ధి చెందుతాం. మోక్ష మూలం గురోర్ కృప, అల్టిమేట్గా మనకి మోక్షం రావాలి అంటే కేవలం గురువు కృప వల్లే మోక్షం వస్తుందండి, ఇంకో అవకాశం లేదు. ఎవరికైనా సృష్టిలో ఎవరికైనా గురువు గ్రేస్ వల్ల మాత్రమే మోక్షం లభ్యమవుతుంది. సో ఈరోజు గురు పూర్ణిమ, గురు పూర్ణిమ అంటే వ్యాసుడి పుట్టినరోజు రోజు గురు పూర్ణిమ చేసుకుంటామంటండి. ఈరోజు వ్యాసుడి జన్మదినం. సో వ్యాసుడి జన్మదినం రోజు గురు పూర్ణిమగా డిసైడ్ చేశారు పూర్వీకులు. ఎందుకు అంటే ఫస్ట్ అంటే వేదాలని విభజించిన ఆయన అంటండి. ఫస్ట్లో వేదాలు ఒక ముద్ద కింద ఉండేవంట, అవి నాలుగు వేదాల కింద విభజించిన వారు వ్యాసులు కాబట్టి ఆయనకి వేద వ్యాసుడు అని పేరు వచ్చింది. ఆయన బిగినింగ్ అంటే వేదాలని విభజించి మనకి అందుబాటులోకి తెచ్చినందుకు ఆయన పుట్టినరోజునే గురు పూర్ణిమగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఇండియాలో. సో వ్యాసాయ విష్ణు రూపాయ, ఆయన విష్ణుమూర్తికి భిన్నంగా లేరు అని చెప్తారు. వ్యాసుడికి నాలుగు చేతులు అయితే వ్యాసుడు రెండు చేతులున్న విష్ణుమూర్తి అంటారంటండి. సో వ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ ఎందుకన్నారంటే విష్ణువు అంశే వ్యాసుడు కాబట్టి ఆయన్ని విష్ణు రూపాయ అన్నారు. 18 పురాణాలు కూడా ఆయన రచించారంటండి. సాహిత్యం అంతా కూడా పెద్దవాళ్ళు ఇద్దరండి మొత్తం రచించింది. నాన్నగారు చెప్పింది వ్యాసుడు ఒక ఆయన, వాల్మీకి ఒక ఆయన. ఈరోజు గురు పూర్ణిమ రోజు ఎవరి గురువుని వారు ఆరాధించుకునే రోజు. మనం ఆయనకి గౌరవం అంటే మనం నిరంతరం ఆయన పట్ల మనం విశ్వాసంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, గౌరవిస్తూ ఉండాలి. ఈరోజు ప్రత్యేకంగా గురు పూర్ణిమ సందర్భంగా మనందరికీ కూడా ఆయన పట్ల రివరెన్స్ చూపించుకునే రోజు, అంటే మనం గౌరవించుకునే రోజు. ఈరోజు గురువుని ఆరాధిస్తే 365 డేస్ అంటే సంవత్సరం పొడవునా ఆరాధించిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పిందండి. నాన్నగారు చాలా సందర్భంలో చెప్పారన్నమాట, చంద్రుని వల్ల చల్లదనం వస్తుంది, గంగా నదిలో స్నానం వల్ల పాపాలు పోతాయి, కామధేనువు వల్ల కోరికలు నెరవేరుతాయి, కల్పవృక్షం వల్ల తలంపులు నెరవేరుతాయి, చింతామణి వల్ల చింతలు తొలగుతాయి అని చెప్తారంటండి. అయితే గురుపాద సేవ వలన సమస్త పాపములు తొలగి బ్రహ్మస్వరూపులు అవుతారు అన్నారు. అంటే ఇవన్నీ చేస్తే ఏదైతే వస్తుందో ఒక్క గురుపాద సేవ వలన సమస్త పాపాలు తొలగి బ్రహ్మస్వరూపులు అవుతారు అన్నారు. అంటే గురువు ఇచ్చిన అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అన్నమాట. అంటే ఒక గురువు కృప సరిపోతుంది మన జీవితానికి. ఎందుకంటే గురువు భగవంతుడికి భిన్నంగా లేడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే భగవంతుడు అడ్మినిస్ట్రేటర్ అంటండి. భగవంతుడు అడ్మినిస్ట్రేటర్ అంటే ఈ క్రియేషన్ అంతా కూడా ఆయన కర్త కాబట్టి ఈ మనకి లా అండ్ ఆర్డర్ ఎలాగ మనకి భౌతికంగా లా అండ్ ఆర్డర్ ఎలా అయితే పోలీస్ స్టేషన్ అలా ఉంటాయో అలా మొత్తం క్రియేషన్ కి అడ్మినిస్ట్రేటర్ భగవంతుడు. అయితే ఆయనలో జ్ఞానం, ఆయనలో జ్ఞానం దయ ఆ సెక్షన్ ఒక్కటి గురువు హృదయంలోకి తీసుకున్నాడంటండి. సో జ్ఞాని నా స్వరూపం అన్నాడు భగవంతుడు. సో ఒక జ్ఞాని సద్గురువు ఓన్లీ గ్రేస్ కృప ప్రేమ భగవంతుడిలోంచి తీసుకునే సెక్షన్. సో గురువు ద్వారా మనం ఉద్ధరింపబడిపోతాం. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రారంభం ప్రకారం మనుషుల్ని ఆడించి వాళ్ళ కర్మను బట్టి ఈ లైఫ్ అండ్ డెత్ ఈ సైకిల్లో మనం ఉంటాము. అయితే గురువు దయ వల్ల మనం ఆయన చేసే జ్ఞాన బోధ వలన మనం అది అర్థం చేసుకుని సమన్వయం చేసుకుని మనం నాన్నగారు చెప్పినట్టు ఫాలో అయితే మోక్షం ఇక్కడే ఇప్పుడే మనకి లభిస్తుంది అన్నమాట. అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్. గురుదేవుని నివాసమే కాశీక్షేత్రము. నాన్నగారు చాలాసార్లు అన్నారండి పాత మీటింగ్స్లో, జ్ఞాని ఎక్కడ పుట్టి పెరిగితే భవిష్యత్తులో అదే కాశీక్షేత్రం అవుతుందని. అండ్ డెఫినెట్గా జిన్నూరు కాశీక్షేత్రం అవుతుంది. ఆల్రెడీ చాలామంది అంటే నాన్నగారు దేహం చాలించిన తర్వాత చాలామంది భక్తులు, మన భక్తులే కాకుండా కొత్త వాళ్ళు చాలామంది అండి, వందల మీద రెగ్యులర్గా రావడం జరుగుతోంది. సో ఒక జ్ఞాని సమాధి అయిన చోట కాశీక్షేత్రం అవుతుందండి. సో గురుదేవుల నివాసమే కాశీక్షేత్రము, వారి చరణ ఉదకమే గంగ. ప్రతి గురు పూర్ణమికి నాన్నగారు పొద్దున్నే అర్లీ మార్నింగ్ అందరికీ దర్శనం ఇచ్చి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరికీ వసతి ఉందో లేదో కనుక్కుని వాళ్ళ టిఫిన్లు భోజనాలు ఒక వారం ముందు నుంచే పురమాయింపు అంతా చేసి, జనరల్గా గురువుని మనం ఆరాధించి మనం రెస్పెక్ట్ ఇచ్చి మనం మర్యాద ఇచ్చేది అది భక్తులందరికీ నాన్నగారు చాలా చాలా సంవత్సరాలు డెకేడ్స్ తరపుడు జిన్నూరులో చేశారండి. ఆయనే ఆహ్వానించి ఆయనే ఫంక్షన్స్ అన్నీ అరేంజ్ చేసి పురమాయింపు చేసి భక్తులందరికీ 3 రోజులకి భోజనాలు పురమాయించి వచ్చే వాళ్ళందరికీ ఏ అసౌకర్యం లేకుండా వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని విడివిడిగా పలకరించి కడుపు నింపేసి హృదయం నింపేసి మనల్ని లైట్ వేపు నడిపించి అంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అంటే అలాంటి గురువుని మనం చూడమండి, మనకి అది సహజం అయిపోయి మనకి అంత విలువ గుర్తించలేకపోతున్నాం అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అంటే అంతలా అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆదరించి తర్వాత ఇంకా నాన్నగారు ఎప్పుడైతే హెల్త్ కొంచెం డిటీరియేట్ అయిందో ఇంకా అప్పుడు హైదరాబాద్ ఫోన్ చేసి నాగలక్ష్మి చేసి జనం ఎక్కువ అవుతున్నారు కదమ్మా ఇక్కడ కొంచెం శ్రమ కూడా అవుతుంది అక్కడ చేద్దాము అంటే అప్పటి నుంచి 10 ఇయర్స్ హైదరాబాద్లో జరిగిందండి బోత్ పుట్టిన అదే గురు పూర్ణిమ పుట్టినరోజు కూడా. సో మనం ప్రతి గురు పూర్ణిమకి ఎక్కడున్నా కూడా ఈరోజు ఆయన్ని రోజంతా ఆయన్ని తలపెట్టుకుని ఆయన స్మృతులు తలపెట్టుకుని ఆయన మనకి చేసిన దాన్ని గుర్తించి మనం ఆయన్ని గౌరవించాలండి. సో తారక ఇప్పుడు గురుదేవుల నివాసమే కాశీక్షేత్రము వారి చరణ గురుదేవుల నివాసమే కాశీక్షేత్రము వారి చరణ ఉదకమే గంగ. గురువే విశ్వనాథుడు, తారక మంత్రం ఉపదేశించడి పరబ్రహ్మం కూడా వారే. గురువు జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు, గురువు సేవకి మించిన తపస్సు లేదు. అంటే ఆయన సర్వీస్ మించిన తపస్సు లేదు. సర్వీస్ అంటే కేవలం భౌతికంగా ఆయన భోజనం అనో లేకపోతే ఆయనకి సేవ చేయడం అదొక ఎత్తు అయితే, సర్వీస్ కెన్ బి ఇన్ ఎనీవే అండి. గురువు అంటే కేవలం శరీరం కాదు కదా. సో ఆయన పని ఇప్పుడు ఆయన పని అంటే ఏంటి, ఆయన ఏదైతే మనకి బోధించారో ఏదైతే శాంతి మన మీద శాంతి మనకి అందజేశారో ఏదైతే మనకి బ్రహ్మం గురించి అంత వివరంగా ప్రతిరోజు గంటల తరబడి సంవత్సరాల తరబడి ప్రతిరోజు కనీసం 6-8 గంటలు అలా సంవత్సరాలు దగ్గర 40 సంవత్సరాలు ఆయన బోధించి అంత శ్రమ పడ్డానికి కారణం ఏంటి అంటే, మనందరం దుఃఖరహిత స్థితికి వెళ్ళి మనందరం శాంతిగా ఉండాలి, ఆ మోక్ష సింహాసనం ఇప్పుడే ఇక్కడే పొందాలని. ఆయన మనల్ని వెంటాడారండి స్వర్గరాజ్యం మనకు సొంతం చేయడానికి, మనల్ని వెంటాడి బ్రహ్మంలో ఐక్యమయ్యి, అసలు బ్రహ్మంలో ఐక్యమయ్యే వరకు మనల్ని గురువు విడిచిపెట్టే ప్రసక్తే లేదంటండి. పులినోట్లో పడ్డ మాంసపు ముక్క అంటారు కదా, సో ఆ మాంసం ముక్క అయినా జారి బయటపడడానికి అవకాశం ఉంటుంది, కానీ ఒక భక్తుడిని ఆయన అనుగ్రహించి బ్లెస్ చేసిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మనకి జ్ఞానం వచ్చే వరకు ఆయన విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆటంకాలు ఏమి ఉన్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగి బూడిద చేసి అజ్ఞానాన్ని వెంటాడి మనల్ని జ్ఞానవంతుల్ని చేసేది గురువేనండి, వాడే గురువు. జీవితం పొడుగున మనం లైఫ్ అంతా తీర్థయాత్రలు చేసినా, పుణ్య నదుల్లో స్నానాలు చేసినా, పూజలు చేసినా, ధ్యానాలు చేసినా, ఇవన్నిటికన్నా కూడా ఒక్క 10 నిమిషాలు గనక మన గురువు సమక్షంలో మనం కూర్చుంటే వీటిలన్నిటికీ కూడా అది వీటిలన్నిటికన్నా ఎక్కువ అంటండి. ఒక్క 10 నిమిషాలు ఒక సద్గురువు సన్నిధిలో కూర్చుంటే మనకి ద బెనిఫిట్ ఈస్ హ్యూజ్. అంటే మన మనసు పవిత్రం అవుతుంది, మనకి తొందరగా రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు కాశీ వెళ్తాము, కాశీ విశ్వనాథుని దర్శిస్తాము, లేకపోతే తిరుపతి వెళ్తాము, వెంకటేశ్వర స్వామి దర్శిస్తాము, కానీ వాళ్ళు టీచింగ్ చేయరండి. టీచింగ్ ఎవరు చేస్తారు? ఒక గురువే టీచింగ్ చేసి మనల్ని అంతర్ముఖుల్ని చేసి లోపలున్న అంతర్యామిని అందుకునేలాగా ఒక్క గురువే సహకరించగలుగుతాడండి. సో ఈరోజు గురు పుణ్యం సందర్భంగా మనం ఈ ఆన్లైన్ సత్సంగం ఎలా బిగిన్ అయింది అనేది ఒక్క రెండు మినిట్స్లో చెప్పేస్తాను. నాన్నగారి వర్క్ విస్తృతంగా చేసింది ఒకటి, నాన్నగారి మనవడు వర్మ అండి, ఆయన వెబ్సైట్ నాన్నగారి వెబ్సైట్ ఓపెన్ చేసి నాన్నగారి మీటింగ్లు అన్ని 1983 అంటే ఫస్ట్ రికార్డింగ్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా నాన్నగారు చేసిన పబ్లిక్ ప్రవచనాలన్నీ, ఆడియోస్ ఉంటే ఆడియోస్, వీడియోస్ ఉంటే వీడియోస్, అన్నీ సేకరించి ఒక క్రమంలో వెబ్సైట్లో పెట్టి దాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. అండ్ నాన్నగారు చాలా గర్వంగా చెప్తూ ఉండేవారు, స్క్రీన్ వెనక ఉండి వర్మ ఆ వెబ్సైట్ నడుపుతున్నాడు, మనకి 10,000 ఓపెనింగ్స్ ఉన్నాయమ్మా అని. సో అలా అంటే నాన్నగారు ఉద్దేశం కూడా ఏంటంటేనండి, ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, ఈ జ్ఞాన యజ్ఞం అనేవారండి, మనం మీటింగ్లు అంటున్నాము, ఇవి మీటింగ్లు కాదు, ఇది జ్ఞాన యజ్ఞం అన్నారు. అంటే ఏంటి అంటే అహంకారాన్ని దహించడానికి, అహంకారం లేకుండా అహంకార రహిత స్థితికి మనల్ని తీసుకెళ్లడానికి ఆయన అనుగ్రహ బోధనలే ఈ యజ్ఞాలు. సో ఈ యజ్ఞంలో అందరూ పాల్గొనాలి. ఆల్సో ఎందుకు పాల్గొనాలి, ఆయనకి ఏం అవసరం? ఆయనకి జ్ఞానం వచ్చేసింది, మన నుంచి ఆయనకి ఏమీ అక్కర్లేదు. మన సుఖం కోసం, మన శాంతి కోసం, మనం ఉద్ధరింపబడడం కోసం అది మనం శ్రవణం చేయకపోతే కుదరదు. ఎందుకంటే చుట్టూరు ఉన్నది మాయ, ఆయనదే అయినా కూడా మాయ, మాయ మనకి ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆకర్షణ నుంచి బయటకు వచ్చి అసలు బ్రహ్మం ఉన్నది లోపలే ఉంది, ట్రూ భగవంతుడు లోపలే ఉన్నాడు, బయట ఏమీ లేదు అనే గ్రహింపు, ఒక్క ఆయన మాట అనుగ్రహంతో ఆయన చెప్పిన మాట వల్లే అది మనకి ఎక్కుతుంది. కానీ మనం పుస్తకాలు చదవడం వల్ల, ఏదో ప్రవచనాలు ఎవరెవరో చెప్పిన వినడం వల్ల అది అజ్ఞానం సంహరింపబడదండి. ఎందుకంటే ఒక ఏనుగు, మదం ఎక్కిన ఏనుగు ఎలా ఉంటుందో ఈ అహంకారం అలా ఉంటుంది. ఒక పులి దాటికే అది భయపడుతుంది. సో ఒక సింహంకి ఒక ఏనుగు భయపడుతుంది, ఇంకా దేనికి భయపడదని చెప్పారు వన్ ఆఫ్ ది మీటింగ్స్లో నాన్నగారు. సో గురువు సింహం లాంటి వాడు. సో ఏంటంటే ఈ అజ్ఞానాన్ని ఒక్కసారి పటాపంచలు చేసి ఇది కాదు, నువ్వు ఆత్మస్వరూపులు, మీరంతా ఆత్మస్వరూపులు, మీరు అజ్ఞానం కాదు అని దాన్ని ట్రూత్ మనకి పాయింట్అవుట్ చేసి ఆ ట్రూత్ వైపు నడిపించడానికి మనకి సపోర్ట్ ఇచ్చి ఆ లోపలున్న వస్తువు తాలూకు ఎంతో కొంత మనకి అనుభవం రుచి చూపించి అటువైపు మనల్ని ఆకర్షింపచేసి అటువైపు ప్రయాణం చేసేలాగా, కష్టంగా కాకుండా ఇష్టంగా సహజంగా ప్రయాణం చేసేలాగా మనకి సహకరిస్తారండి. సో అది ఇంకా నాన్నగారికి మించి ఎవరన్నా చేయగలరు అంటే నేను నమ్మలేను. ఎందుకంటే ఆయన కురిపించిన ప్రేమ దయ భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగానే కాదు, మన అంటే ఇంటి పరిస్థితులే కాదు, అన్నీ అంటే చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కూడా అన్నీ ఆయన కనుక్కుని బయటికి లాగి మనకి ఏదేదైతే ఇబ్బంది కలగజేస్తుందో అవన్నీ బయటకు తీసి అవి పరిష్కారం చేసి మనల్ని ట్రూత్ వైపు గైడ్ చేశారండి. సో ఆయన చేయవలసిన వర్క్ ఐ మీన్ మోర్ దెన్ సఫిషియంట్ చేసి వెళ్ళారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన పట్ల కంప్లీట్ భక్తి విశ్వాసంగా ఉండి భారం ఆయనకి వదిలేసి మనం అక్కడ స్థిరపడ్డం అంతే. ఆ హృదయంలో మనం స్థిరపడ్డం తప్ప మనమంటూ సర్దుకోవడానికి ఇంకేం లేదండి. అన్నీ సర్ది భోజనం వడ్డించి భగవాన్ అన్నట్టు మీకు విస్తర నేనే వేస్తాను, భోజనం నేనే వడ్డిస్తాను, స్వీట్లు వేస్తాను, వంటంతా ఆయనే వండేసి మనకి విస్తర మీద మొత్తం విందు భోజనం వడ్డించేసి తినిపించడం కూడా చేసేసారండి. మింగడం అనే పనే మనల్ని చేయమన్నారు. సో ఆ మింగడం ఒక్కటి మనం గనక చేస్తే మనం ఆయన ఋణం తీర్చుకుంటాం. ఎలా ఋణం తీర్చుకుంటాం? ఆయన స్వరూపం మనం అయ్యి ఆయనకి భిన్నంగా మనం లేదనే అనుభవం మనలో వచ్చినప్పుడు ఆయన ఋణం తీర్చుకోవడం అండి. సో ఈ అజ్ఞానంలో ఉన్న దరిద్రం, ఈ అజ్ఞానంలో ఉన్న అల్పత్వం మనం గుర్తించి ఇందులో నుంచి మనం విడుదల అవ్వడమే మనం ఆయనకి చూపించే కృతజ్ఞత. ఏ సో నాన్నగారు సబ్జెక్ట్లోకి వస్తే, వెబ్సైట్ ఎలా బిగిన్ అయింది అంటే గ్రీష్మ వెబ్సైట్ ఎలా బిగిన్ అయిందంటేనండి, ఫిబ్రవరి 2010లో తను అమెరికాలో ఉందన్నమాట. అక్కడ తనకి ఒంటరిగా వర్క్ చేస్తూ ఉంటే నాన్నగారు అంటే విపరీతమైన ఇష్టం, అయితే భౌతికంగా దగ్గరగా ఉండడానికి ఎక్కువ అవకాశం లేదు కానీ తనకి మానసికమైన అనుబంధం ఎక్కువ నాన్నగారితోటి. సో ఏంటంటే నాన్నగారి వర్క్ మనం ఏదో ఒకటి చెయ్యాలి, మనం చాలా శాంతి పొందుతున్నాం ఆయన మాటల వల్ల, ఈ మాటలు మనమే కాకుండా అందరికీ అందాలి, తెలుగులోవి ఇంగ్లీష్లోకి మనం కొంచెం ట్రాన్స్లేట్ చేయగలిగి అది అందరికీ అందచేస్తే నాన్నగారు గమ్యం ఒకటే అనేవారు, హ్యుమానిటీని సఫరింగ్లోంచి బయటికి తీసుకురావాలని. సో ఈ మాటల వల్లే కదా అందరం సఫరింగ్లోంచి బయటకు వస్తున్నాము, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన సబ్జెక్టు మొత్తం అందరికీ అందాలి అనే కంప్లీట్ సహృదయంతో సదుద్దేశంతో తను వెబ్సైట్ బిగించేసిందండి. అది ఎవరికీ చెప్పలేదు, తనంతటి తను బిగించేసి నాన్నగారికి మనం న్యాయం చేయాలి, ప్రపంచంలో అందరికీ ఈ శాంతి అందాలి అనే సహృదయంతో తను మొదలు పెట్టిన కొంతకాలానికి నాన్నగారికి తెలిసి చాలా సంతోషించి, అమ్మ కృష్ణ నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ వెబ్సైట్ని మీరు అందరూ ముందుకు తీసుకెళ్ళండి అమ్మా, ఇది అందరికీ స్ప్రెడ్ అయ్యేలా చెయ్యండి అని బ్లెస్ చేశారండి. అది చేసిన తర్వాత కొంతకాలానికి కొంచెం పరిస్థితుల వల్ల నాన్నగారి దగ్గరికి రావడం అవ్వకపోవడం, మళ్ళీ ఈ అప్డేటింగ్ అక్కడికి చాలా వరకు కుదిరినప్పుడల్లా అప్డేట్ చేసుకుంటూ వచ్చి నాన్నగారి కంటెంట్ అంతా పెట్టడం, తర్వాత భక్తులు అంటే వర్మగారు ఎలాగూ గురువు గారికి సంబంధించి అంతా పెడుతున్నారు కాబట్టి భక్తులకి నాన్నగారికి ఉన్న అనుబంధం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మెల్లమెల్లగా సేకరించినవి ట్రాన్స్లేషన్ చేసి పెట్టడం జరిగిందండి. అలా ఇప్పుడు ఈ కరోనా సీజన్లో అనుకుని ఎలా బిగించేసామంటే ఇది గ్రీష్మ ఎప్పటి నుంచో పాప మన మాధవి లక్ష్మీ మాధవి ఎన్ఆర్ఐస్ అండి వీళ్ళు ఎప్పటి నుంచో కూడా నాన్నగారు బాడీ వదిలేసిన తర్వాత అక్క మనం అందరం కూడా ఇది నాన్నగారు సబ్జెక్ట్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి కదా, అండ్ టెక్నాలజీ ఉంటే ఇంకా వైడ్గా స్ప్రెడ్ చేయొచ్చు కదా దీన్ని, సో ఇంగ్లీష్లో కూడా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్దాము అని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారండి వాళ్ళందరూ. అప్పుడు సో మొన్న కరోనా లాక్డౌన్ అయిన తర్వాత ఇంకా సత్సంగాలు ఇళ్ళకెళ్ళి సత్సంగాలు చేసుకోవడం లేదు, ఈ గుళ్ళు ఆశ్రమాలు అన్నీ మూసేశారు. సో ఇంకా అందరం ఎలాగూ ఇంట్లో ఉన్నాం కదా, ఇది ఎక్కడో చోట బిగించేయాలి కదా, ఇది మొదలు పెడదాము అని గ్రీష్మ చేసిందండి. అంటే ఎంత ముచ్చటేస్తుందంటే తను చూస్తే ఒక పక్కన కుటుంబం, ఒక పక్కన వర్క్ ఫ్రమ్ హోమ్, ఇద్దరు చిన్నపిల్లలు ఆడపిల్లలు, బోల్డ్ పని మనుషులు రావట్లేదు లాక్డౌన్ పీరియడ్లో, పనంతా చేసుకుని వంటంతా చేసుకుని ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వెబ్సైట్ అప్గ్రేడ్ చేయాలి, దీది మనం భక్తులందరికీ అందుబాటు చేయాలి, దీన్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి దీది అని రిక్వెస్ట్ చేసేసరికి కాదనలేక గురువు గారు నీతో సంకెళ్ళేస్తున్నారే మాకు అన్నానమాట. సో అలా బిగిన్ అయిందండి ఇది. అయితే ఊరికే ట్రయల్ కింద మొదలు పెట్టాం దీన్ని, ముందు ఒక 2-3 వీక్స్ అసలు ట్రయల్ చేసి ఎలా ఉంటుందో చూద్దాము. కేవలం టీచింగ్ అంటే భక్తులందరూ కూడా నాన్నగారి దగ్గర ఉన్నవాళ్లే, సంవత్సరాల తరబడి ఆయన స్పీచెస్ కూడా విని ఉన్నవాళ్లే, ప్రత్యేకం మనం మన భక్తులకి సబ్జెక్ట్ చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు టీచర్సే, మనం ఎవరూ స్టూడెంట్స్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఆయన ప్రవచనాలు వినని భక్తులు లేరు. మీరు మారుమూల పల్లెటూర్లకు వెళ్ళి రోజు నాన్నగారి దగ్గర దర్శనం చేసుకునే భక్తుల్ని ముట్టుకున్నా సునాయాసంగా సబ్జెక్ట్ వాళ్ళ నోట్లోంచి చెప్పబడుతుందండి. ఎందుకంటే వాళ్ళు అమృతం తాగినట్టు తాగేశారు నాన్నగారి దగ్గర. సో ఈ రోజు మనం కొత్తగా సబ్జెక్టు మనం చెప్పవలసిన అవసరం అంత లేదు. అయితే మనం స్మరణ చేసుకుని ఆయన లీలలు కూడా తలపెట్టుకోవాలి. ఇప్పుడు భగవద్గీత ఒక ఎత్తు అయితే భాగవతం ఒక ఎత్తు అండి. సో టీచింగ్ అంతా భగవద్గీత లాంటిది. భాగవతం నాన్నగారి లీలలు. సో ఏమనుకున్నామంటే ఎలాగో అంత టీచింగ్ అందరూ ఉన్నారు, సత్యంగా చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు నరసాపురంలో, పాలకొల్లులో, భీమవరంలో, అలా ఆకువీడులో, అన్ని చోట్ల, ఐభీవరంలో, హైదరాబాదు, వైజాగ్ విజయవాడ, అన్ని చోట్ల కూడా నాన్నగారు టీచర్స్ అపాయింట్ చేశారండి. సబ్జెక్ట్ ఎప్పటికీ విడిచిపెట్టద్దు, సత్సంగాలు విడిచిపెట్టద్దు అని. సో ఎలాగూ ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు నాన్నగారు ఎంత మందినో ఉద్ధరించారు, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ని అడ్రస్ చేశారు. మూడు జనరేషన్స్, అంటే మా పేరెంట్స్ జనరేషన్, మా జనరేషన్, మా పిల్లల జనరేషన్, అలా అందరి ఇళ్లలోని మూడు జనరేషన్ల పిల్లల్ని బ్లెస్ చేయడం, అక్షరాభ్యాసాలు చేయించడం, అన్నం ముట్టించడం, పంచకట్టుకు రావడం, పవిట్లకి రావడం, పెళ్లిళ్ళకి రావడం. సో ఇంకా అన్ని ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యి అందరినీ ఫ్యామిలీని బ్లెస్ చేసి, మనం భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఫైనాన్షియల్గా సౌండ్గా ఉండాలి, మనకి ఏ ఆటంకాలు ఉండకూడదు, లోపల అంటే ఇహమో పరమో కూడా మనకు ఉండేలాగా ఆయన బ్లెస్ చేసి, బ్లెస్ చేయడమే కాక అన్ని నెరవేరేలాగా కూడా చేసి వెళ్ళారండి. సో ఈరోజు ఈ మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఆయనకి రుణపడున్నాము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సబ్జెక్టులోకి వెళ్తే ఇప్పుడు భక్తులు అందరూ నన్ను వచ్చి, మన భక్తులనే కాదు అందరు భక్తులు కూడా వచ్చి, మాకు శాంతి కుదరట్లేదండి, మాకు శాంతి రావట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు, అశాంతిగా ఉంటుంది. అంటే చేస్తున్నామండి సాధనలు, అయ్యో చేస్తున్నాము, కానీ సరిపడ శాంతి ఎందుకు రావడం లేదు, మనసు ఇంకా ఎందుకు చెదురుతోంది, ఏకాగ్రత ఎందుకు కుదరట్లేదు, మాకు శాంతి కావాలండి మాకు అని అడుగుతున్నారండి భక్తులందరూ. శాంతి ఎలా వస్తుందండి అని అడిగారు నాన్నగారు. ఈశ్వర పాదాల పట్ల భక్తి విశ్వాసం లేకుండా శాంతి కుదరదంటండి. అంటే భక్తి ఉంది, విశ్వాసం ఉంది, కానీ సరిపడలేదంటండి. ఎక్కడో మన మీరాబాయి, తుకారాము భక్తులు, వాళ్ళంత ఏకాగ్రత, వాళ్ళంత పవిత్రత మనకి లేకపోయినా, వాళ్ళంత భక్తి మనకి లేకపోయినా, అంత అవసరం లేదు మనకి, కనీసం సరిపడ, అంటే శాంతి నిలబడే అంత సరిపడ భక్తి కూడా మనకి లేదు, అందుకు శాంతి రావట్లేదు. నారాయణుడు ఒకడు ఉన్నాడు, పరబ్రహ్మ ఒకడు ఉన్నాడు అని సజీవమైన విశ్వాసం గనక మనకి ఉంటే శాంతి చెదరదన్నారండి. మనకి సరిపడ భక్తి నమ్మకం లేకపోవడం వల్ల మాత్రమే మనం అశాంతికి గురవుతున్నాం. మన గురువు పట్ల మనకి ప్రేమ అనురాగాలు సరిపడ ఉండాలండి. ఎందుకంటే మనసు కోతి లాంటిది, ఒక్క క్షణం కూడా నిలవకుండా అటు ఇటు అటు ఇటు డిస్ట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది. మన ఇంద్రియాలని లాక్కెళ్ళి బయట వ్యవహారం మీద పడేస్తూ ఉంటుంది మన మనసు. అందుకు మన ఇంద్రియాలని మనసుని కూడా గురువు పాదాలకు కట్టేయాలన్నారండి. మన ఇంద్రియాలని మనసు, ఇంద్రియాల మనసు ఇంద్రియాలని తెచ్చి ఇంద్రియాలని కంట్రోల్ మనసు తెచ్చుకోలేదంటండి. ఎట్టి పరిస్థితుల్లో మనసు ఇంద్రియాలు, ఐదు ఇంద్రియాలని లాగి వెనక్కి తీసుకొచ్చే శక్తి దానికి లేదు. అందుకు దాన్ని తీసుకెళ్ళి గనక మనం గురు పాదానికి కట్టేస్తే అప్పుడు అక్కడ నిలబడుతుందండి. ఎందుకంటే ఆయన దయ వల్ల, అది కూడా మన ప్రయత్నం వల్ల కాదు. మనం చేయవలసిందల్లా ఏంటి అంటే ఆయన పాదాలని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని అక్కడ మనం భక్తి చెల్లించి ఆయనని మనం విశ్వసించి మన ఫెయిత్, అంటే అన్వేవరింగ్ ఫెయిత్ ఆయన పట్ల పెడితే అప్పుడు మనసు కుదురుగా ఉండి శాంతిగా ఉంటుందన్నారండి. అండ్ దీనికి ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, మనం రోజు శుభ్రంగా స్నానం చేసి రోజు మీకు నిజం మీకు బోల్డ్ ఐశ్వర్యం ఉంటే రోజు కొత్త బట్టలు కట్టుకోండి. మీరు శుభ్రంగా స్నానం చేసి క్లీన్గా ఉండి మీరు కొత్త బట్టలు రోజు వేసుకుని అవసరమైతే మంచి గంధంతో నలుగు పెట్టుకుని స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని ఒంటి నిండా పర్ఫ్యూమ్ కొట్టుకోండి, కొట్టుకుని ఫుడ్ మానేయండి, మీ ఆకలి తీరుతుందా? మీకు భోజనం లేదనుకోండి, మీరు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారనుకోండి రోజు, ఒంటి నిండా పర్ఫ్యూమ్ కొట్టుకొని సువాసన వచ్చేస్తున్నారనుకోండి, బంగారు పూయాల్లో ఊగుతున్నారనుకోండి, భోజనం తినకుండా మీ ఆకలి తీరుతుందా? అలాగే భగవంతుని పాదాల పట్ల భక్తి విశ్వాసం లేకుండా మీకు మోక్షం సాధ్యమవుతుందా? అంటే మనం ఎంత ఆస్తి ఉన్నా, ఇప్పుడు ఎంత బంగారం ఉన్నా, మన ఎంత వెళ్తున్నా, ఎంత బంగారం ఉన్నా, ఇంటి నిండా డబ్బు ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ నిండా ఉన్నా, మనకి బోల్డ్ కార్లు ఉన్నా, ప్రయాణాలు చేసే ఫ్లైట్లో ట్రైన్లో ప్రయాణం చేయడానికి సరిపడ డబ్బు ఉన్నా, ఇవన్నీ మనకి శాంతిని తీసుకురావు. ఒక్క ఆయన పాదాల పట్ల అన్వేవరింగ్ ఫెయిత్ భక్తి వల్ల మాత్రమే మనకి ఆ స్పిరిచువల్ హంగర్ తీరుతుందన్నారండి. భక్తి కుదిరితే చాలా, అసలు భక్తి కుదిరిన వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ తెలుస్తూ ఉంటుందంటండి. ఎలా అంటే, భక్తి కుదిరిన వాళ్ళు వాళ్ళకి విసుగు తగ్గిపోతుందండి పూర్తిగా. ఈ చిరాకులు పరాకులు ఉండవంటండి వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ మాటలో కానీ, వాళ్ళ అంటే బండగుర్తు అన్నారు. ఒక మనిషికి భక్తి విశ్వాసం సరిపడ ఉంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో, వాళ్ళ మాటలో, వాళ్ళ క్రియలో అది కనిపిస్తూ ఉంటుందన్నారు. అంటే అది లేని వాళ్ళు, సరిపడ లేని వాళ్ళు ఎప్పుడు చిరాకుగా విసుగ్గా సహనం లేకుండా ఉంటారంటండి. కానీ భక్తి కుదిరిన వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారంట, ప్రశాంత చిత్తంతో ఉంటారంట, వాళ్ళకి సహనం పెరుగుతుందంట, బుద్ధిలో ఉన్న దోషాలు మెల్లమెల్లగా క్రమంగా పోయి ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుతామన్నారండి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రోగాలు వస్తే కరెక్ట్ మందు వేసుకుంటే రోగం ఎలా తగ్గిపోతుందో అలా ఈ భవరోగం తగ్గడానికి ఒకే ఒక్క మందు ఆయన పట్ల 100% భక్తి. అసలు మన భక్తి నిజమైతే ముక్తి కూడా అడగమంటండి. నిజమైన భక్తులు అసలు ముక్తి కూడా అడగరంట. ఈ మీరాబాయి, తుకారం లాంటి వాళ్ళు, వాళ్ళకి సహజంగా రాలిపోయిందంటండి అజ్ఞానం. వాళ్ళకి అసలు అజ్ఞానం ఒకటి ఉందని, దాన్ని తీసుకోవాలని, దాన్ని పోగొట్టుకోవాలని ఏమీ లేదు. కేవలం వాళ్ళ ఫోకస్ అంతా కూడా నారాయణుడు, కృష్ణుడు. సో అంటే తుకారం విషయంలో పాండురంగుడు, మీరాబాయి విషయంలో కృష్ణుడు. వాళ్ళ మనసంతా కూడా, వాళ్ళ ఇంద్రియాలు మనసు అంతా కూడా వాళ్ళ ఏకాగ్రత ఎవరి పట్లుంది? ఈశ్వరుడి పాదాల పట్లుంది. అందుకు వాళ్ళకి సాధన అంటూ ప్రత్యేకం ఏం లేదంటండి. దానంతట అది సహజంగా. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏ జాబో కొట్టేశారనుకోండి, మనకి తెలియకుండా కొట్టేస్తారు, డబ్బులు పోతాయి. అలా మనకి తెలియకుండా ఈశ్వరుడు దొంగతనం చేసేస్తాడంటండి. ఆయన పాదాల పట్ల మనకి కరెక్ట్ గా నమ్మకం విశ్వాసం ఉండి భక్తి చెల్లిస్తే అసలు సాధన పేరు మీద కష్టం లేకుండా సహజంగా అజ్ఞానం ఊడిపోయి మనం ఆత్మ స్వర్గరాజ్యానికి ఫిట్ అయిపోతామంటండి. మనసు కుదరలేదు, మనసు కుదరలేదు అంటే రాదది. మనం భగవంతుడి పేరు మనం తలపెట్టుకుంటున్నామా, ఆయన రూపాన్ని మనం ధ్యానం చేస్తున్నామా, ఆయన స్మృతులు మనం చెప్పుకుని ఆనందిస్తున్నామా, అవన్నీ చేయకుండా నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు అంటే ఎలా కుదురుతుంది? మనం ఆ భక్తి వల్ల మన దోషాలు అన్నీ మెల్లమెల్లగా క్రమంగా పోయి, మన బలహీనతలు కూడా తగ్గిపోయి మనం పవిత్రులం అవుతాము అన్నారండి. యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ ఏ చేయడానికి కారణం కూడా ఏంటంటే, అనుగ్రహానికి అందరం సమానంగా, అంటే ఆయన అందరినీ సమానంగా అనుగ్రహించారండి. ఎప్పుడు ఎక్కువ తక్కువ లేదు. కృష్ణుడు అర్జునుడితో అన్నాడంట, నాకు ఎవరి పట్ల పక్షపాతం లేదు, నాకు అందరూ సమానమే, ఎక్కువ తక్కువ అంటూ భగవంతుడికి గురువుకి ఏం ఉండదండి. వాళ్ళ అనుగ్రహం అందరి పట్ల సమానంగా ఉంటుంది. సూర్యుడు వెలుగుని సమానంగా ఇస్తాడు, సూర్యుడికి పక్షపాతం ఉండదు. అయితే మనం దాన్ని ఎలా స్వీకరిస్తున్నామనేది మన మీద ఆధారపడి ఉందండి. కృష్ణుడితోటి నీ పట్ల నా భక్తి కుదరడం వల్ల నాకు జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే, నా ప్రారంభంలో ఒడుదుడుకులు ఉండుండొచ్చు, నాలో పొరపాట్లు కూడా ఉండుండొచ్చు, కానీ నా పొరపాట్లని నువ్వు పొరపాట్లుగా చూడలేదు, దాన్ని ఒప్పులుగా మార్చేసావు కృష్ణ అన్నాడంట. అంటే నా తప్పులు ఒప్పులుగా మార్చేసావు నువ్వు. ఎందుకు? నీ మీద నాకు భక్తి కుదిరినందుకు. నా పొరపాట్లను సర్దడమే కాదు, దాన్ని ఒప్పులుగా మార్చేసి నన్ను అజ్ఞానంలోంచి బయటకు తీసుకొచ్చి ఆత్మసింహాసనం కూడా ఎక్కించేసావు కృష్ణ నువ్వు, కేవలం భక్తి చేసింది కదా ఇది అని అడిగాడంట. అని అన్నారు, మనం మంచివాళ్ళం, వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అని మనం అనుకోవడం కాదు, ఈశ్వరుడు అనుకోవాలి మనం మంచివాళ్ళం అని. అసలు ఆయన పట్ల నీకు భక్తి కుదిరిందా, నీ మంచితనం ఎంత నిజం, అది నీకు నువ్వు అక్షింతలు వేసుకోవడం కాదు, అది భగవంతుడు నిర్ణయించాలి గుడ్నెస్ ఏంటి అనేది. ఇప్పుడు అంటే ఇందాక ఈ మాట చెబుతున్నాను కదండి, ఈ ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేశాము అంటే, అందరం అంటే భక్తుల్ని చాలా మంది నాన్నగారు పర్సనల్ గా అటెండ్ అయ్యి చాలా హెల్ప్ చేశారు కదా, ఎవరికి వాళ్ళకి నాన్నగారు బ్రహ్మాండమైన స్మృతులు, బ్రహ్మాండమైన అనుభవాలు, ఆయన దగ్గర నుంచి వాళ్ళు పొందిన శాంతి, వాళ్ళ జీవితాల్లో కలిగిన ట్రాన్స్ఫర్మేషను, ఇవన్నీ గూఢంగా ఎవరిలో వాళ్ళలో ఉండిపోయినాయండి. సో ఈ ప్లాట్ఫామ్ లో మేము అనుకున్నది ఏంటి అంటే, ప్రతి వారం ఒక్కొక్క భక్తుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలు కూడా షేర్ చేసుకొనిచ్చి, నాన్నగారు ఏ మాట వాళ్ళని ఉద్ధరింప చేసింది, ఏ మాట వల్ల వాళ్ళకి మార్పు కలిగింది అనేది వాళ్ళతో కూడా చెప్పిస్తే, ఆయన అనుగ్రహం అందరికీ సమానం కాబట్టి, అందరి హృదయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి, అందరినీ ఆయన ఎలాగ ఆయన గ్లోరీ కృష్ణుడి లీలలు ఎలా అయితే భాగవతంలో తలపెట్టారో అలా నాన్నగారి స్మృతులు మనం తలపెట్టుకోవడానికి భాగవతం లాగా ఇదొక ప్లాట్ఫామ్ అవ్వాలని అనుకున్నామండి. అండ్ అంటే సంకల్పం ఈశ్వరుడి అంటే ఆయనది మన సంకల్పం కలిస్తేనే అది నెరవేరుతుంది, మనం అనుకున్న అది నెరవేరదు. అయితే ఈ సంకల్పం లైక్ మైండెడ్ పీపుల్ నలుగురు ఐదుగురు మధ్యలో ఎప్పుడూ ఉంది, అది ఒక ప్లాట్ఫామ్ మీదకి నాన్నగారు ఇలా తీసుకురావడం జరిగిందండి. సో ఇలా వచ్చిన తర్వాత భక్తులందరూ చాలా మంది రెస్పాన్స్ ఏమిస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉంది. నాన్నగారి దగ్గర ముందు కూర్చున్నోళ్ళు ఎప్పుడు ముందు ఉండేవారు, మేము వెనకాల నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోయి మాకు కొంచెం అసంతృప్తి మిగిలిపోయింది లోపల. ఇప్పుడు మీరు అందరితో మాట్లాడించి అందరితో షేర్ చేసుకుని మనందరం ఒక్కటి అని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం మాకు ఎంత ఆనందం ఇస్తోందంటే, నాన్నగారికి మేము కూడా అత్యంత సన్నిహితులం అని ఫీలింగ్ వస్తోంది. ఇది 100% మా పట్ల నాన్నగారు దయ అండి అని చాలా మంది ఫోన్లు మెసేజెస్ పెడుతున్నారండి మా అందరికి. సో ఎంత ఆనందంగా ఉంది అంటే మనందరం నాన్నగారు అన్నారండి, మనందరం పెట్లు అంటే తెగిపోయిన గాలిపటాలు కాదు, ఆయన చేతిలో ఉన్న గాలిపటాలు. ఇంకో ఉదాహరణ ఏంటంటే ట్రైన్ ఇంజిన్ కి తగిలించేసిన పెట్లండి, అన్ని దిక్కులు కూడా పెట్లకి తగిలించేసి మనందరినీ ఆయన గమ్యానికి చేర్చేస్తున్నారు. మన మార్గం గమ్యం కూడా ఆయనే గమ్యం, అంటే మార్గమే ఉంటుందండి, ఆయనే మార్గం ఆయనే గమ్యం. సో మనల్ని ఆల్రెడీ మన ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ లో లిస్ట్ లో పెట్టి ఎక్కించి మనల్ని ట్రావెల్ చేస్తున్నారు. మనం కేవలం ఆయన్ని తలపెట్టుకుంటూ ఆయన స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ లోపల అహంకారం లేకుండా జీవించడం మనం నేర్చుకుంటే ఇప్పుడే ఇక్కడే ఆయన రుణం తీర్చుకోవచ్చండి, ఇంకో రకంగా తీర్చుకోవడానికి లేదు కాబట్టి. సో అనేక రూపాలు అంటే అందరూ అంటూ ఉంటారు మీ హిందువులకి ఇంతమంది రూపాలు ఇంతమంది దేవుళ్ళు ఏంటి, అసలు భగవంతుడు ఒక్కడే కదా నీకు ఇన్ని రూపాలు ఏంటి అని. నాన్నగారు అన్నారు అది పొరపాటు, అన్ని రూపాలు దేవుళ్ళు కాదు, పరమాత్మ ఒక్కడే. అన్ని రూపాల్లో ఎందుకు అంటే ఆరాధించడానికి వీలుగా ఎవరికి ఏది సమన్వయం అవుతుందో, ఎవరికి ఏది ఆసక్తి కలుగుతుందో, ఎవరికి ఏ రూపం పట్ల ఆకర్షణ కలిగితే ఆ రూపాన్ని ఆరాధించచ్చు అన్నారు తప్ప దేవుళ్ళు భిన్నం కాదు, ఉన్నది ఒక్కడే పరమాత్మ, అంతర్యామి ఆయనే, అంతటా ఉన్నది ఆయనే, మన హృదయంలో ఉన్నది ఆయనే. అయితే ఆ హృదయంలో ఉన్నది మనకి ఎందుకు తెలియడం లేదు. అంతటా ఉన్నది భగవంతుడు, మన హృదయంలో ఉన్నది భగవంతుడు, అంతర్యామిగా లోపల ఉండి ప్రారంధాన్ని అనుసరించి మన ప్రారంధాల్ని నడిపించేది కూడా ఆయనే. మరి అది ఆయనే, మనం భిన్నంగా లేము, ఆయన స్వరూపమే మనం. కానీ మనం వేరు ఆయన వేరు, ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు మనం ఎక్కడో ఉన్నాము, ఆయన ఎక్కడో ఉన్నాడు మనం ఎప్పుడు చేరతాము, ఇలా మాయ వల్ల అనిపిస్తోంది. నిజానికి అంతర్యామిగా ఆయన ఉన్నాడు, అదే మన నిజ స్వరూపం. అయితే మరి ఈ మాయ ఏంటి అని అనిపించవచ్చు మీకు. ఈ అంతర్యం మనకి ఎందుకు గోచరించట్లేదు అంటే అంతర్దృష్టి లేకపోవడం వల్ల, అంతర్ముఖ జీవితం లేకపోవడం వల్ల హృదయంలో భగవంతుడు ఉన్నాడనేది మనకి అందడం లేదు. ఈ అందకపోవడానికి కారణం దేహాత్మ బుద్ధి. ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను, నేను పలానా, నేను సో అండ్ సో, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ అనుకోవడం, ఈ శరీరానికి పరిమితమై మనం ఉండిపోవడం వల్ల లోపల ఉన్న అంతర్యామిని మనం గ్రహించలేకపోతున్నాము అని ఒకటే అన్నారండి. శరీరానికి, ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి, ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. ట్రూత్ ఈజ్ డిఫరెంట్. మనం ఈ మన అంటే బాడీకి అతీతం, ఇంద్రియాలకు అతీతం, మనసుకి అతీతం, బుద్ధికి అతీతం. ఆ ట్రూత్ స్వయం ప్రకాశం, అది దానంతటది వెలుగుతూ ఉంటుంది. అది ట్రూత్ పర్మనెంట్, అది అంటే పోల్చాలి కాబట్టి సముద్రం అన్నారు, ఆనంద సముద్రం అన్నారు, కానీ హద్దులు లేని సముద్రం అండి, హద్దులు లేని ఆనంద సముద్రం. అయితే అదే మనము, అదే మన నిజస్వరూపం. అక్కడికి చేరుకోవడానికే ఈ మానవ జన్మ లక్ష్యం. మన వెరీ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు అటైన్ దట్ ట్రూత్ అండి. సో దేహాన్ని ప్రారంధానికి అనుగుణంగా నడుపుతాడండి. ఇప్పుడు పుడతాము, పెరుగుతాము, ముసలోళం అవుతాము, రోగం, అనారోగ్యం, చనిపోవడం ఇవన్నీ స్వప్న సమానం అన్నారు. ఏ అదృష్టం వస్తే ఆనందించేస్తామండి, దురదృష్టం వస్తే కృంగిపోతూ ఉంటాం. నాన్నగారు ఒకటే అన్నారు. ఇప్పుడు మనం భక్తులం భక్తులం అంటున్నాం కదా, ఇప్పుడు మీకు దురదృష్టం వస్తే ఏడుస్తున్నారు, అదృష్టం వస్తే సంతోషిస్తున్నారు. ఇప్పుడు అది పర్వాలేదు అన్నారండి, ఒక ఎక్స్టెంట్ వరకు అది పర్వాలేదు. ఎవరికన్నా దురదృష్టం వస్తే నువ్వు ఆనందిస్తున్నావా, ఎవరికన్నా అసౌకర్యం కలిగితే నువ్వు ఆనందిస్తున్నావా, ఎవరికన్నా చెడు జరిగితే నువ్వు ఆనందిస్తున్నావా, అలా ఆనందిస్తూ ఉంటే మీరు భక్తులు కాదు రాక్షసులు అన్నారండి. అసలు ఇంకా మీకు భక్తి ఏంటి, మనం భక్తులు అని మనం చెప్పుకుని ఊరేగచ్చు కానీ భక్తి ఎలా అవుతుంది, ఎవరికన్నా చెడు జరిగి ఇప్పుడు ఎవరికన్నా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఎవరన్నా అసౌకర్యం ఫీల్ అవుతున్నారు వాళ్ళని చూసి మీకు ఆనందం వస్తోంది అంటే లోపల చూసుకోమన్నారండి. అలా మీకు గనక చూసి ఆనందం కలుగుతూ ఉంటే మీరు భక్తులు కాదు మనుషులు కాదు, మీరు రాక్షసులు, అవి రాక్షస గుణాలు. సో ఎవరికి వాళ్ళు లోపల చూసుకోమన్నారండి. అంటే మన మాట, మన తలంపు, మన యాక్షన్, ఎవరిని నొప్పించకుండా, ఎవరికి చెడు తలపెట్టకుండా, ఎవరి గురించి చెడు మాట్లాడకుండా, మనం చెడు శ్రవణం చేయకుండా, అందరినీ అందరి పట్ల శ్రేయస్సు, అందరి శ్రేయస్సు కోరుకుంటూ, అందరి మంచి కోరుకుంటూ, ఎవరికి చెడు తలపెట్టడం కానీ చేయకుండా ఉంటే అప్పుడు అది అవి కూడా జీవలక్షణమే అయినా రాక్షస బుద్ధి అవ్వదండి. సో అసలు ముందు మనం రాక్షస గుణాల్లోంచి బయటకు వచ్చామో లేదో చూసుకోండి, తర్వాత జీవలక్షణాల్లోంచి బయటకు వచ్చేయండి. అది స్టెప్ వైజ్ జరుగుతుంది, ఓవర్ నైట్ మోక్షం వచ్చేయడం ఉండదండి, మెల్లమెల్లగా జరుగుతుంది. బెస్ట్ మెడిసిన్ ఏంటి అంటే సరిపడ భక్తి విశ్వాసం. ఏ మనకి కష్టం సుఖం ప్రారంభంలో ఉంటాయండి, కష్టం వెనకాల సుఖం, సుఖం వెనకాల కష్టం, అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి పుణ్యపాపాల కర్మని బట్టండి, అంటే పూర్వం ఒక జన్మ కాదు కదా, ఎన్నో జన్మల సమూహం అండి ఈ వాసనలు. సో మనకి పుణ్య ప్రారంభం ఉన్నప్పుడు సుఖం వస్తుంది, పాప ప్రారంభం ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది. అయితే నిజమైన భక్తుడు ఎవరంటే ఈ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రారంభంలో ఏది వచ్చినా కూడా జనరల్గా మనసు అనుభవించి కృంగిపోవడం పొంగిపోవడం జరుగుతూ ఉంటుంది, కానీ భక్తుడికి అది జరగదంటండి. ఎందుకంటే ఏ మనసు అయితే పొంగిపోతుందో, ఏ మనసు అయితే కృంగిపోతుందో, ఆ మనసు దేవుడు పాదాల పట్ల ఉంటుందంటండి ఎప్పుడు. సో భక్తుడికి నిర్వచనం చెప్పారండి, మనందరం భక్తులు భక్తులు అనుకుంటున్నాము, ఎవరు నిజమైన భక్తులు అంటే నిరంతరం మనసు ఎవరి పాదాల పట్ల అంటే ఈశ్వరుడి పాదాల పట్ల, గురువు పాదాల పట్ల మనసు గనక కంప్లీట్గా ఉంటే ఈ ప్రారంధం ఒడుదుడుకులు వాడిని అంటవు అన్నారు. అటువంటి వాళ్ళు మాత్రమే తామరాకు మీద నీటి బిందువుల్లా ఉంటారు, అంటే డిటాచ్డ్గా భగవంతుని పాదాలు పట్టుకుని డిటాచ్డ్గా ఉండి అలా అని వర్క్ని నెగ్లెక్ట్ చేయకుండా సక్రమంగా ప్రేమగా పనిచేస్తూ ఉంటారు ఈ లోకంలో, వాళ్ళు మాత్రమే భక్తులు. ఏ మనసు మెయిన్గా ఏంటంటేనండి, అంతటికీ కారణం అంటే మోక్షం రాకుండా మనకు ఆటంకం ఏంటి అంటే మన మనసే కారణం, బాహ్యంగా ఎవ్వరూ లేరండి మనకు అడ్డు. ఏదైనా అడ్డు మన మోక్షానికి ఉంది అంటే అది కేవలం మన మనసు మాత్రమే. సో నాన్నగారు ఏమన్నారంటే మనం స్తోమత ఉండకపోవచ్చు, మనం మంచి చేసే స్తోమత ఉండకపోవచ్చు, లేకపోతే ఆరోగ్యం ఉండకపోవచ్చు, ఏదైనా కూడా మనసులో భావదారిద్ర్యం భావదారిద్ర్యం ఎందుకండి అన్నారు. ఇప్పుడు ఒకరికి ఒంట్లో బాగోలేదు, వాళ్ళకి ప్రేయర్ చేసి వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళ హెల్త్ బాగుండాలి, లేకపోతే ఎవరన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది మనం హెల్ప్ చేయలేకపోవచ్చు, అరే పాపం వాళ్ళకి మంచి జరిగితే బాగుండు, నీ ఉద్దేశంలో దోషం ఎందుకన్నారు. నువ్వు ఏమీ హెల్ప్ బాహ్యంగా చేయలేకపోవచ్చు, ఎవరికి సంకల్పించుకోవచ్చు కదా, మంచి సంకల్పించుకోవడానికి నీకు ఎవరు అడ్డొస్తున్నారు, నీకేమన్నా పెట్టుబడి ఉందా దానికి. సో మంచి చేయడానికి మంచి హృదయం ఉంటే సరిపోతుందండి, మనం ఎవరు బయటికి వెళ్ళిపోయేదో దేశాన్ని ఉద్ధరించేసేవలసిన అవసరం లేదు. అండ్ అలా మంచిగా ఉంటూ మంచి చేస్తూ ఉండకపోతే కూడా శాంతి ఎలా సాధ్యమవుతుంది అని అడిగారు. మనసులో మనం శాంతి కావాలని కోరుకుని శాంతి వచ్చే పనులు మనం ఏమీ చెయ్యకపోతే మనకి శాంతి ఎలా సాధ్యమవుతుంది. అందుకే భగవాన్ను ఒక భక్తుడు అడిగితే అన్నారంటండి, నువ్వు సత్కర్మ చేస్తూ ఉండు. సత్కర్మ కూడా ఎలా చేయాలి, నువ్వు ఏదో ఆ మెకానికల్గా సత్కర్మ చేయడం కాదు, శాంతిగా నిర్మలంగా ప్రీతిగా నువ్వు చేసే పనిని చాలా శాంతిగా ప్రీతిగా ఇష్టంగా అది 10 మందికి ఉపయోగపడేలాగా నీ పని ఉండాలి. ఏ అని అన్నారండి. ఇప్పుడు ఒక పెద్ద గడ్డిమేట్ ఉందనుకోండి, ఒక కగ్గిపుల్ల గీస్తే మొత్తం గడ్డిమేట్ అంతా అంటుకుపోతుంది, విడివిడిగా అంటించక్కర్లేదు. ఒక్క ఒక్క గడ్డి పుల్లకి మొత్తం ఒక గడ్డిమేటు లోకువ. అలాగే భక్తి అనే అగ్ని మనలో గనక ఉంటే బుద్ధిని అలా దహిస్ అదే బుద్ధిలో ఉన్న దోషాలను అలా దహిస్తుంది అంటండి. అంటే అగ్గి పుల్లకి గడ్డిమేటు ఎలా లోకువో మొత్తం బుద్ధిలో ఉన్న దోషాలన్నిటికీ భక్తి నిప్పు లాంటిది అంటండి. అది ఉంటే మనకి ప్రత్యేకం నొల్లుకోవాల్సిన అవసరం లేదు, కష్టపడిపోక్కర్లేదు సాధన పేరు మీద ఏ అని ఒకటే అన్నారు. మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, మన మాట పవిత్రంగా ఉండాలి, మన పనులు మంచిగా ఉండాలి. అంటే బై థాట్ వర్డ్ అండ్ డీడ్ మనం మంచినే చేస్తూ ఉండాలి. మరి ఇన్ని రూపాలు ఎందుకండి, ఈ ఆరాధించడం ఎందుకు, ఈ వర్షిప్ ఎందుకు అని అనుకోవచ్చు. అంతటా ఉన్న చైతన్యం, మన హృదయంలోని అంతటా ఉన్న చైతన్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. మన రూపంతో మనకి తాదాప్యం ఉంటుంది కాబట్టి ఏదో ఒక రూపాన్ని పట్టుకునే తిరుగుతూ ఉంటుంది కాబట్టి అహంకారం మిగతా రూపాలు మిగతా నామాలు వదిలేసి ఒక గురువు నామం రూపం పట్టుకోమని ఎందుకు చెప్పారు అంటే మిగతా ఉన్న రూపాలు మన రూపనామాలలోంచి బయటికి విడుదల అవ్వడానికి ఒక రూపం అవసరం కాబట్టి అది నువ్వు నీ ఇష్టదైవాన్నే తీసుకుంటావో గురువునో తీసుకుంటావో నీకు రూపరహిత స్థితికి వెళ్లే వరకు రూపం ఆధారం చేసుకోవాలన్నారండి. ఒక్కడవవు నిన్ను మాయ మొనరించు వచ్చు వారు ఎవరిది నీ జాలం అరుణాచల. మనం అంటే ఉన్నది ఒక్కడవే కదా, పరమాత్మ ఉన్నది ఒక్కడే, ఆయనకి భిన్నంగా అసలు ఏమీ లేదండి. ఆయనకి భిన్నంగా సృష్టి లేదు, ఆయనకి భిన్నంగా క్రియేషన్ లేదు. ఈ పంచభూతాలు, ఈ జీవుళ్ళు, జీవలక్షణాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మళ్ళీ ఆయన మాయలో నుంచే వస్తున్నాయి. అయితే మనం ఏం చేస్తున్నాం, ఈ మాయలో పడి కొట్టుకుంటున్నాం తప్ప అసలు క్రియేటర్ని, అసలు ఎవరైతే పరమాత్మ ఆయన్ని గుర్తించట్లేదంటండి. ఎప్పుడైతే మనం పరమాత్మని గుర్తించి ఆయన పాదాలు పట్టుకుంటామో ఈ మాయ స్వప్నం అని తెలిసి మనం దీంట్లోంచి విడుదలైపోతాం. అంటే ఇప్పుడు గురువు భగవాన్ని ఒక భక్తుడు అడిగాడంటండి, ఇప్పుడు అంతా స్వప్నమే అంటున్నావు, ఒక్క బ్రహ్మము చైతన్యం తప్ప ఏది నిజము కాదు శాశ్వతము కాదని చెప్తున్నావు కదా, మరి ఈ ప్రవచనాలు, ఈ చెప్పడాలు, ఈ నువ్వు ఈ కూర్చోవడం, మేము కూర్చొని వినడం ఇవన్నీ దేనికి, ఇది కూడా స్వప్నమే కదా అయితే అంటేనే నూటికి నూరు పాళ్ళు స్వప్నమే అన్నారంటండి. అయితే నూటికి నూరు పాళ్ళు స్వప్నమే అయినా నువ్వు రాత్రి పడుకున్నావు అనుకో, నీకు నిద్దట్లో ఒక సింహం కళ్ళలోకి వచ్చిందనుకో, ఉలిక్కిపడి లేచిపోతావు నువ్వు. సింహం దూకినట్టు, నీ మీరు దూకినట్టు కలుస్తే ఉలిక్కిపడి లేగుస్తాం. అలాగే ఈ మాయలో నుంచి అంటే గురువు సింహం లాంటి వాడు నీకు అజ్ఞానం అనే నిద్దట్లో నుంచి నిన్ను మేల్కొల్పడానికి వచ్చిన సింహం గురువు. సో గురువు కూడా కలలో భాగమే అయినా కూడా నిన్ను మేల్కొల్పడానికి ఆయన మాట సింహం గర్జన లాంటిది అనమాట. అందుకు మనం ఒక్క గురువుని గట్టిగా పట్టుకుని, గురువు పాదాలను పట్టుకుని ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన నామం స్మరించుకుంటూ, ఆయన రూపాన్ని ఆరాధించుకుంటూ, ఆయన రూపాన్ని వర్షిప్ చేసుకుంటూ, ఆయన మాటని మంత్రంగా మనం తీసుకుని మననం చేసుకుంటూ, ఆయన తీపి జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కాలక్షేపం చేస్తూ ఉంటే సునాయాసంగా రోజులు వైభవంగా వెళ్ళిపోతాయండి. 10 మందికి మనం సహకారం అవుతాము. ఆయన ఏదైతే వర్క్ అంటే మ్యాగ్నిఫిషెంట్ వర్క్ ఆయన చేశారో అందులో ఇసుమంతైనా కూడా, అంటే ఆయన సూర్యుడైతే మనం చిన్న కిరణాలుగా అవ్వాలండి కనీసం. అంటే స్థూల బుద్ధితో ఇంకా మనం తిరిగితే అసలు అర్థం లేదు. మన నాన్నగారి ప్రవచనాలు మనం ఇన్నేళ్ళు విన్నాము అంటే వీ షుడ్ బికమ్ ద లైట్. మనం ఇంకా స్థూలంగా ఇంకా ఈ దేహాత్మ బుద్ధిలో మనం ఇరుక్కుని ఇలా ఉండకూడదండి ఇంకా మనం. అంటే అందరి హృదయాల్లోని తెలుసు, మనందరికీ అనుభవంలో మనకి శాంతి ఉంది, అది మనకి స్ఫురణకు వచ్చింది, మనం శాంతిగా జీవించడం అలవర్చుకున్నాము. ఇంకా అంటే మనకి ఆయనకి ఇంకా భిన్నత్వం మిగిలింది కాబట్టి లోపల దాన్ని గమనించి మన భిన్నంగా చేయడానికి ఏవైతే కారణాలు అవి చూసుకుని అందులోంచి మనం విడుదలైతే సరిపోతుందండి. అయితే ఒకటే అన్నారు, నువ్వు మెకానికల్గా నువ్వు జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, లేకపోతే ఏదైనా చెయ్యి, కానీ అది హృదయపూర్వకంగా చెయ్యి. మెకానికల్గా చేస్తే అది అంటే ఏది చేసినా నువ్వు నీ మనసుని ఇన్వాల్వ్ చేయి. మనసు ఇప్పుడు నేను రోజంతా జపం చేసేస్తాను, నా మనసు ఎక్కడికో ఊరేగిపోతుంది అనుకోండి, అది ఇంకా జపం అవ్వదు. అది నీ నువ్వు ఏదైతే చేస్తున్నావో అక్కడ నీ మనసు, ఇంద్రియాలు అన్నీ అక్కడ ఉండాలండి. అది బయటికి వెళ్ళిపోయి నువ్వు నోట్స్తో ఏదో చేసేస్తే అది వర్కౌట్ అవ్వదు. అంచేత నువ్వు ఏది చేసినా హోల్ హార్టెడ్గా చేయమన్నారు. అని భోగత్రయం, అంటే భోగత్రయం అని అన్నారంటండి వేదాంతంలో. భోగత్రయం ఏంటి అంటే ధనం పట్ల, స్త్రీ అంటే ఆపోజిట్ జెండర్, అధికారం అంటే కీర్తికాంక్ష, ఈ మూడు దాటడం అసంభవం అన్నారండి. అది ఒక్క భగవంతుడి కృప లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా అది దాటలేము. అంటే ఈ వెల్త్ విమెన్ దాని మీద మనసు లేకపోయినా కూడా కీర్తికాంక్ష వదలడం చాలా కష్టం అన్నారంటండి. అంటే ఏమీ లేకపోయినా గౌరవం ఉంటే చాలనుకుంటారంటండి, ఏది ఇచ్చేసినా గౌరవం ఆశిస్తూ ఉంటారంటండి. అలా ఉంటే అంటే ఏది దాటినా కీర్తికాంక్ష దాటడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారండి నాన్నగారు. అందుకు ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ బీయింగ్స్ అన్నారు. ఆయన అంతర్యామిగా ఉన్నాడు, భక్తి అందరూ చెల్లించవలసిందే. అంతర్యామి తెలియకపోవడానికి కారణం మన కర్మ వాసనలండి. ఈ వాసనలు ఒక పట్టాన వదలవు, వాసనలు బలీయంగా ఉంటాయి. సో మనం నిరంతరం గనక భక్తి చెల్లిస్తూ విశ్వాసంగా ఉండి మనం ఇలా జీవిస్తూ ఉంటే, అంటే ఆయన స్మరించుకుంటూ ఆయన మాటల్ని మననం చేసుకుని అది డైజెస్ట్ చేసుకుంటే అది నిధిధ్యాస అవుతుందండి. భక్తి జ్ఞానానికి తల్లి అన్నారండి నాన్నగారు. అంటే భగవాన్ కూడా అన్నారు, జ్ఞానం భక్తి లేకుండా రాదు. అంటే తల్లి లేకుండా బిడ్డ ఎలా రాడో, భక్తి లేకుండా జ్ఞానం రావడానికి అవకాశం లేదన్నారండి. అంటే జ్ఞాన మార్గంలో మనం ఉద్ధరింపబడ్డా కూడా వాళ్ళకి బేస్గా ఆల్రెడీ భక్తి ఉండే ఉంటుందండి, లేకపోతే రావడానికి అవకాశం లేదు. మనం అన్నిటికీ స్ట్రగుల్ అవుతామండి జీవితంలో. ఇప్పుడు చదువుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఇంజనీర్ అవ్వము, డాక్టర్ అవ్వము, లేకపోతే ఏ చదువైనా సరే ఒక 20-25 ఏళ్ళు మనం శ్రమ పడితే తప్ప చదువు రాదు. ఎంతో కష్టపడి సంపాదిస్తే కానీ డబ్బు రాదు. వీటిలన్నిటికీ కష్టపడతామంటండి జీవితంలో. ఒక రోజు వంట చేసుకోవాలంటే ఒక 2 గంటలు శ్రమ పడకుండా వంట అవ్వదు. ఏ పూటకు ఆ పూట వంట చేసుకుంటూ ఉంటాము. ఈ లాక్డౌన్ లో మనం వంట చేసుకున్న తెలుస్తోంది ఏంటి, ఏ శ్రమ లేకుండా ఫలితం ఉండదు. మరి భక్తి మాత్రం మరి శ్రమ ఎవరు పడుతున్నామండి అన్నారు. అంటే భక్తి సంపాదించడానికి అన్నిటికీ మీరు కష్టపడుతున్నారు కదా, మీ చదువుకి కష్టపడుతున్నారు, డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నారు, అన్నిటికీ కష్టపడి డివోషన్ కోసం ఎవరు కష్టపడట్లేదేంటి అని డివోషన్ అంత తేలిగ్గా వచ్చేది అన్నారండి. నువ్వు నీ చదువు నీ ఐశ్వర్యం వచ్చినంత తేలిగ్గా భక్తి వచ్చేది, అది మీరు పెంపొందింప చేసుకోవాలి అని ఒక ఉదాహరణ చెప్పారండి శివానంద గారిది. నాన్నగారు రిషికేశ్లో శివానంద గారిని కలిశారు ఒకసారి. కలిసినప్పుడు బీ గుడ్ అండ్ డూ గుడ్ అని బ్లెస్ చేశారు అని చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఆయన దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అడిగారంటండి, సాధన చేస్తున్నాను స్వామి కానీ రేణింపు ఉండట్లేదు, చేయడం సిన్సియర్గానే చేస్తున్నాను, జపం చేసుకుంటున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను, నేను స్మరించుకుంటున్నాను, ఇవన్నీ ఉన్నాయండి, వేణింపు లేదన్నాడంట. అప్పుడు నాన్నగారు అద్భుతంగా చెప్పారండి. శివానంద్ అన్నారంట డివోటీతోటి, ఒరే నీకు గనక బ్యాడ్ కంపెనీ ఉందా అని అడిగారంట. అంటే ఎలా అంటే నీకు ఎవరైనా చెడు చెబుతూ ఉంటారా, చెడు చెబితే నీకు వినడం ఇష్టంగా ఉంటుందా అని అడిగితే ఇష్టం ఉంటుందా అన్నాడంట. అప్పుడు అన్నారంట, ఇంక నువ్వు భక్తికి పనికిరా వెళ్ళిపో అన్నారంట అండి. అంటే ఎవరైనా ఎవరి గురించి అయినా చెడు మాట్లాడుతూ ఉంటే, లేకపోతే చెడు చెబుతూ ఉంటే అది మనం ఎంజాయ్ చేస్తే గనక వాళ్ళు మనము కూడా భక్తులు కాదన్నారండి. చెడు జోలికి వెళ్ళొద్దన్నారు. ఇప్పుడు ఎంత తిన్నా ఇవ్వట్లేదండి అంటారంట కొంతమంది. సన్నగా ఉంటారంట, ఒళ్ళు పట్టరంట, ఇవ్వడదంట, తిరుగుతూ ఉంటారు. జఠరాగ్ని రూపంలో ఉన్నది నేను అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు బియ్యం అన్నం అవ్వాలి అంటే హీట్ కారణం అండి. అగ్నికి ఆ అగ్ని హీట్కి బియ్యం అన్నం అవుతుంది. అలాగే అన్నం కడుపులోకి వేసుకుంటే అది జీర్ణింపబడదండి, జఠరాగ్ని వల్ల జీర్ణింపబడుతుంది. సో నేను జఠరాగ్ని రూపంలో ఉన్నాను అన్నాడంటండి కృష్ణుడు. అలా మీకు అరుగుదలకి జఠరాగ్ని ఎలాగో, మీ భక్తి అంటే బుద్ధిలో ఉన్న దోషాలు పోవడానికి భక్తి జఠరాగ్ని అన్నారండి. భక్తి అనే అగ్ని లేకుండా మీ లోపల ఉన్న బుద్ధిలో ఉన్న దోషాలు హరింపబడవు. సో ఎప్పుడైతే మీకు భక్తి కలిగిందో, జఠరాగ్ని ఎలా అయితే మన అన్నాన్ని అరగచేసి మనకి రక్తంలోకి అంటే అది రక్తంగా మారుస్తుందో, అలా మన దోషాలన్నీ తీసి మనల్ని పవిత్రుల్ని చేస్తుందంటండి. అప్పుడు అన్నారంటండి, బ్యాడ్ కంపెనీలోకి వెళ్తే నీ సాధనంతా వృధా అయిపోతుంది, నీకు హోలీ కంపెనీ దొరికితే వెల్ అండ్ గుడ్. హోలీ కంపెనీలో నువ్వు ఉండగలిగితే దానికి మించినది కంపెనీ లేదు. ఎందుకంటే హోలీ కంపెనీలో సహజంగా మన అవలక్షణాలు, మన బుద్ధిలో దోషాలు, మనలో బలహీనతలు అన్నీ కూడా సహజంగా. ఇప్పుడు చల్లగాలి అంటే ఫ్యాన్, అంటే టేబుల్ ఫ్యాను బయట చల్లగాలి ఉదాహరణ ఇస్తారు కదా నాన్నగారు, అలా నీ అంటే వాలు గాలిలో సైకిల్ తొక్కినట్టుగా నీ జీవితం వెళ్ళిపోతుంది, నీ సాధన వెళ్ళిపోతుంది ఎప్పుడు నువ్వు హోలీ కంపెనీలో ఉన్నప్పుడు. ఒకవేళ మనకి హోలీ కంపెనీ దొరకకపోతే ఒంటరిగా అన్న ఉండమన్నారు కానీ చెడు కంపెనీలోకి వెళ్ళొద్దన్నారండి, ఎందుకంటే మన సాధన అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఒక భక్తుడు భగవాన్ అడిగాడంట, భగవాను ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా లేకపోతే ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఏ ఆశ్రమం జాయిన్ అవ్వమంటారా లేకపోతే ఈ సంసారంలో ఉండి ఇవన్నీ ఈ సాధన అంతా అభివృద్ధిలోకి వెళ్ళలేము అంటే భగవాన్ అన్నారంట, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళినా నీ మనసుని కూడా వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, కృష్ణుడు కానివ్వండి భగవాన్ కానివ్వండి ఏం చెప్పారు అంటే నువ్వు ఎక్కడున్నావు అనేది ప్రధానం కాదు, నువ్వు నీ తలంపులు నీ మాట నీ చర్య ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. నీ ప్రారంభంలో ఒక్కొక్కడ ప్రారంభానికి ఒక్కొక్క పని ఇస్తాడంటండి భగవంతుడు, అంటే మన మన పూర్వజన సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అంటే ఒక్కొక్క పనిని కేటాయిస్తాడు. నీకు భగవంతుడు ఏ పని అయితే నీకు కేటాయించాడో అది నువ్వు ఇష్టంగా సహజంగా నిర్మలంగా శాంతిగా నువ్వు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా నీ జీవలక్షణాల్లోంచి బయటకు వచ్చి నీకు అంతర్ముఖ దృష్టి కలిగి నీకు శాంతి అవురుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నీ శాంతిలో నువ్వు ఉంటూ నువ్వు శాంతిగా పనిచేసుకుంటూ అంతర్యామిని గ్రహించే స్థితికి నువ్వు ఎదిగిపోతావు, ఫైనల్గా నీ నిజ స్వరూపం నీకు రివీల్ అయిపోతుంది. సో నువ్వు ఎక్కడికి పారిపోకర్లేదు, నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉండి నీ డ్యూటీ అంటే కూర్చుంటే ఏదో వస్తుందని అనుకోవద్దు. నువ్వు కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదు, కాశీ వెళ్ళిన శని తప్పలేదు అంటూ ఉంటారండి. శని అంటే ఎక్కడో లేదు, మన జీవలక్షణాలే మన శని. సో నువ్వు ఎక్కడున్నావు అనేది ప్రధానం కాదు, నువ్వు చేసే పని నువ్వు మాట్లాడే మాట నీ తలంపులు నీకు సహకరించాలి. నిన్ను ముక్తికి తీసుకెళ్ళడానికి బయట వాళ్ళు కారణం కాదు, నీ తలంపులు నీ మాట నీ చర్య కారణం. సో అవి మీరు జాగ్రత్తగా చూసుకుని, రామకృష్ణుడు కూడా చెప్తాడు కదండి మనం అంటే పని డిటాచ్డ్గా ఉండాలి. పని మనిషి ఇంటికి వచ్చి అంత పని చేస్తుంది, పిల్లల్ని ఎత్తుకుంటుంది, భోజనం పెడుతుంది, తినిపిస్తుంది, కానీ లోపల దాని ఇంటి మీదే ఉంటుంది కానీ వీళ్ళ మీద ఉండదండి. అలా ప్రేమగా మనం అందరి పట్ల ఆప్యాయంగా ఉండాలి. ఈ రుణానుబంధాలు ఎంతవరకు మన బాడీ వెళ్ళిపోయే వరకు, తర్వాత వాళ్ళకి మనకి ఎట్టి సంబంధం లేదు, కానీ గురువుకి మనకి తెగరాని సంబంధం. మనల్ని ఎన్ని జన్మలైనా ఆయన వెంటాడి మనకి ఆ స్థితినిచ్చే వరకు విడిచిపెట్టడండి, ఎందుకంటే అవర్ ట్రూ రిలేషన్, అవర్ ట్రూ ఫ్రెండ్, అవర్ ట్రూ ఫ్యామిలీ మన గురువేనండి. ఎందుకంటే ఇప్పుడు బాడీకి చుట్టాలు ఫ్రెండ్స్, కానీ జీవుడికి తల్లి తండ్రి గురువు అన్నీ మన గురువేనండి, దైవం అన్నీ కూడా. ఎందుకంటే అంతర్యామి ఆయనే కాబట్టి, అది మన నిజస్వరూపం కాబట్టి, మన నుంచి మనం విడుదలైతే ఉన్నది ఆయనే అనేది మనం గ్రహిస్తాము. శాంతికి అప్పుడు ఒకటే అన్నారండి, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు, ఇది చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ఈరోజు మనకి ఇద్దరు స్పీకర్స్ ఉన్నారండి, ఒకళ్ళు శాంతి, రెండు రాజేశ్వరి గారు. వాళ్ళని ఎందుకు ఈ ప్లాట్ఫామ్ మీద కనుక్కున్నామో కూడా నేను తర్వాత ఇది ముగించేసి తెలియజేస్తాను. ఒక ఉదాహరణ చెప్తూ నాన్నగారు అన్నారనమాట, సేవాగ్రామ్ అని గాంధీ గారికి రెండు ఆశ్రమాలు ఉన్నాయంటండి, ఒకటి సేవాగ్రాము రెండోది శబర్మతి. అయితే ఒక సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు ఈ సేవాగ్రామ్ ఆశ్రమానికి వెళ్ళారంట, అది నాగ్పూర్కి దగ్గరలో ఉంది. నాన్నగారు యాక్చువల్గా కరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాగ్పూర్లో మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లారండి, అందుకు ఈ ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది, అందుకు చెప్తున్నాను. అంటే ఈ విన్న పర్టికులర్ మీటింగ్లో కూడా ఆ కాంటెక్స్ట్ వచ్చింది. ఆ సేవాగ్రామ్ మమ్మల్ని అందరినీ నాన్నగారు తీసుకెళ్ళి ఆ చుట్టూరు గాంధీ గారు కొటేషన్స్ అయ్యి చదివి ఒక 1.5-2 hours స్పెండ్ చేశాం నాన్నగారితో. అద్భుతమైన టైం సేవాగ్రామ్లో. అండ్ నాన్నగారు గాంధీ గారిని చాలా కోట్ చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో, ఎందుకు అంటే మహాత్ములు ఊరికే అయిపోమండి, ఒక మహాత్ముడు అవ్వాలి అంటే ఊరికే అయిపోము, అంటే దాని వెనకాల చాలా సాక్రిఫైస్ ఉంటుంది, చాలా కృషి ఉంటుంది, నిరాడంబరత ఉంటుంది, భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, పవిత్రత ఉంటుంది, ఊరికే మహాత్ముడు అనిపించుకోమండి. సో సేవాగ్రామ్కి వెళ్తే అంటే గాంధీ గారే కాదు తర్వాత నడిపిన కమిటీ కూడా ఎలా ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణగా ఈ మీటింగ్లో నాన్నగారు చెప్పడం జరిగిందండి. ఏమనంటే ఆ సేవాగ్రామానికి మన్మోహన్ సింగ్ వెళ్తే అంటే గాంధీ గారు ఉన్నప్పుడులాగే అంత సింపుల్ గా చిన్నగా చిన్న స్థాయిలో ఉంది, పెద్ద ఆడంబరం ఎక్కడా లేదు, ఎక్కడ ఫెసిలిటీస్ కూడా పెద్ద ఎక్కువ ఏమీ లేవు. అవన్నీ చూసి ఏమన్నా మీరు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారా అని అడిగారంటండి అక్కడ కమిటీ ప్రెసిడెంట్ ని. అడిగితే ఏముందిలేండి, రెక్కాడితే కానీ డొక్కాడది అంటారు చూడండి, అలా ఉంది మా పరిస్థితి అలా అని చెప్పి, మేము అప్పుల్లో ఏమీ లేము, అలా అని నిలువ ఏం లేదు, సరిపడ వస్తూ ఉంటుంది, వచ్చింది ఖర్చు అవుతూ ఉంటుందండి, మెయింటెనెన్స్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు, అలా అని చెప్పి అదనంగా మేమేమీ స్టోర్ లేదండి మాకు అన్నాడంట. అంటే సరే అని చెప్పి ఒక గంట ఆశ్రమం అంతా చూశారంట, టీ బిస్కెట్స్ ఇస్తే తీసుకుని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజులకి ఆయన కనిపించిందంట, ఇదేంటి ఈ పదవులన్నీ ఆయన మనకి పెట్టిన భిక్ష కదా, ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ పోస్ట్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ఈ సెంటర్లో పదవులు ఏవైనా కూడా గాంధీ గారి భిక్షే కదా మనకి, లేకపోతే మనం ఎవరం అసలు, ఆ స్వరాజ్యం కోసం పోరాడి స్వరాజ్యం తీసుకొచ్చి ఆయనకి ఏ ఆశింపు లేకుండా మనందరినీ ఇంత సౌకర్యంగా ఉండేలాగా ఈరోజు మనం విమానాల్లో తిరుగుతున్నామంటే ఆయనే కారణం కదా. అన్ని ఆశ్రమాలు అభివృద్ధి పొంది ఆడంబరంగా అంటే బోల్డ్ ఫెసిలిటీస్తో ఉండి గాంధీ గారిది అలా ఉండడం భావ్యంగా లేదు అని చెప్పి ఒక 5 కోట్లు చెక్ రాసిచ్చాడంటండి. అంటే ప్రైమ్ మినిస్టర్ ఫండ్ అని ఉంటుందంటండి, అది ఎవరికి ఆన్సరబుల్ కాదంట, పార్లమెంట్కి చెప్పక్కర్లేదంట. అలాగే చీఫ్ మినిస్టర్ ఫండ్ అని కొంత ఉంటుందంటండి, అది ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, ఎక్కడైతే అవసరం అనిపిస్తుందో వాళ్ళు ఇచ్చుకునే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుందంటండి. అలా ఆ ఫండ్ నుంచి తీసి ఒక 5 కోట్లు చెక్ పంపించారంట. పంపిస్తే కమిటీ ప్రెసిడెంట్ ఆ చెక్ రిసీవ్ చేసుకున్న తర్వాత, అరే ఇప్పుడు ఇంత డబ్బు మనకు అవసరం లేదు కదా అలా అని చెప్పి, నా ఒపీనియన్, నేను అది నా ఒపీనియన్ తప్ప మిగతా కమిటీ మెంబర్స్కి మనం చెప్పాలి అని చెప్పి అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ట్రస్టీస్ని పిలిచాడంటండి. పిలిచి ఇలాగా మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి చూసి వెళ్ళారు కదా, మన పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంటుందని ఇలా పంపించారు. పర్సనల్గా వ్యక్తిగతంగా అయితే నాకు ఈ డబ్బు తీసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే మనం ఏం అప్పుల్లో లేము, మనకి సరిపడా వస్తుంది, మనం ఎప్పుడులాగా సమానంగా రన్ చేసుకోగలుగుతున్నాం దీన్ని. సో అయితే అది నా ఉద్దేశం మాత్రమే, కానీ నా ఉద్దేశాన్ని నేను ఇంప్లిమెంట్ చేయలేను మీ అందరి సహకారం లేకుండా. లేదు అలా కాదండి, మనం అది తీసుకోవాలి, ఇది పొరపాటు అంటే తీసుకుందాము, లేదు ఏకీభవిస్తే తిరిగి పంపించేస్తాను, మీరు చెప్పండి అన్నారంట. కమిటీ మెంబర్స్ అందరూ కూడా మీరు చెప్పింది భావ్యంగా ఉంది, అసలు మన గాంధీ గారి ఆదర్శం కూడా అదే కదా, పంపించేయండి అని అందరూ ఏకీభవించారంటండి. అయితే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని నొప్పించడం కరెక్ట్ కాదు, ఆయన చాలా సదుద్దేశంతో ఇది పంపారు కాబట్టి ఒక ఉత్తరం రాసి పంపారంటండి. మళ్ళీ రిటర్న్ పంపేస్తూ ఒక చిన్న నోట్ రాసి పంపారంట, చాలా సంతోషం మీరు మాకు ఇది పంపినందుకు, అంటే తీసుకోవడం ఇష్టం లేకని కాదు, మేము దీన్ని చాలా గౌరవిస్తున్నాము కానీ అవసరం లేదు ఇప్పుడు మాకు, అందుకు ఇది ఇంకో రకంగా తీసుకోవద్దు, చాలా కృతజ్ఞతలు అని చెప్పి చాలా పొలైట్గా ఒక రెస్పాన్స్ రాసి పంపించారంటండి. సో నాన్నగారు ఏమన్నారంటే, అలా భూమి మీద ఉన్న దేవతలు ఉన్నారండి అని ఇంకొక ఉదాహరణ రాజేంద్ర ప్రసాద్ గారిని ఇచ్చారనమాట. ఎలా అంటే, ఫస్ట్ రాష్ట్రపతి చేశారండి రాజేంద్ర ప్రసాద్, అంటే అంటే ఇలాంటి వాళ్ళని నాన్నగారు చాలా చాలా హైలైట్ చేస్తూ ఉండేవారు. ఎందుకు అంటే మనం ఏమో జీవలక్షణాలతో కొట్టుకుంటున్నాం, పక్కన భూమి మీద నడిచిన దేవతలు ఎంతమందో ఉన్నారని చెప్పి భగవంతుడి గురించి ఎంత వైభవంగా చెప్పేవారో, ఒక గురువు వైభవం ఎంత వైభవంగా చెప్పేవారో, ఇలాంటి మనుషులు ఆదర్శంగా జీవించి 10 మందికి ఆదర్శప్రాయమైన వాళ్ళని ఎక్కువ హైలైట్ చేసేవారండి చాలా స్పీచెస్లో నాన్నగారు. ఇన్ఫ్యాక్ట్ రాజేంద్ర ప్రసాద్ గురించి అయితే ఎన్ని ప్రవచనాల్లోనో చెప్పారు నాన్నగారు. ఎందుకని అంటే వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళు మహాత్ములు. ఏమన్నారంటే, రాజేంద్ర ప్రసాద్ కూడా ఆయన రాష్ట్రపతిగా చేసినప్పుడు, ఫస్ట్ రాష్ట్రపతిగా చేసినప్పుడు 10,000 ఆయన జీతం అంటండి, 10 మంది పిల్లలు అంటండి ఆయనకి సంతానం ఎక్కువ. ఇప్పట్లో 100,000 మీద ఉంది జీతము, మనం జీతం మనం తీసుకోవడం అసలు తప్పు కాదు, అది ధర్మం కూడా. సో వచ్చింది ఎవరైతే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా ఎవరైనా కూడా వాళ్ళకి వచ్చింది వాళ్ళు తీసేసుకుంటారు. కానీ రాజేంద్ర ప్రసాద్ 10 మంది పిల్లల్ని పెట్టుకుని, ఏముందండి అంతా గవర్నమెంట్ నాకు ప్రొవైడ్ చేస్తోంది, ఇప్పుడు ఎక్కడన్నా నేను విమానంలోకి వెళ్తే గవర్నమెంటే ఇస్తుంది, నా సౌకర్యాలన్నీ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తోంది, నాకేమన్నా అనారోగ్యం వస్తే హాస్పిటల్ ఛార్జెస్ కూడా గవర్నమెంటే కట్టుకుంటోంది కదా, నాకు 10,000 అవసరం లేదండి, 6,000 సరిపోతుంది అన్నారంట. అని ఒక 4,000 మళ్ళీ మీరు నాకు పంపి నేను తిరిగి పంపడం ఎందుకు, ఆ 4,000 ఏదో మీరే కట్ చేసి నాకు 6,000 పంపమని చెప్పారంటండి అని అన్నారు. అక్కడితో ఆగలేదు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ తర్వాత ఆ టర్మ్ అయిపోయాక మళ్ళీ రాష్ట్రపతి ఆయనే అయ్యారంటండి. ఆ అయినప్పుడు మళ్ళీ ఇంకో ఉత్తరం రాశారండి ఈయన. యాక్చువల్గా మనం ఇది వింటే చాలా ఫూలిష్ అయినా లేకపోతే చేతకాంతనమా లేకపోతే ఇదేంటి ఇదేం స్టూపిడిటీ అని అనిపించవచ్చు. వాళ్ళు దేవతలండి, వాళ్ళ ఔన్నత్యం అది. ఇప్పుడు ఏనుగు బతికుండగా ఒకే విలువ ఉంటుంది, చనిపోయినా అదే విలువ ఉంటుంది. కొంతమంది వైభవం అటువంటిది అన్నారండి అని సెకండ్ టైం రాష్ట్రపతి అయినప్పుడు మళ్ళీ ఉత్తరం రాశారంటండి. మీరు మొన్నటి వరకు 6,000 పంపారు, నాకు 6,000 కూడా ఎక్కువైపోతుంది, నా 10 మంది అదే నా పిల్లల సంతానం ఎక్కువ అయినా అంటే అప్పుడు అన్నారంటండి. అదేంటండి మీకు సంతానం ఎక్కువ కదా, బోల్డ్ ఖర్చులు ఉంటాయి కదా, ఎందుకు వచ్చేది రిజెక్ట్ చేయడం ఎందుకు అంటే అది కాదండి, మా పిల్లలు కూడా సంపాదించుకుంటున్నారు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారన్నారంటండి. కానీ వాళ్ళకి చాలా తక్కువ స్తోమత ఉద్యోగాలు అంటండి, అయినా కూడా నాకు ఇది సరిపోతుంది, ఈ 6,000 కాదు 5,000 పంపండి అని ఉత్తరం రాశారంటండి అని వాళ్ళ ఔన్నత్యం మనం నోటితో చెప్పుకోలేమన్నారు. అంటే అటువంటి మనుషులు కూడా భూమి మీద తిరిగారు, మన భారతదేశంలో తిరిగారు. అంటే లోపల ఎంత క్లారిటీ, ఎంత నిరాడంబరత, ఎంత స్వచ్ఛత, అంటే వాళ్ళలా మనం ఉండక్కర్లేదండి. ఆయన అనేది ఏంటంటే మనం అంటే వాళ్ళు దేవతలు, వాళ్ళు అడగకపోయినా వాళ్ళది వైకుంఠం, భూలోకం వైకుంఠం వాళ్ళదే అన్నారండి. వాళ్ళు అడగక్కర్లేదంటండి, దేవుడు అని వాళ్ళు నోటితో అనక్కర్లేదు, వాళ్ళు సాధనలు చేయక్కర్లేదు, వాళ్ళు అసలు ఇంకేం అవసరం లేదన్నారండి. ఎందుకంటే భూలోకం వాళ్ళది, వైకుంఠం వాళ్ళది, కైలాసం వాళ్ళది అన్నారండి. అంటే లోపల ఔన్నత్యం అండి అది. అంటే వి షుడ్ బి రిచ్ ఇన్ అవర్ హార్ట్. వాళ్ళలా మనం ఉండక్కర్లేదు, మీరాబాయి తుకారాము లేకపోతే ఈ గొప్ప గొప్ప మహాత్ముల్లాగా మనం ఉండక్కర్లేదు. మనకున్న అల్పత్వంలోంచి మనం బయటకు వచ్చి, మన జీవలక్షణాల్లోంచి మనం బయటకు వచ్చి, నాన్నగారు మన పట్ల కురిపించిన దయ ప్రేమ అంటే అపారమైంది కదా, మనం ఎంతో తాగేసి ఉన్నాం కదా, ఆ తాగింది మనం ఇముడ్చుకుని మనం 10 మందికి అది షేర్ చేస్తే అది ఆయనకి మనం అంటే దట్ ఈస్ ది గార్లెండ్ వి గివ్ నాన్నగారు అండి. అది మనం ఆయనకి వేసే దండ మనం గురు పూర్ణిమకి ఆయనకి దండలు వేయొచ్చు, బొకేలు ఇవ్వచ్చు, అవన్నీ భౌతికం అండి. మనం హార్ట్తో మనం ఆయన్ని అలంకరిందామండి, మనం సద్బుద్ధితోటి సహృదయంతో 10 మందికి ప్రేమ పంచి మనం శాంతిగా ఉండి చుట్టుపక్కల వాళ్ళని శాంతిగా ఉంచి ఆయనకి మా ఆయన్ని మనం అలంకరిందాం. సో ఇక్కడతో నేను ముగిస్తానండి. ఇప్పుడు మనం నర్సాపురం శాంతి గారు మాట్లాడతారండి. శాంతి స్క్రీన్ మీదకి ఎప్పుడూ రాలేదు, మేము శాంతి అని మేము అనుకోలేదు, మాకు గురువు గారి గైడెన్సే అనిపించిందండి. ప్రతిసారి కూడా ఒకళ్ళని ఎన్నుకోవడానికి కారణం మేమేదో మా మనసు పెట్టి వీళ్ళు చేద్దామా వాళ్ళు చేద్దామని డిస్కషన్ కూడా ఎప్పుడూ లేదండి. ఎవరైతే మా అందరికీ ఒక్కసారి స్ఫురిస్తారో వాళ్ళని లైన్లోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇద్దరు స్పీకర్స్ అనుకున్నది అంటే అందరూ అన్ని ఊళ్ళ నుంచి ఒక్కొక్కరిని పిక్ చేసుకున్నామంటే మనకి అంత టైం లేదండి, ఎందుకంటే 10 to 12 కాబట్టి. ఈ ప్లాట్ఫామ్ ఎలా బిగిన్ అయిందో ముందు గురు పూర్ణిమ ఇంట్రొడక్షన్ నేను ఇచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడితే ఇంకా ఎక్కువ మంది అయితే టైం సరిపోదని చెప్పి ఇద్దరిని చూస్ చేసుకోవాలని డిసైడ్ చేశాం. అందులో శాంతి ఎందుకు అంటే ఒకటి టాపిక్ మేము ఎన్నుకున్న టాపిక్ శాంతి కాబట్టి నాన్నగారి భక్తుల్లో శాంతి చాలా చాలా ఎప్పుడు కూడా మనసులో ఎటువంటి వికారం కనపడలేదండి. ఫస్ట్ రోజు మేమందరం శాంతిని ఎలా చూసామో ఈ రోజుకి ఆవిడ ఫేస్ అలాగే ఉంటుంది. శాంతంగా ఉంటారు, స్మైలింగ్ ఫేస్తో ఉంటారు, హెచ్చుతగ్గులు ఎప్పుడు కనపడలేదు, ఆడంబరం ఎక్కడా కనపడలేదు, ఎప్పుడు ఫ్రంట్కి రాలేదండి శాంతి. ఆవిడ ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియకుండా, అంటే నువ్వు ఉన్న జాడ తెలియకుండా భూమి మీద, అంటే భూమి మీద వచ్చిన వాడు ఉన్న జాడ తెలియకుండా వెళ్ళిపోమని ఎలా చెబుతారో ఆవిడ జీవనం అలా ఉంటుందండి. అలా అని సమస్యలు లేకపోవడం కాదు, ఆల్ వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి నాన్నగారు ఈ జన్మ నా వీళ్ళకి అంకితం చేద్దాము అనుకున్న దాంట్లో ఆయన ఉద్దేశం కూడా చాలా ఉన్నాయి. అంటే లేడీస్ ఇక్కడ చాలామంది సహృదయులు వంటింటికి పరిమితం అయిపోతున్నారు, వాళ్ళకి వాళ్ళని బయటికి తీసుకురావాలండి అని అనేవారంట కొత్తలో సైకిల్ వేసుకుని మీటింగులు చెప్పిన రోజుల్లో. సో అలా చాలామంది లేడీస్ అలాగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో నాన్నగారు భక్తులు గుప్తంగా ఉండిపోయారండి. అందులో శాంతి ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో గురు పూర్ణిమ రోజు ఈ ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు అనుకున్నాము అంటే ఒకటి శాంతి ఎప్పుడూ శాంతిగా ఉన్నారు. నాన్నగారు చాలా సందర్భాల్లో అమ్మ శాంతి శాంతిగా ఉన్నావా, నీ పేరే శాంతి కదమ్మా అనేవారు. అదే కాకుండా వైజాగ్లో శాంతి గురించి నాన్నగారు ఒక మాట అన్నారండి స్వయంగా ఆయన మాటల్లో పబ్లిక్గా అన్నమాట. ఏంటి అంటే మా భక్తురాలు ఒక ఆవిడ శాంతి అని ఉన్నారండి, ఆవిడకి ఏం అక్కర్లేదండి, మా ప్రవచనం తప్ప మా దర్శనం మా ప్రవచనం తప్ప ఆవిడకి ఇంకా ఏ డైవర్షను లేదండి. ఎవరైనా ఒకవేళ మహాత్ములు వచ్చి చెప్పి అందరూ వెళ్ళి వింటూ ఉన్నా కూడా ఈవిడికి మాత్రం నాకు అవసరం లేదు, ఇది సరిపోతుంది అంటారండి. ఎప్పుడూ శాంతిగా ఉంటారండి, ఆవిడికి డైవర్షన్ తెలియదండి. సో అంటే ఒకసారి ఇలాగ రామకృష్ణ మఠం మీటింగ్లు అయ్యో నరసాపురంలో జరిగినాయి అంటండి. జరిగితే మొత్తం మాంగ్స్ అందరూ వచ్చి 3 రోజులు సమ్మేళనం జరుగుతుంది కదా, అందరూ మాట్లాడి వెళ్తారు, పెద్దలు బోల్డ్ మంది వచ్చి వెళ్తూ ఉంటారు అందరూ. అంటే తప్పలేదు, మహాత్ములు వస్తే దర్శనం చేసుకోవచ్చు, వినొచ్చండి. అంటే ఒక్కొక్కళ్ళ మేకప్, మెంటల్ మేకప్ ఒక్కొక్కలా ఉంటుంది. అయితే నాన్నగారు దాన్ని హైలైట్ చేయడానికి కారణం ఉందండి. సో 3వ రోజు నాన్నగారు, ఆ 3 రోజుల మీటింగ్ అయ్యాక 3వ రోజు నాన్నగారిని కూడా ఆహ్వానించడం జరిగితే, నాన్నగారు వెళ్ళి మీటింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు శాంతి కనిపించారంట. అక్కడ కనిపిస్తే, ఏంటమ్మా శాంతి ఎక్కడికి వెళ్ళవు కదా, ఈరోజు ఇలా వచ్చావేంటి అని అడిగితే, ఇక్కడ కూడా మీరు వచ్చారని వచ్చాను నాన్నగారు అని ఆవిడ నవ్వారంట, నాన్నగారు నవ్వేశారంట. ఈ మాట నాన్నగారు వైజాగ్లో పబ్లిక్గా చెప్పి చాలా, అంటే చాలా గర్వంగా చెప్పారండి అది. ఐ మీన్, అంటే మహాత్ముల్ని కలవకూడదు, మాట్లాడితే వినకూడదని కాదు, ఆవిడకున్న స్థిరత్వం అన్నారండి. అంటే ఇప్పుడు మనకి కడుపు నిండిపోయినప్పుడు మనం కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగక్కర్లేదు. మన ఇంట్లో మనకి బ్రహ్మాండమైన కాఫీ మనకి మనం చేసుకుని తాగగలిగినప్పుడు మనం వేరే చోటుకి వెళ్ళి కాఫీ తాగవలసిన అవసరం ఎలా మనకి లేదో, అలా ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మధైర్యం, నిలకడ, మనకి ఇది సరిపోతుంది అనే సంతృప్తి, అంటే ఒక్క చోట, అంటే నువ్వు తవ్వగా 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 నీకు బంగారం ఎరుకు పడుతుంది అని, నువ్వు 4 చోట్ల తవ్వితే కనపడదు, నీది ఎక్కడుందో అక్కడ తవ్వితే కనపడుతుంది అన్నట్టు ఆవిడ కాన్స్టెంట్గా ఎక్కడ వేవరింగ్ లేకుండా, భగవాన్ నాన్నగారు తప్ప సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఆవిడ శాంతి పొందుతూ ఆవిడ ప్రతిరోజు సత్సంగం ఉంటుందండి వాళ్ళ ఇంట్లో. అయితే ఆవిడ ఎప్పుడూ స్క్రీన్ మీదకి రాలేదు. సో ఈ ప్లాట్ఫామ్ మీదకి ఆవిడని తీసుకొస్తే బాగుంటుంది అనిపించి ఆవిడని ఇన్వైట్ చేశాము. హెసిడెంట్గానే, వద్దమ్మ నాకు ఇవన్నీ అలవాటు లేదు కదా అన్నా కూడా, ఒక్క 4 మాటలు ఆవిడ నోటితో వింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆవిడని పిలిచామండి. సో ఆంటీని అన్మ్యూట్ చేయండి రా. హలో, శాంతి, హలో,
హలో,
శాంతి, శాంతి,
దీది ఒక్క నిమిషం, దీది స్టార్ట్ చేసే ముందు అందరికి వీడియో కనిపిస్తుందా అని, యాక్చువల్లీ అది గురుకృప అని ఒకళ్ళు పార్టిసిపెంట్ చాట్ లో ఉంటారు, యాక్చువల్లీ ఆయన అది ఆ కాంటాక్ట్ క్లిక్ చేస్తే వీడియో కనిపిస్తుంది, ఎందుకంటే మ్యూట్ లో ఉంటే వీడియో యాక్టివ్ గా ఉండదు ఒక్కొక్కసారి, అదొకసారి అందరికి చెప్దామని.
అలాగే రా, అలాగే కృష్ణ. శాంతి, శాంతి, మీకు అంటే నరసాపురం భక్తులందరూ కూడా ఎప్పుడు అంటే 100% చేసుకుంటూ అదే జీవితం కింద జీవించారు కదా, మాకు మీకు బాగా నచ్చిన 4 పాయింట్లు చెప్తే మేమందరం ఆనందిస్తాం. హలో, శాంతి, హలో శాంత ఆంటీ,
హలో
ఆంటీ చెప్పండి.
వినిపిస్తుందమ్మా?
వినిపిస్తుంది, కొంచెం గట్టిగా చెప్పండి ఆంటీ.
అలాగే అమ్మా, అలాగే అలాగే. నేను నాన్నగారిని చూడకముందు అసలు నాకు జీవితం అంటే ఏంటో తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు, వ్యవహారిక జీవితం కూడా ఏమీ తెలియదు. ఏదో మామూలుగా ఒక జడ పదార్థంలా పెరిగానమాట. అటువంటి నన్ను నాన్నగారు ఆయన చూపు ఎప్పుడైతే నా మీద ప్రసరింప చేశారో అప్పుడు నాలోని ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని శాంతి కలుగుతూ ఉండేదన్నమాట. ఎప్పుడైనా నాన్నగారు ఎమ్మా శాంతి అని పలకరిస్తూ ఉండేవారు అన్నమాట. ఆ ప్రేమగా ఆ పలకరించడం అంతకుముందు ఎప్పుడు కూడా నేను ఆ ప్రేమను నేను ఎక్కడా కూడా పొందలేదన్నమాట. ఆ ప్రేమ రుచిలో నేను ఇంకా నాన్నగారు ఇంత ప్రేమ చూపిస్తా ఉంటే ఇంకా ప్రేమకి ఇంకా చాలా ఆనందం వచ్చేసేది అనమాట. అలా నాన్నగారు మీటింగ్లకి వెళ్ళినప్పుడు కూడా, మీటింగ్లో ఉపన్యాసాలు చెప్పినప్పుడు కూడా, ఏ సబ్జెక్ట్ చెప్తున్నప్పటికీ కూడా ముందు ఆ సబ్జెక్ట్లో ఆత్మ గురించి ఎప్పుడైతే నాన్నగారు టచ్ చేస్తూ ఉండేవారో అది వెంటనే ఆ మాట నన్ను గుండెకు తాకుతూ ఉండేది అనమాట. ఆత్మ అంటే అసలు ఏంటో తెలియదు, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు, భక్తి అంటే కూడా ఏంటో తెలియదు. అయినా సరే నాన్నగారు చెప్పినప్పుడు మాత్రం ఆ మాటే ఎక్కువగా నచ్చుతూ ఉండేది అనమాట. ఆ నచ్చుతూ ఉన్నా సరే జీవిత విధానం ఏమో అలా ఉండేది కాదు నాన్నగారు చెప్పినట్టుగా, కానీ నచ్చేదంతా మాత్రం అలా నచ్చుతూ ఉండేది అనమాట. అక్కడ చాలా పోరాటం జరుగుతూ ఉన్నా సరే ఆ పోరాటానికి నాన్నగారు సపోర్ట్ ఇస్తా, ఏది చేసినా చివరికి ఏం చేసేవారు అంటే ఆత్మ దగ్గరికే టచ్ చేస్తూ ఉండేవారు అనమాట.
అవును,
అంటే ఫస్ట్ నుంచి కూడా ఆత్మ అంటే ఏంటో నాకు తెలియదు నిజంగా. అసలు భక్తి లేని వాళ్ళకి ఆత్మ అంటే ఎలా తెలుస్తుంది? కానీ ఆ నాన్నగారు ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఆ మాటే అరెస్ట్ అయ్యి ఆ మాటనే పట్టుకుని ఎలాడుతూ ఉంటే జీవిత విధానం అలా ఉండక ఏంటి నాన్నగారు ఇలా చెప్తున్నారు కానీ నేను ఇలా జీవించట్లేదు కదా, కానీ నచ్చేదంతా నాకు ఆ ఫైనల్ నచ్చుతుంది, అంటే ఫైనల్ అని కాదు ఉన్నా అనుకోవడానికి అనమాట, ఇలా నచ్చుతుంది నేను దీనికి సరిపడతానా, నేను సరిపడను కదా, కానీ ఎందుకే అదే నచ్చుతుందని పోరాటం ఉండేది అనమాట. ఆ పోరాటంలో నాన్నగారు ఏం చేసేవారంటే మళ్ళీ మర్నాడు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు దాని దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఎలా జీవిత విధానం ఉండాలో, ఎలా జీవించాలో అవన్నీ చెప్పుకుంటూ వచ్చేవారు అనమాట.
ఆ
చెప్పడంలో ఇంకా ఆత్మ అంటే ఇష్టం వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ గురువు నాకు చేసింది ఏంటంటే, మామూలుగా నేను సాధన చేసుకుంటా వెళ్తే దాన్ని అందుకోగలను లేదో, అందుకు ముందు గమ్యాన్ని చూపించేశారనమాట.
అవును,
అంటే గమ్యాన్ని చూపించడానికి కూడా రెండు పద్ధతులు ఉంటాయని చెప్తారు కదా నాన్నగారు. ఏమనంటే కొంతమందికి ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం కదా, ఇల్లు కట్టుకున్నప్పుడు కొంతమంది అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంక ఏ పని లేకుండా గృహప్రవేశం అవుతారంట.
అవును,
కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం పనులు ఉండగానే ఏదో స్లాప్ వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారంట పరిస్థితులను బట్టి. అలా నాన్నగారు నన్ను ఏం చేశారంటే ఏ పని పూర్తవకుండా కార్పొరేషన్ చేయించేశారు అనమాట.
ఎక్సలెంట్ ఆంటీ, ఎక్సలెంట్.
ఏ పని చేయకుండా కార్పొరేషన్ చేయించేసేటప్పటికి ఇంకా అదే నేనని భావన నన్ను వెంటాడుతానే ఉంటుంది అనమాట. అలానే దానికి తగ్గట్టుగా జీవిస్తున్నామంటే పూర్తి డిఫరెన్స్, ఇష్టాలు అయిష్టాలు రాగాలు ద్వేషాలు మంచులు చెడ్డలు ఇవన్నీ తిరుగుతూనే ఉండి, ఇవన్నీ తిరుగుతున్నప్పటికీ కూడా నాన్నగారు నేను ఆత్మని చెప్పారు అంతే, అది నూటికి నూరు పాళ్ళు సత్యం.
ఎక్సలెంట్.
గురువు చెప్పిన మాట నాకు ఇంకా ఆ మాటకు నాకు తిరుగులేదు. నాన్నగారు ఏదన్నా ఒక మాట నాకు చెప్పారు అనుకోండి ఇంకా దానికి తిరుగులేదు అనమాట. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా ఒక మాట చెప్పినా నేను క్యాసెట్ విని నాకు నాన్నగారిది ఆ మాటకి ఇది సూట్ అయితే ఆ మాటను తీసుకుని ఫాలో అవుతాను అనమాట, లేకపోతే ఆ మాటను పక్కన పెట్టేస్తాను అనమాట. అప్పుడు అనిపించేది అనమాట, గురువే నువ్వు ఆత్మని చెప్పినప్పుడు నాకెందుకు భయం, నేను ఆత్మనే. ఒకవేళ నాకు మనసు ఉండొచ్చు, దేహబుద్ధి ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా నేను కాదని ఆయన చెప్తున్నారు కదా, నేను ముందు నమ్మాలి కదా, నేను నమ్ముతున్నాను అంతే. అలాని అసలు ఆత్మ అంటే ఏంటో కూడా అసలు తెలిసేది కాదు. అలా స్ట్రగుల్ కొన్ని సంవత్సరాలు ఆ బోధ వింట అలా నన్ను గురువు వెంటాడతా. కానీ ఎప్పుడూ కూడా నాకు నాన్నగారు ఆత్మ మాట సపోర్ట్ ఇస్తా వచ్చేది అనమాట. ఇప్పుడు విపరీతంగా తలంపులు నన్ను బాధ పెట్టేస్తా ఉంటే ఏదో సాధన చెయ్యాలని నామవను జపవను ధ్యానవను ఏదో తిప్పలు పడతా ఉండేది. అది ఎన్ని పడినా సరే నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా ఉండేది. తర్వాత నాన్నగారు దగ్గరికి వెళ్ళని టైంలో నాన్నగారు చెప్పారు కదా, నేను ఆత్మని చెప్పారు కదా, ఆత్మకు తలంపులు లేవు కదా, మరి తలంపులు వచ్చేది ఎవరికి అనేటప్పటికి అంత బాధ పెట్టేసి తలంపులు కూడా క్షణంలో ఆగిపోయాయి అనమాట.
బ్యూటిఫుల్.
అప్పుడు నాకేంటంటే దాని పట్ల ఇంకా ఆత్మభావన పట్ల విశ్వాసం పెరుగుతూ వచ్చింది అనమాట. అంటే ఈ విశ్వాసం అంతా ఎవరు కలగజేస్తున్నారు, గురువే కలగజేస్తున్నారు. ఎందుకంటే నాకు గురువు కూడా హృదయంలో ఉన్న ఆత్మే స్వరూపంగా గురువుగా వచ్చారనే ఇష్టం ఫస్ట్ నుంచి అనమాట. ఎప్పుడైనా సరే ఎదురుగుండా నాన్నగారిని చూసినప్పుడు ఎలాగా స్వరూపమే కదా ఎంజాయ్ చేసేదాన్ని. అలాగే నాన్నగారి దగ్గర నుంచి బయటకు వచ్చేసినది కూడా నా హృదయంలోకి వెళ్ళిపోయారనిపించేదాన్ని, కానీ ఎప్పుడు నాన్నగారు చిన్నూరులో ఉన్నారనే భావన వచ్చేది కాదు. అలా నాన్నగారితో అలా ఉండగా కొన్ని రోజులకు నాన్నగారు మీరు నేను ఆత్మని చెప్తున్నారు కానీ నాకు ఆత్మ అంటే ఏంటో తెలియదు కదా, తెలియకుండా నేను అక్కడ ఎలా ఉండగలను అని చాలా బాధపడేదాన్ని అనమాట. ఈలోగా జీవితంలో బోల్ సఫరింగ్స్ వస్తాయి, బోల్ ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ ఎందుకంటే ట్రైనింగ్ కోసం. ఎందుకంటే ఇదేమీ నిజం కాదని తెలియటానికే సఫరింగ్ వచ్చినప్పుడు అది నిజం కాదని మనకు తెలుస్తూ ఉంటుంది. సఫరింగ్ లేకపోతే ఎలా తెలుస్తుంది, మనసు నలిపేసి నలుగుడికి ఆ దేహ ప్రారంభం కొట్టే దెబ్బలకి అనిపించేది అనమాట. ఓ ఇది నేను కాదు, నేనైతే ఎప్పుడూ సుఖంగా ఉండాలి కదా, మనసు నలుగుడు అంటే ఇది నేను కాదు, నేను ఆత్మను కదా, నేను సుఖస్వరూపం కదా, అంటే ఇది నేను కాదని విడగొట్టేటట్టుగా చేశారనమాట నాన్నగారు. బయట సఫరింగ్ అన్నీ కూడా అంతేనమాట, అంటే విడగొట్టడానికే నాకు సహకరించి అది ఎప్పుడూ నేను బాధని మాత్రం ఎప్పుడు అనుకోలేదనమాట.
అంటే
ఆ టైంలో బాధ పడి ఉండొచ్చు కానీ వెంటనే నన్ను ఆత్మడే ప్రయాణం చేయించడానికి వచ్చినాయే కానీ ఇది నిజం కాదు అనిపిస్తూ ఉండేది అనమాట. అలా నాన్నగారిని వేడగా ప్రార్థించగా ఆ లోపల కూడా క్లియర్ చేసుకుంటా రావాలి కదా, సడన్ గా ఎలా చేస్తారు. అప్పుడు ఒక టైంలో అసలు వివరణ ఇచ్చారనమాట ఆత్మ అంటే ఏంటి అని అనమాట. అప్పుడు ఇంకా బాగా నమ్మకం కుదిరిపోయింది అనమాట. అంటే ఆత్మ అంటే ఏంటంటే మామూలుగా మనం సంస్కృతంలో ఆత్మ అంటారు, అదే పదాన్ని తెలుగులో నేను అంటారనమాట. అంటే నేను అనేది నీ స్వరూపం అని చెప్పారనమాట. భగవాన్ కూడా ఎప్పుడు అదే చెప్పేవారు కదా.
అవును.
అంటే నేనే నా స్వరూపం అనమాట. అయితే దీనికి విడిగా ఉన్నదంతా కూడా నా స్వరూపం కాదనమాట అని, నేను అనేది నా స్వరూపం అని అర్థమైందంటే అనుభవం కాదు అక్కడ. ఉంటే నాకు ఆ మనసును హృదయంలో నిలబెట్టుకుని ఉంచుకోవటానికి అర్థమైందనమాట. అర్థమైన కాడి నుంచి కూడా నాన్నగారికి ఏ మాట చెప్పినా అక్కడికే తోలికెళ్ళేది అనమాట. అలాగా అంటే ఇప్పుడు దానికి వివరణ కూడా నాకు కావాలి కదా, మరి నేను అనేసుకుంటే సరిపోదు కదా.
అవును.
అప్పుడు నాన్నగారు చెప్తా ఉండేవారు అనమాట, అంటే ఆ సబ్జెక్ట్ వినేటప్పుడే క్లారిటీ తీసుకొస్తా ఉండేవారు. ఎలాగంటే నేను అంటే ఆత్మని చెప్తున్నారు కదా, అప్పుడే అంటే దానికి భగవాన్ చెప్పిన గాఢ నిద్ర ఉపమానం తీసుకునేదాన్ని అనమాట ఎక్కువ. ఎందుకంటే గాఢ నిద్రలో నీ శరీరం కనిపించట్లేదు, నీ మనసు కనిపించట్లేదు, నేను సుఖంగా ఉంటున్నావు. అంటే గాఢ నిద్రలో సుఖంగా ఉంటున్నావు, మెలకు వచ్చాక శాంతిగా ఉంటున్నావు. అంటే మెలకులో ఎవరు కనిపిస్తున్నారు నీకు, దేహబుద్ధి కనిపిస్తుంది. అంటే ఒక అవస్థలో ఉన్న దేహం నిజమా, మూడు అవస్థలో ఉన్న నీ స్వరూపం నిజమా అని వచ్చేది అనమాట.
ఎక్సలెంట్.
అంటే అప్పుడు వెంటనే ఏం చేసేదానంటే, అవును కదా గాఢ నిద్రలో చాలా సుఖంగా ఉంటున్నాను కదా, మరి గాఢ నిద్రలో ఇంత సుఖంగా ఉండి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటోడికి ఎంతకింత డిస్టర్బ్ అయిపోతున్నానంటే, ఓ దేహంతో తాదాప్యం వల్ల. అంటే ఇక్కడ దేహంతో తాదాప్యం గనక చెందకపోతే అప్పుడు నేను ఇక్కడ కూడా సుఖంగా ఉంటాను. అంటే దేహంతో తాదాప్యం చెందకుండా ఉండాలంటే ఎలాగా, అంటే దేహంతో తాదాప్యం చెందకుండా ఉండాలంటే భగవాన్ చెప్పినట్టు రాత్రి వచ్చి ఇది పొట్టి కల, ఇప్పుడు ఇది పొడుపు కల, ఇది నిశ్చయంగా పగటి కల అని నమ్ము అన్నారు అనమాట.
ఎక్సలెంట్.
ఇది నిశ్చయంగా పగటి కల. ఈ ఎప్పుడైతే ఆ పొద్దుట లేచిన వెంటనో లేకపోతే గుర్తొచ్చిన వెంటనే ఇది నిశ్చయంగా పగటి కల అనుకున్న వెంటనే, పగటి కల్లో అంటే రాత్రి కల్లో ఏది జరిగినా ఎలా అయితే తాదాప్యం చెందమో మెలకు వచ్చాక, అలాగే ఇది పగటి కల అనుకుంటా అలా ఉంటా ఉంటే దీంట్లో జరిగే సంఘటన పట్ల తాదాప్యం తగ్గిపోతా వచ్చింది అనమాట. అంటే ఎప్పుడైతే తాదాప్యం లేదో అప్పుడు ఆ లోపల ఉన్న శాంతి కొద్ది కొద్దిగా అది సెకండే ఉండొచ్చు లేకపోతే 2 సెకండ్లే ఉండొచ్చు, అది టైం అని చెప్పలేం కదా, ఆ శాంతి అందుతూ ఉండేది అనమాట. ఆ శాంతి అందుతూ ఉంటే అప్పుడు అలా గురువు చేసే వర్క్ ఆనందం వచ్చేసేది అనమాట. ఎంత దయ్యా నీకు తండ్రి, ఏమీ తెలియని ముద్దుని తీసుకెళ్ళి నేను ఆత్మననే ఆ స్ఫురణ కలిగించావు కదా, ఇంతకన్నా నువ్వు చేసే గొప్ప పని ఇంకేముంటుంది, ఇంతకన్నా దయ చూపించడం ఇంకేమన్నా ఉంటుందా అంటే, అది ఏంటి బాహ్యానికి సంబంధించి చేయలేదు గురువు అక్కడ, తన స్వరూపాన్ని నా స్వరూపంగా తెలియజేశారు.
ఎక్సలెంట్.
అంటే అక్కడ దేవుణ్ణి చూపించడం కాదు, నన్ను దేవుణ్ణి చేసేయాలనుకున్నారు. అంటే ఇంక గురువు గొప్పతనం ఇంకెలా చెప్పగలం, అంటే ఆ గురువు గొప్పతనం చెప్పాలంటే ఆయనకి ఆయనే చెప్పుకోవాలి. ఆయన ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని మనకు అనుగ్రహించినప్పుడు ఆయన గొప్పతనం చెప్పగలం, ఆయన వైభవాన్ని చెప్పగలం. కానీ ఎవరి కాళ్ళకి ఈ అనుభవం ఉంటుంది కాబట్టి ఆ గురువు గొప్పతనాన్ని నాకు నేనే ఎంజాయ్ చేయగలను. అంతే కదమ్మా, ఆ ఎంజాయ్ చేసినప్పుడల్లా సరే అదేమవుతుందంటే శాంతిగా మారిపోతుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా నాన్నగారు బాహ్యంగా చాలా 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 సహాయ సహకారాలు చేశారు, అన్ని ఇన్నని చెప్పలేను, మొత్తం సమస్త నా జీవితం అంతా ఆయనే సరిదిద్దేశారు. అది ఎందుకు సరిదిద్దారో తెలుసా, నువ్వు కర్తవు కాదు నేనే కర్తనని అర్థం చేసుకో అని చేశారన్నమాట.
సూపర్ సూపర్ అంట.
కానీ అంత అన్ని మొత్తం సమస్తం ఎందుకు చేశారు, నువ్వు కర్తవు కాదు, నువ్వు లేవు, అసలు ఉన్నది నేనే, అన్ని నా ద్వారానే జరుగుతున్నాయి అని మొత్తం బాహ్యానికి సంబంధించిన విషయాలన్నీ వదిలేశారు, మొత్తం అన్ని ఆయన మీదే పెట్టేసుకున్నారు. ఇంకంతా హాయే కదా ఇంకా బాహ్యంతో సంబంధం లేనప్పుడు, అంటే సహాయం చేయటమే కాదు లోపల కూడా భావన తీసేసారు నాకు, నేను ఈ పని చేస్తున్నాను ఈ పని నా వల్ల జరుగుతుందని తలంపే తీసేసారు అన్నమాట. కానీ మనసు మాత్రం చాలా ఇబ్బంది పెడతా ఉండేది, చాలా చాలా స్ట్రగుల్ అనమాట, అంటే తలంపులు మనసు నలుగుడు చాలా ఎక్కువగా ఉండేది అనమాట. ఆ మనసు నలుగుళ్ళలోంచి కూడా నేను ఆత్మననే భావన చూపించి, అదే నాన్నగారు అంటున్నారన్నమాట శాస్త్రాల్లో ఆత్మ అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ ప్రయత్నం వల్ల ఆ ప్రయత్నం వల్ల తెలుస్తుందని చెప్తారు, కానీ గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఏ శాస్త్రంతో సంబంధం లేకుండా ఆత్మ నీ హృదయం అయ్యి ఉంది నువ్వే అయ్యి ఉన్నావని తెలియజేస్తుంది అన్నారు. గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఏం చెప్తుంది, ఆత్మ నువ్వే అయ్యి ఉన్నావు, నీకన్నా భిన్నంగా ఆత్మ లేదు అని అప్పుడు ఏమని చెప్పారంటే, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే ఇంతవరకు బాగానే ఉంది సాధన, నేను ఆత్మను అనుకోవటం నా ఏదో నా గూట్లో నేను ఉంటే ఇంతవరకే బాగానే ఉంది, కానీ చూపు బయటకు వచ్చేటప్పటికి దృశ్యం మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ రూపం చూడగానే వాళ్ళు రూపం, లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళ గుణాలు కనిపిస్తూ ఉంటాయి కదా. దీనికి ఏమని చెప్పారంటే నాన్నగారు, దృశ్యం మనసు వేరు కాదు, రెండు ఒకటే, అందుకే ఏం చేస్తామంటే ఉన్నదంతా భగవంతుడే, ఉన్నదంతా ఆత్మే, ఉన్నదంతా గురువే అని పూర్దాకా నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటున్నావు కదా. ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు కూడా ఆ దృశ్యంలో కూడా నీ గురువునే చూడు అన్నారన్నమాట.
సూపర్ సూపర్.
ఏ దృశ్యమైనా, ఏ దృశ్యమైనా, ఏ తలంపైనా, అది మంచి తలంపు అవచ్చు, చెడ్డ తలంపు అవచ్చు, ఎప్పుడైతే ఏ తలంపు వచ్చినా అది గురువుకి ఆత్మకి కనెక్షన్ చేసేస్తున్నాం అనుకోండి తలంపుని, అప్పుడు తలంపు బలం క్షీణించిపోతా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే తలంపు బలం క్షీణించిపోయిందో ఉన్నది స్వరూపమే కదా. అంటే అంటే నువ్వు ఆ తలంపుతోటి వాసనతోటి పోరాడాలంటే అక్కడ నీకు ఆత్మబలం కావాలి, చైతన్య బలం కావాలి. అక్కడి నుంచి వచ్చిన బలంతో నువ్వు ఈ వాసన పోగొట్టగలవు. వాసన వాసన చూస్తా, వాసనలోంచి వాసన చూస్తా, దాన్ని పోరాడేగల శక్తి మాకు సరిపోదు.
అవును అవునండి.
దానికి నాన్నగారు చెప్పేవారు కదా, ఏమని చెప్పేవారు, దొంగోడికి పోలీసు వేషం వేస్తే ఎన్ని రోజులకైనా దొంగను పట్టుకుంటాడా అని.
అవును.
అలా లేని మనసుతోటి సాధన చేసి ఆ చైతన్యాన్ని, ఆనందాన్ని, ఆ స్వరూపాన్ని అది అందుకోగలదా?
అందుకోలేదు.
అంటే ఇక్కడ ఉండవలసింది ఏంటంటే మనసు ఆ జ్ఞాని యొక్క వైభవం తోటి, జ్ఞాని యొక్క సబ్జెక్ట్ తోటి, ఆ హృదయం యొక్క ఆత్మతోటి ఏమైపోతా ఉండాలంటే లోపలికి 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 జారిపోతా ఉండాలి. అది జారిపోయి 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 అది అణిగిపోవాలి. అంతేగాని దానితో సాధన చేస్తే నాన్నగారు ఏమన్నారంటే కాశీలో ఒకసారి, మనసు వచ్చాక వచ్చిన సాధనలన్నీ ఆధ్యాత్మికంగా హై జంప్ ఏంటి అని అడిగారు. ఆధ్యాత్మికంగా హై జంప్ ఏంటని అడిగి ఆయనే చెప్పారు మళ్ళీ, మనసు వచ్చాక వచ్చి అని కూడా నూటికి నూరు పాయలు అసత్యం అన్నారు. నువ్వు పొద్దుట్లు వేసిన తర్వాత వచ్చిరేంటి ఫస్ట్ మనసే కదా.
అవును.
అది వచ్చిన తర్వాత చేసే సాధనలన్నీ నిజమా అబద్ధమా?
అబద్ధమే.
అబద్ధమే అందుకుని అంటే అబద్ధం అనుకుంటా తండ్రి చెప్పినట్టుగా నడుస్తూ ఉండాలి. అది నిజం అనేసుకుంటే దానికి బలం పెరిగిపోతుంది.
అవును అవును కరెక్ట్.
మనసు నిజం అనుకుంటే బలం పెరిగిపోతుంది.
అందుకే
కల ఉపమానాన్ని తీసుకుని
ఇన్వాల్వ్ చేయమన్నారు కదండి. అందుకే
అమ్మా
ఏది చేసినా నీ దొంగని పక్కనే పెట్టి కాదు దొంగని టార్గెట్ చేసి చేయమన్నారు. అందుకే
అది 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 లేదని గుర్తిస్తా, అంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే అని గుర్తిస్తా, దానితోటి సాధన చేయాలన్నమాట.
ఎక్సలెంట్.
అది ఉందని ఒప్పేసుకున్నాం అనుకో ఇంకా ఫస్ట్ మనని పడేసేస్తుంది అన్నమాట.
అవును అవును.
అంటే ఆ రోజు సాధన బాగా జరిగితే చాలా బాగుందంటుంది, ఒక్కో రోజున సాధన అస్సలు జరిగిపోతే ఇంకా నా బతికెందుకు కాదంటుంది. అందుకని దానికి అవకాశం ఇవ్వకుండా సాధన జరిగినా స్వరూపంలోనే జరుగుతుంది, సాధన జరగకపోయినా స్వరూపంలోనే జరుగుతుంది. అంటే ఇక్కడ స్వరూపం అన్న నా గురువే నా స్వరూపం కాబట్టి స్వరూపం అని అంట అన్నమాట. అంటే నాన్నగారు శరీరం విడిచిపెట్టాక ఆయన నా స్వరూపంగా ఉన్నారని నాకు బాగా దృఢపడింది అన్నమాట. అంటే స్వరూపంగానే నాన్నగారిని ప్రేమించడం ఇష్టం అన్నమాట. అంటే బయట లేరాను కదా, బయట కూడా ఉన్నారు, బయట ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే కదా. నిన్న కూడా నాన్నగారు ఏదో పాత మీటింగ్ లో వింటా ఉంటా అంటున్నారు అన్నమాట, బయట గురువు నీ జుట్టు లోపలోడికి అందించే వరకు గెంటుతారు 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 గెంటుతారు, గెంటిన తర్వాత ఆ జుట్టు ఆడికి అందించేసాక అప్పుడు లోపల గురువు లోపల గుంజేసుకుంటాడు అని అన్నమాట. అంటే ఇప్పుడు గురువు ఏం చేశారు, నేను బయట నాకు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేసి లోపల లోపల ఉన్నా ఆయనే, లోపల బయట వేరుగా ఉన్నారా? లోపల ఉన్న ఆత్మే నా గురు రూపం ధరించి వచ్చింది, మళ్ళీ బయట ఉన్న గురువే నా స్వరూపంగా ఉందన్నమాట. అలా నాన్నగారితోటి అలా అలా అన్నమాట. నాకు ఒకవేళ ఈ జ్ఞాన మార్గంలో, అంటే ఇది మరి జ్ఞాన మార్గమే అనుకుంటున్నా, నాకు అంత అలా కూడా తెలియదు, ఒకవేళ ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తుందేమో అని నాన్నగారు మధ్య మధ్యలో నన్ను గైడ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఏమనంటే శాంతి, గడ్డపార ఎక్కడేసినా తవ్విన కాడ తవ్వుతూ ఉంటుంది, అక్కడో గడ్డపార ఇక్కడో గడ్డపార వేయద్దు అని ఇవ్వరు అనమాట. అంటే అప్పుడు నాకు బలపడేది అనమాట అక్కడ. అలాగే మళ్ళీ నాన్నగారు ఏమని చెప్పారు ఒకసారి, నీకు నాకు తేడా ఏంటమ్మా అన్నారు నాన్నగారు. లాస్ట్ మెసేజ్ ఇది నాన్నగారు. అంటే నేను లోపల మీరు అనంతుడు నాన్నగారు అనుకున్నాను అనమాట. అంటే అన్ని వేల మీటింగులు విని కూడా నా హృదయంలో ఉన్నారనే భావన నాకు రాలేదు. అంటే అంటే ఎంత ఎంత కొరచుగా ఉన్నామో ఆ రకంగా చూసుకోవచ్చు అనమాట. అప్పుడు నాన్నగారు మీరు అనంతుడు అంటే నేను మరి ఇంకేమి లేనట్టే కదా. అప్పుడు నాన్నగారు అన్నారు నువ్వు ఒక రూపానికి నామానికి పరిమితం అయి ఉన్నావు అన్నారన్నమాట. అప్పుడు మళ్ళీ అన్నారు నాన్నగారే నీ పద్ధతిలో నువ్వు ఉండు, నీకు వ్యావరింగ్ లేదు. ఈ నాలుగు వాక్యాలు చెప్పారన్నమాట. ఎప్పుడైతే నాన్నగారు నీకు నాకు తేడా లేదు, నీ రూపం నీ నామే అడ్డు అన్నారో అది బాగా పట్టేసుకుంది అన్నమాట. అంటే అక్కడ ఆ వేరు భావన తీసేస్తున్నారు అన్నమాట అక్కడ నాన్నగారు అక్కడ నన్ను పలకరించి. ఆ లాస్ట్ మెసేజ్ ఇవ్వకపోతే కొద్ది ఊగిసలాట వచ్చినేమో. ఆ ఊగిసలాట లేకుండా నేను చేసుకునేది ఏదో అది ఇదంతా కూడా నాకు సంబంధించిందే గాని ఎవరికి సంబంధించింది కాదు కదా. ఆ ఊగిసలాట లేకుండా సాధనలో నన్ను అలా తీసుకుని వెళ్తున్నారు అన్నమాట. అంటే ఎక్కువ ఆత్మభావన అంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా పరిమితం కన్నా అపరిమితమైన దాన్నే కోరుకుంటాం.
అవునండి అవును.
ఇప్పుడు అక్కడ నాన్నగారు ఏమని చెప్పారంటే బయట దేవుడికి ఎప్పుడు వచ్చాడు, మనసు వచ్చాక దేహం వచ్చాక బయట దేవుడు వచ్చాడు. కానీ ఈ ఈ మూడు రాకుండా కూడా నీ హృదయంలో నీ దేవుడు ఉన్నాడు.
అవును.
ఆయన ఎలా ఉన్నాడు, నీ స్వరూపంగా ఉన్నాడు.
అవును.
మరి స్వరూపంగా ఉన్న దేవుణ్ణి కనుక నువ్వు ఆరాధించగలిగితే నీకు సముద్ర ఫలితం వస్తుంది అన్నారు.
ఎక్సలెంట్ అంట.
అదే నీ బయట దేవుణ్ణి కూడా ఆరాధించడం తప్పేం కాదు, అక్కడ కూడా ఫలితం వస్తుంది నీకు. ఎంత ఫలితం వస్తుంది, కెరటం ఫలితం వస్తుంది అన్నారు.
ఎక్సలెంట్.
ఆ స్వరూపం స్వరూపం స్వరూపంలో స్వరూపాన్ని సాధన చేయటం, అది స్వరూపంలో ఉండటం వల్ల స్వరూపాన్ని ధ్యానం చేయటం వల్ల స్వరూపాన్ని స్మరించటం వల్ల నీకు ఎలా ఉంటుందంటే నీ జీవితం ఉద్యానవనంలో విహారంలో ఉంటుందంట. పూల తోటలో విహరిస్తున్నావు అనుకో ఎంత హాయిగా ఉంటుంది.
అవును.
అలాగే బయట దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనుకో, ఆరాధించడం తప్పు కాదు, ఎంత ఆరాధించినా ఎంత నీకు గొప్ప భక్తి ఉన్నప్పటికీ కూడా ముళ్ళ పద వ్యవహారం తప్పదు అన్నారన్నమాట. ముళ్ళ పదలో ఎంత జోళ్ళేసుకుని ఎంత జాగ్రత్తగా ముళ్ళు తప్పించుకుంటే వెళ్తామని ఎక్కడో దుక్కును గీరుతుంది.
అవును అవును.
మరి పగల దేవుడు మరి గాడినిద్దరిలో మనకు ఉండడు కదా మరి.
అవును.
కానీ ఈ దేవుడు గాడినిద్దరిలో కూడా మనతో ఉంటున్నాడు కదా.
అవును.
అంటే నాతో నన్ను క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండే భగవంతుడు నేను పట్టుకుంటానా, ఒక ఒక క్షణం కనిపించి వెళ్ళిపోయే భగవంతుడు నేను పట్టుకుంటానా.
సూపర్.
నన్ను క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండే దేవుడే నాకు ఇష్టం అన్నమాట. అంటే ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టకూడదు.
ఫస్ట్ క్లాస్ అంటే మీరు.
అలాగా అంటుకుని అలాగా అంటే ఎంతో ఎంతో చేసేస్తున్నానని కాదు, కానీ ఏది చేసినా దాని వేదికి గురి పెట్టి ఉంటుంది అనమాట. ఇదంతా చేసింది ఎవరంటే నా గురువు. నేను నాన్నగారు అంటున్నారు అనమాట, ఎన్నున్నా ఆవగించంత అదృష్టం ఉంటే చాలండి అన్నారు. అలాగే నాకు ఏమీ లేదు, ఒక భక్తి లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, కానీ గురువు అనుగ్రహం అనే ఆవగింత అంత అదృష్టం వచ్చేసింది అనమాట.
అంటే ఇక్కడ కొంచెం ఒక్కసారి ఇంటర్ఫియర్ అవుతాను.
అవమ్మా,
మీరు భక్తి లేకుండా మీరు జ్ఞానంలోకి వెళ్ళలేదు, మీకు భక్తి ఉన్నట్టు కూడా మీకు తెలియదు, అది మీ
ఔన్నత్యం
చెప్పండి అండి.
అంటే నాన్నగారు ఎప్పుడో ఒకసారి చెప్పారమ్మా భక్తి అంటేనే ఇష్టము అన్నారు. భక్తి అనే పదానికి అర్థం ఏంటంటే అసలు ఇష్టం అంట. ఇష్టాన్ని ఆయనే కలగ తీసుకుంటున్నారు కదా.
100%
100% ఎలాగంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కలగజేయచ్చు.
అవును అవునండి.
అక్కడ నాకు ఎలా అంటే ఆయన ఆయన అంటే ఆయన చేసే వర్క్, ఆయన నాకు చూపించే ప్రేమ, ఆయన నా పట్ల చూపించే కరుణ, ఎంత తింగర్తనం చేసినా ఎంతో ప్రేమగా పలకరించేవారు. ఎందుకు పలకరిస్తున్నారు, ఆ తింగర గుణాలు నువ్వు కాదే, ఆ దేహబుద్ధి నువ్వు కాదే, నువ్వు ఆత్మవే అని అంత ఆనందంగా నన్ను పలకరించేవారు అన్నమాట. సిగ్గేసేది ముందు, కానీ తర్వాత తర్వాత అర్థమైంది ఓహో ఆత్మక తింగత్తనం లేదు కదా, ఆత్మక దేహబుద్ధి లేదు కదా, ఏ మరి నేను ఆత్మనని కదా నా గురువు విన్నాళ్ళు చెప్తున్నారు. ఈ ఈ తింగర్తనము ఇలాంటి ఈ అవలక్షణాలు ఇవన్నీ మనసుకి దేహానికి సంబంధించి అవి నేను కాదు కదా అని విడగొట్టుకోవటానికి నాకు సహకరించింది అనమాట.
సూపర్ అండి.
ఇప్పుడు మరి ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనసు దేహాన్ని సెపరేట్ చేయటానికి లేదు. ఇప్పుడు ఏంటంటే గురువే మనసుగా ఉన్నారు, ఆ మనసు ఎలా ఉన్నా సరే గురువే దేహంగా ఉన్నారు, అదేదో పనులు చేస్తాను ఆయన ఇష్టం ఆయన శరీరం ఆయన ఏం చేయించుకుంటే చేయించుకుంటాడు. ఆ మనసు ఆయనదే కదా, ఆయనదే కాబట్టి ఆ మనసు ద్వారా ఏం చేయించుకుంటాడు ఆయన చేయించుకుంటాడు, అది నాకు సంబంధం లేదు. నేను మాత్రం నా గురువు చెప్పినట్టు నేను ఆత్మనే అని ఒక దృఢ నిర్ణయాన్ని నాకు తీసుకొచ్చారు నాన్నగారు. ఇంకెంతకన్నా ఏం చెయ్యాలి నాన్నగారు నాకు?
అవును అవునండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్.
అసలు మామూలుగా ఏదన్నా కొన్ని మామూలుగా మాట్లాడదాం అనిపిస్తుంది కానీ రానివ్వరు, ఆత్మ క్లిక్ చేసేస్తా ఉంటారు మాటల్లో కూడా.
అంటే ఆత్మలో అంటిపోయిన వాళ్ళు ఇంకోటి మాట్లాడలేరు.
ఒకవేళ పోలు మామూలుగా నాన్నగారి మామూలుగా మాటలే మొదలు పెడతా అనమాట, మొదలు పెడితే లింక్ ఎక్కడ చెప్తారు? ఆత్మకే గురి పెడతారు, ఇంకేం చేస్తాం?
అంటే ఇంజిన్ మీదే ఉంటుంది మనసు, పెట్లు కనపడవు.
అది అది అనమాట.
సూపర్
చాలా సేపు అయినట్టుంది. అలాగే
పర్వాలేదండి, అంటే మీరు టైం ఎంత కేటాయించారు లేకపోతే టైం ఎంత చెప్పారు అనేది కాదు, అంటే ఇంజిన్ వైభవం అంటే అది జ్ఞానంలో అన్ని ఉన్నాయి, లేనిదంటూ జ్ఞానంలో లేదు. భక్తి జ్ఞానంలోనే ఉంది, మోక్షం జ్ఞానంలో ఉంది, సుఖం శాంతి ఐశ్వర్యం ఆనందం నిర్వాణ సుఖం స్వర్గరాజ్యం అన్ని ఇక్కడ ఉన్నాయి, జ్ఞానంలో ఉన్నాయి. అసలు ఇంకా ఆ వైభవం మనం నోటితో చెప్పేది కాదు, అనుభవించేది.
అవునమ్మా అవునమ్మా.
అది సంపాదిస్తే అంట అంటే అన్ని సంపూర్తం, మీరేమి అసలు తలంపుతో సంబంధం లేదన్నారు.
అవునవును,
అది మీ అది మీ జీవిత విధానం అయిపోయిందండి.
అట్లా అది అనుభవానికి రాకుండానే అది నేను అనుకుంటేనే ఇంత అందంగా వెళ్ళిపోతాం జీవితం.
అంటే అట్టిది సత్యజ్ఞానం అన్నారు, బోధని మీరు అంటే అన్వేవరింగ్ ఆయన సబ్జెక్ట్ ని మంత్రంగా తీసుకుని మీరు అంటే ఫాలో అవ్వడానికి అంటే అర్హత, అంటే వినడానికే అర్హత ఉండాలన్నారు. అసలు వినడానికే అర్హత అధికారం ఉండాలన్నారు. అది సమన్వయం చేసుకుని డైజెస్ట్ అవ్వడం మీరు అన్నారు చూడండి, నాలో ఏం లేదు అంతా ఆయనే చేశాడని. అంటే జఠరాగ్ని ఎలా అయితే అరిగిస్తుందో సబ్జెక్ట్ ని అంటే మీ సోల్ ఆ సబ్జెక్ట్ ని అబ్జార్ప్షన్ చేయించి హృదయంలో వెలుగుతున్నారు.
అవునవును అది కరెక్ట్.
మీరు హృదయం తప్ప మీరు ఎందుకు ఏవి ఏది ఇంకా మాట్లాడలేరు అంటే హృదయంలో ఉన్న శాంతిని మీరు అనుభవిస్తున్నారు. అనుభవిస్తూ మిగతా జీవితాల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఆ శాంతి సహకరిస్తోంది. మీరు చేస్తున్నారనే భావన కూడా మీకు కోల్పోయింది
అంటే ఉంటుంది.
అంటే ఇప్పుడు బరువు ముఖం ఎటు పెరిగితే అటు వెళ్ళిపోతూ ఉంటాం. తెల్లగా ఇటు నుంచి బిగించేసిన ఆయన దయ వల్ల తూకం అటు పెంచుకుంటూ వెళ్లేసరికి
అవునవును
మెల్లమెల్లగా ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయింది.
అవును
భక్తులందరూ ఇప్పుడు చేయవలసింది అదే అంటి, అందరం చేయవలసింది ఇదే. ఈ రోజు మాట్లాడింది మాట్లాడింది నాన్నగారే.
అవునవును,
ప్రవచనాలు అన్ని ఉద్దేశించుకుని ఆయన వందల ప్రవచనాలు చేశారంటి.
అవునమ్మా,
అందరికి అందుకోలేమని అయితే ఇలా మీరన్నట్టు దృఢంగా అదే అన్వేవరింగ్ ఫెయిత్ ఉన్న వాడికి మాత్రమే లభ్యం అవుతుంది. అంటే సబ్జెక్ట్ మంత్రంగా తీసుకుని అది నేనే దానికి భిన్నంగా నేను లేను అని ఎంత దృఢత్వం మీరున్నారో అలా ఉంటే పని అయిపోతుందండి. సో మన భక్తులందరికీ ఎక్సలెంట్ మెసేజ్ ఈ రోజు ఏంటంటే ఐ మీన్ మీ పేరు శాంతి, మిమ్మల్ని శాంతి అన్నారు నాన్నగారు, మీ హృదయంలో శాంతి మీరు నిర్మిస్తూ మీరు చెప్పిన మాటలు అందరినీ శాంతిలోకి తీసుకెళ్తాయని భావిస్తున్నా 100%. ఆత్మ రుచి చూసిన చోటే ఆత్మస్థైర్యం, ఆత్మధైర్యం, నిలకడ, శాంతి అన్ని అక్కడే ఉన్నాయండి. అది ఒక్కసారి మన హృదయంలో మనం లభ్యం చేసుకున్నామా, ఇంకా బజార్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారంటే నాన్నగారు.
అవునమ్మా,
ఎట్టి అంటే అసలు నువ్వు నీ దృష్టి బయటికి తిప్పక్కర్లేదు ఎక్కడికి, ఇప్పుడు అనిపించదు, ఎందుకంటే దానిలో ఉన్న వైభవం అది.
అవును
అని మాట అన్నారండి. ఇప్పుడు సముద్రుడు ఎలా ఉంటాడు, ఆయనకి పొంగు ఉండదు, క్రింగు ఉండదు, మీరు అన్నారు చూడండి, సముద్రం అనుభవం నీకు వస్తుంది అలలు అలలు ఎందుకు అని. చెరువులు బోల్డ్ వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటాయి, అసలు సముద్రానికి వికారం ఉండదు, పొంగు ఉండదు, క్రుంగు ఉండదు, అది ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అసలు ఏ వికారాలు ఉండవు, అట్రాక్షన్స్ ఉండవు, ఆ డైవర్షన్ ఉండదు. నిజమైన భక్తి కలిగితే ఫస్ట్ భయంలో జరిగిస్తుందంటండి. ఆ జ్ఞాని విలువ తెలిసి నీకు నిజంగా కనుక భక్తి కుదిరితే నువ్వు భయం నుంచి బయటకు వచ్చేస్తావు. అసలు భక్తి తల్లి మీకు ఆల్రెడీ తల్లి లోపల ఉంది, మీకు జ్ఞానం అనే బిడ్డ ఉదయించింది అనమాట. అంటే బీజం లేకుండా రాదంటే, అంటే ఒకటి నిజమైన మంచివాడికి వాడు మంచివాడు అనే సంగతి తెలియదంట, భక్తుడికి వాడు భక్తుడు అని తెలియదంట. అంటే వాళ్ళ వాళ్ళ క్రియని బట్టి మనకు అనిపిస్తుంది తప్ప వాళ్ళకి తెలియదంట.
అవునవును,
అందుకే అది అంత వైభవం. అందుకే అంత మంచివాడు మంచివాడు అని మేము కాల్ రెగ్యులేసుకోవడం కాదు, భగవంతుడు అనుకోవాలి అని.
అది అది కరెక్ట్.
అందుకు ప్లాట్ఫామ్ మీదకి ట్రూ డివోటీస్ ని తీసుకొచ్చే బాధ్యత అయిందని ఆయన వదిలేసామండి. పూర్ణిమ రోజు శాంతి ప్రవేశపెట్టారు.
అంటే అసలు గురువు మనకి దొరికారు అంటే ఆయన ఎన్నుకుంటేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం కదా.
అవునండి,
వెళ్ళలేం కదా. ఆయన ఏం చేస్తారంటే బండ శిలను కూడా అందమైన శిల్పాలుగా చెక్కేస్తారన్నమాట. బండ శిలను కూడా అందమైన శిల్పాలుగా చెక్కేస్తారన్నమాట. ఈ ఈ రోజు నాన్నగారు అని ఊరు ఎప్పుడు ఇప్పుడు ఏడుపు ముఖంతో వెళ్ళి కూర్చునేవాడు నాన్నగారి దగ్గర మనసేనేను అనుకుని వెళ్తే అప్పుడు అనేవారు అనమాట. మీరందరూ కూడా ఒక రోజుని మిమ్మల్ని మీరు చూసి ఆశ్చర్యపడే రోజులు వస్తాయి అనేవారు అనమాట.
సూపర్ అండి, సూపర్.
అది ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, నిజంగా నాన్నగారు ఇప్పుడు ఏమీ చేయట్లేదు అయినా సరే ఎంత శాంతిగా ఉంచుతున్నారేంటి. ఆయన శాంతిగా ఉంచుతున్నప్పటికీ కూడా మధ్య మధ్యలో కల్పించుకుని సాధన చేస్తుంది
అలవాట్లో పొరపాటు,
అలవాట్లో పొరపాటు అనమాట.
అంటే వదిలేస్తే ఏమీ లేదు కదా అంటి. మనం లేము ఉన్నది ఆయన అనేది దృఢత్వం వచ్చేసింది అనుకోండి.
అవునమ్మా,
మీరన్నట్టు జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ జాయ్. అందుకే అన్నారు భక్తి ముక్తి కోరదు అంటే, అంటే ఒక్కసారి ఆ రుచి రుచిని అనుభవించి అందులో ఊగిసలాడుతున్నాం అనుకోండి, ఫైనల్ గా అంటే ఉన్న అంటే వన్నెస్, అంటే ఉన్నదే ఒక్కటి రెండు లేని స్థితి, అంటే ఒకటి నిజం రెండు మాయా అన్నారు కదా, ఆ ఒక్కటి అయిపోవడం ఆ స్థాయికి వెళ్ళిపోకుండానే ఇంత ఆనందం వచ్చేస్తూ ఉంటే బాహ్యం వెళ్ళడానికి అవకాశం ఎక్కడ మనసుకి
ఉండదు అసలు.
సో సూపర్ అండి, అంటే నాన్నగారు వైభవాన్ని, ఐ మీన్ భౌతికంగా ఎన్ని చెప్పినా కూడా అసలు అసలు నిజంగా బ్రహ్మం ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అంటే అంత మహావైభవంలో మనల్ని మనకి వైభవం పట్టేలా నాన్నగారు ఎలా చేశారు అనే దానికి మీరు మాట్లాడిన టైం గడువు కాదండి, ఆ కన్వే చేసిన ఎస్సెన్స్ సూపర్.
నాన్నగారు అలా ఎంటర్ అయిపోతారు అనమాట ఆయన
లేని చోటే జరుగుతుంది అంటే ఇది వ్యత్యాసం ఉంటుంది, కర్తృత్వం లేని చోట ఆయన వైభవం ఇంకా ప్రబలంగా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా, అంటే ఇది ఊరికి బిగినింగ్ మాత్రమే, అందరూ కూడా ఇలా మధ్య మధ్యలో అదే ఇంకా మనం మన ఇంటికి పరిమితం అయిపోకూడదు అని ఇంట్లోనే కూర్చోబెట్టారు, ఇంట్లోనే కూర్చోబెట్టి ఆయన ఇంటికి ఉపయోగపడేలాగా మనం చేసుకున్నాము. సో చాలా మంది కంటే నాన్నగారి దగ్గరకు వచ్చిన వాళ్ళు అనుభవించామండి, దాని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఈ ప్లాట్ఫామ్ ఇంకా ఇంకా వైడ్ స్ప్రెడ్ అవ్వచ్చు. సో మీలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి సబ్జెక్ట్ చెప్తూ ఉంది కానీ.
అలాగే అమ్మా.
ఇంకో రకంగా అంటే ఇలా కాలక్షేపం చేసుకుందాం మరి.
నాన్నగారు పాద పద్మములకు నమస్కారం.
ఓకే గ్రీష్మ, రాజేశ్వర్ అంటే హలో
చెప్పమ్మా. ఉషా
రాజేశ్వర్ గారు, ఓకే నిమిషం. ఇప్పుడు నెక్స్ట్ రాజేశ్వర్ గారిని అనుకోవడానికి కూడా కారణం ఉందండి. ఆంటీ హస్బెండ్ డాక్టర్, పెద్ద డాక్టర్, వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్. అయితే ఆవిడలో ఎప్పుడూ ఆడంబరం కనపడలేదు, రాజేశ్వర్ ఆంటీలో ఎప్పుడూ ఆడంబరం కనపడలేదు. మోస్ట్ సింపుల్, ఏమీ లేని వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు, డ్రెస్సింగ్ కానీ ఆ కొట్టు బొట్టు కానీ. ఆవిడ ఎక్కడ రవ్వంత ఆడంబరం కనపడదు, హోల్ హార్టెడ్గా మాట్లాడతారు, లోపల బయట ఉండదు. సో అండ్ ఇంకొకటి, ఈ గురు పూర్ణిమ రోజు ఆవిడ్ని మినహాయించకుండా చేయవలసి ఎందుకు అని చెయ్యకూడదు, మినహాయించకూడదు అని ఎందుకు అనిపించింది అంటే, నాన్నగారు ఉండగా ఆవిడ ఎప్పుడు జిన్నూరెళ్ళినా, నాన్నగారు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా, ఆయన సమక్షంలో ఎప్పుడున్నా కూడా ఆయన చెప్పింది ఒక్క మాట కూడా పోకుండా రాసుకుంటూ ఉండేవారు. ఆ రాసుకున్నది మననం చేసుకుని, ఆ మననం చేసుకున్నది డైజెస్ట్ చేసుకుంటూ, ఆ బోధలు ఏదైతే నాన్నగారు చెప్పారో అది అందరికీ అందాలనే తాపత్రయం ఆవిడకి చాలా ఎక్కువ. అందుకు ఎక్కడ ఎవరు కులిసినా కాదనకుండా, అంటే నాన్నగారు మనకు పెట్టిన భిక్షని మనం అందరితో షేర్ చేసుకోవాలనే భావనతోటి ఆవిడ పిలిస్తే, అంటే రాజమండ్రిలో భక్తులు రమ్మంటే పాపం అక్కడికి కూడా వెళ్ళి, అంటే వాళ్ళు నాన్నగారు భక్తులు అంటే ఎలాంటి ఓటీస్ నాన్నగారు గురించి తెలుసు కానీ సబ్జెక్ట్ అంత వివరంగా వాళ్ళకి తెలియదు. సో లేము, ఆయన ప్రవచనం విన్నది లేదు, ఆయన ఏం చెప్పారో మాకు మేము మిస్ అయ్యాము అంటే ఆవిడ ప్రయాణం చూసి వెళ్ళి కొన్ని రోజుల నుండి వాళ్ళందరికీ చెప్పి వస్తున్నారు. అదే కాకుండా ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో ఎవరిళ్ళల్లో వాళ్ళు పడున్నాము, ముఖ్యంగా కూడా కుటుంబ టైంలో ఆవిడ ప్రతిరోజు ఆన్లైన్ కస్టమర్ చేస్తున్నారండి. అంటే ఒక్కరోజు కూడా గ్యాప్ కాకుండా ఆవిడ పనిగా నాన్నగారి పట్ల ఆవిడకున్న గౌరవం, ఆయన ఆవిడకున్న గురి తప్పకుండా విత్ సిన్సియారిటీ ఎవ్రీడే ఆన్లైన్ సత్సంగం ఈ రోజుకి ఆవిడ నడుస్తుంది. సో ఆవిడ రాజేశ్వరి గారు ఎంత టైం కావాలంటే అంత ఆవిడకి టైం లిమిట్ పెట్టకుండా ఆవిడకి ఇవ్వడం జరుగుతుంది. సో రాజేశ్వరి అంటే టైం లిమిట్ ఏం లేదు, మీరు ఎంత పెట్టుకోవాలంటే అంత సేపు మాట్లాడి జరుగుతుంది.
ఓం శ్రీ నాన్న పరమాత్మని నమః. మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు అమ్మ, కృష్ణ పరమాత్మ గురించి చెబుతూ, అది చాలా ఇష్టం నాకు, చాలా ఇష్టం కృష్ణ పరమాత్మ గురించి చెబుతూ నాన్నగారు, అమ్మా కృష్ణుడు 6 ఏళ్ళ పిల్లవాడమ్మా, రాసలీల గురించి మన పండితులకి భాగవతం చెప్తే మన పండితులకి అవగాహన లేదమ్మా, అది సమాధి భాష, భాగవతం సమాధి భాష కనుక ఆయన బ్రహ్మానందం తానే ఉన్నాడు కృష్ణ పరమాత్మ, తన చుట్టూరా గోపికలను చిప్పుకుని 6 ఏళ్ల పిల్లవాడమ్మా వాడికి కామయ్య ఏంటమ్మా, తన చుట్టూరా గోపికలను తన చుట్టూరా తిప్పుకుని బ్రహ్మానందం తానే ఉండి వాళ్ళ ప్రయత్నంతో సంబంధం లేకుండా వాళ్ళందరినీ బ్రహ్మానందంలో నిలబెడుతున్నాడమ్మా అన్నారు నాన్నగారు. అది ఈ రాజశ్రీ జీవితంలో అది సత్యం అయిందమ్మా, ఊరికి జస్ట్ చేసింది ఏం లేదమ్మా, నాన్నగారి చుట్టూ శరీరం తిప్పింది అంతే, ఆయనే తిప్పుకున్నాడు, ఆయనే ఆకర్షించుకున్నారు, ఆకర్షించుకుని ఆయన చుట్టూ శరీరాన్ని తిప్పుకుని సబ్జెక్ట్ యందు ఇంట్రెస్ట్ ఆయనే కలగజేశారు. సబ్జెక్ట్ యందు చాలా ఇష్టం కలిగింది, అబ్బా అబ్బా ఎంత బాగుంది సబ్జెక్టు, ఎంత బాగుంది సబ్జెక్టు అని ఆ సబ్జెక్టు ఎంత ఇంట్రెస్ట్ కలిగించి ఆ సబ్జెక్ట్ తోటి ఎక్కువసేపు ఉండే ప్రారంభాన్ని కూడా ఆయన కేటాయించి ఆ ఇంట్రెస్ట్ కలిగించి ఆ సబ్జెక్ట్ తో ఎక్కువగా ఉండేలాగా అనుగ్రహించారు మా నాన్నగారు.
అవునండి,
అందుకని ఆయన బ్రహ్మానందం అయి ఉండి జస్ట్ శరీరాలు తిప్పామంతే, అందుకని ఆ ఇంట్రెస్ట్ సహజంగా వచ్చింది. పిల్లల మీద సహజంగా ఎలా ప్రేమ ఉంటుందో అంత సహజంగా ప్రేమ వచ్చేసింది ఆ సబ్జెక్ట్ మీద. అది ఆ గురువు అనుగ్రహం ఏమని వర్ణిస్తాం కనుక జస్ట్ కొంచెం నాన్నగారు, నాన్నగారు సకల దేవత స్వరూపుడు, సకల దేవత స్వరూపుడు అమ్మ. నాన్నగారిలో మనం దర్శించని దేవత ఉన్నారా? లేరు. నాన్నగారిలో మనం శివుణ్ణి చూసాము, నారాయణుడిని చూసాము, రాముడిని చూసాము, కృష్ణుడిని చూసాము, యేసుక్రీస్తుని చూసాము, ఆది శంకరాచార్యుల వారిని చూసాము, బుద్ధుడిని చూసాము, రామకృష్ణ పరమహంసని చూసాము, భగవాన్ని చూసాము, సుబ్రహ్మణ్యుని చూసాము, దక్షిణామూర్తిని చూసాము, ఇంకా ఆది శంకరాచార్య వారు, ఇంకా వారు వీరు అని షిరిడి సాయిబాబాని చూసాము, కంచి పరమాచార్యని చూసాం, వాళ్ళు వీళ్ళని కాదమ్మా, వెంకటేశ్వర స్వామి ఇంకా ఆ దేవత ఈ దేవత అని కాదమ్మా, సకల దేవతలని దర్శించామమ్మా నాన్నగారిలో మనం.
అవునండి.
అది అది మన అంటే ఎందుకంటే సహోదరుడు సృష్టిలో ఏమోలో ఉన్నా నాస్తికి వారసుడే అని భగవాన్ అన్నారంతే. ఏమో ఎప్పుడు శరణాగతి చేసాము అరుణా తెలుస్తాడు తెలియదు అంటే లాగేసుకున్నాడు ఆయన. ఆయన సహజం తన వైపు ఆయన ఆకర్షించేసుకుని ఆయన అంటారు కదా రామకృష్ణ పరమహంస ఆయన ప్రేమ బయటికి కూడా కనిపిస్తుందమ్మా అనేవారు నాన్నగారు. భగవాన్ ప్రేమ బయటికి కనిపించదు, గంభీరంగా ఉంటారు భగవాను ఎప్పుడో, కానీ ఆయన మాటల్లో వినిపించదు. ఎచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయాను ఇంకా నేను ఉండిపోయాను అనేవారట భగవాన్. అంటే ఆ ఎచ్చమ్మాళ్ళు అంటే ఎంత ప్రేమ ఉందో ఆ వాక్యంలో తెలిసేదట. అలా కాకుండా రామకృష్ణ పరమహంస బయటికి కూడా తన ప్రేమని చూపించేవాడమ్మా బాహ్యంగా కూడా అని రామకృష్ణ పరమహంస అంటే నాన్నగారు తన గురించే చెబుతున్నారు, రామకృష్ణ పేరు పెడుతున్నారు అనిపించేదమ్మా. ఎందుకంటే బాహ్యంగా కూడా నాన్నగారి ప్రేమ మనందరినీ కడిపి మనందరినీ శాంతి గారు అన్నట్టుగా భౌతిక జీవితం ఆయిందే, ఆధ్యాత్మిక జీవితం ఆయిందే, మనం ఎక్కడున్నామమ్మా ఆయన దగ్గరికి వచ్చాక మనం ఉన్నామని అనుకున్నాము, ఆయన దగ్గరకు వచ్చాక ఆయన మెల్లగా పెరిగిపోతూ ఆయన ప్రభావం మన జీవితాల్లో పెరిగిపోతూ మన నేను తగ్గిపోతూ సహజంగా తగ్గిపోతూ వచ్చిందమ్మా. సహజంగా తగ్గిపోతూ ఆయన మీద భారం వేసి ఆయన మీద ఇది చేసి అందుకని ఆయన ప్రేమావతారం. ఆయనేమో కర్మ చేయమనేవాడట, మంచి చేస్తే మంచి పని, చెడ్డ చేస్తే చెడ్డ పని అని కర్మావతారం బుద్ధుడు బోధిస్తే, సాధనావతారం రామకృష్ణుడైతే, భగవాన్ ఆత్మనిష్ట అయితే, రాముడు ధర్మావతారం అయితే, కృష్ణుడు లీలావతారం అయితే, నాన్నగారు ప్రేమావతారం అమ్మా.
సూపర్
అన్నారు ప్రేమావతారం. కనుక ఆ ప్రేమతోటి మనల్ని తడిపేసి వచ్చిన మొదటి పరిచయం ఒకసారి నువ్వు అన్నావమ్మా ఉషా ఏమన్నారంటే మొదటి పరిచయం నాన్నగారితో మొదటి పరిచయం ఎవరు మర్చిపోరు ఏ భక్తులు, ఆ ఒక్క మొదటి పరిచయం రాస్తే ఒక పుస్తకం అయిపోతుంది అన్నారు. ఆ సత్యమమ్మ వాళ్ళకి మర్చిపోం మనం నాన్నగారితో మొదటి పరిచయం, ఎందుకంటే ఆ ప్రేమలో అలా తలసిపోయేవాళ్ళం అక్కడ, ఎందుకంటే ఆయన ప్రేమావతారం. ఆయన ఆయన ప్రేమ అలా భౌతికంగా కూడా చూపించేవారు ఆ ప్రేమ రామకృష్ణుడిలాగా, నువ్వు ఉన్నావు అంటూనే నువ్వు లేని స్థాయికి తీసుకెళ్తాడమ్మా రామకృష్ణుడు అన్నారు. అలాగే నాన్నగారు కూడా మనం ఉన్నాము అంటూనే మనం లేని స్థాయికి తీసుకెళ్లారమ్మా, మనకు తెలియకుండానే, తెలియకుండానే ఆ స్థాయికి తీసుకెళ్ళి మనల్ని ఉన్నదే గురువు అని ఆ గురు స్మరణలో మన జీవితం సాగేలాగా ఆయన అనుగ్రహించారమ్మా మనల్ని. మన ఏమీ లేదు, కేవలం అనుగ్రహమే, మన జీవితాల్లో ఏమైనా ఉంది అంటే అది అనుగ్రహమే. ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో ఆయనకే తెలియాలి. ఆ తర్వాత ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకు అనేవారు భగవాన్, ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకు అనేవారు భగవాన్. అందుకని నాన్నగారు ఇచ్చేడే చెప్పేవారు కదా, ఊరికే నువ్వు బాగున్నావా, నీ పిల్లలు బాగున్నారా, నీ వ్యాపారం బాగుందా, నీ రొయ్యల చెరువులు బాగున్నాయా, నీ చేపల చెరువులు బాగున్నాయా అని ఇది అడుగుతూ, నీ ఆరోగ్యం బాగుందా అడుగుతూ లోపల నిన్ను హృదయంలోకి చూసేయడం అనే వర్కే ఆయన చేసేవారమ్మా. మనకి తెలియదు అది, కానీ తర్వాత తెలిసింది ఏంటి నాలో కోపం తగ్గిపోయింది, నాలో ఏదేమిటి కోరికలు తగ్గిపోయాయి, నాలో భయం కూడా తగ్గిపోయింది, నాకు ధైర్యం వచ్చింది, పిరికితనం పోయింది నాకు అని మనల్ని చూసి మనమే ఆశ్చర్యపోయాలి. ఇప్పుడు శాంతి గారు అన్నారు కదా, నువ్వు చూసి నిన్ను చూసి నువ్వే ఆశ్చర్యపోతావని, అలాగా మనల్ని చూసి మనమే ఆశ్చర్యపోయేలాగా మనం ఏమీ చేయలేదమ్మా. ఊరికి జస్ట్ ఆయన మీద ప్రేమ కలిగింది మనకి, ఆ ప్రేమ కూడా ఆయనే కలిగించేసుకున్నారు.
అవును,
ఇంకా పైగా అనేవారు ఆ భక్తుల్ని, అందుకని ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకు, అక్కడ భగవాన్ అయిపోయేవారు. అందుకని ఇచ్చేడమే ఇచ్చేడమే ఇచ్చేడమే, అందుకనే అన్నారు కదమ్మా అరుణాచలంలో అన్నారు అమ్మ సాధన చేసినమ్మని లేదు, సాధన చెయ్యనమ్మని లేదు, ఎల్లమ్మని లేదు, పొల్లమ్మని లేదు, అందరినీ ఓడక్కింది తీసుకుపోదామమ్మా, ఒకళ్ళకి ఇవ్వకపోతే బాధపడతారు కదమ్మా, అందరినీ ఓడక్కించి తీసుకెళ్ళిపోదామమ్మా, అయిపోయిందమ్మా మన పని, అయిపోయింది మన పని. ఆయన స్మరణలో ఆనందంగా ఆఖరి ఊసి ఆయనే తీసేస్తాడు, అప్పటిదాకా ఆయన స్మరణలో ఆనందంగా ఉంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది. అలాగే ఇచ్చేయడమే ఇచ్చేయడమే పోసేయడమే పోసేయడం మనకి అది కూడా ఏంటి, మనకి సాధన పేరుతో సఫరింగ్ లేదు, స్ట్రగుల్ లేదు, అలా ఇచ్చేసేవారమ్మా. ఇచ్చేసి ఆ బోధ గురువు ఆదిశంకరాచార్య వారు ఎలా బోధించేవారు, పొద్దున 5 గంటలకు మొదలు పెడితే రాత్రి దాకా అవగాహన యోగం, అవగాహనతోటే నేను అదిగా నిలబెట్టేస్తే సబ్జెక్ట్స్ చెప్పేవారు ఆదిశంకరాచార్య వారు. అలాగా ఆయన 32 సంవత్సరాలు 16 సంవత్సరం దాకా రాశారట సబ్జెక్ట్, 16 సంవత్సరం బోధించారు ఆయన. అలాగే నాన్నగారు 60 సంవత్సరాలు బోధమ్మ, 60 సంవత్సరాలు బోధించారు. అందుకే అనిపిస్తుందమ్మా నాన్నగారు పనిచేసి పొందవలసినవి ఏమీ లేకుండానే రోజుకు 16 గంటలు బోధించేవారు. అలాంటి మనకి పనిచేసి పొందవలసినది ఉన్నప్పుడు మనం బోధించకపోతే మనం ఎలా కలిస్తాము, మన పనిచేసి పొందవలసింది ఇంకా ఉందమ్మా. కనుక నాన్నగారి ఆదర్శం మనకి, నాన్నగారి ఆదర్శం. ఎందుకైనా ఆదర్శం, ఆయన సంసారంలో ఉన్నారమ్మా, సంసారంలో ఉన్నారు. రాముడు గురించి చెప్తూ నాన్నగారు ఒకసారి, అమ్మా రాముడు భార్యల్ని విడిచిపెట్టలేదమ్మా, రాముడు ఇది భార్యను విడిచిపెట్టలేదు, తల్లులను విడిచిపెట్టలేదు, స్నేహితులను విడిచిపెట్టలేదు, అయోధ్య ప్రజలను విడిచిపెట్టలేదు, తమ్ముళ్ళని విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టకుండా అన్నింట్లోనూ తానుండి తరించి తరింప చేసే బంధాల రాముడమ్మా అన్నారు రాముడి గురించి నాన్నగారు ఒక ఉపన్యాసంలో. అప్పుడు వెంటనే నాన్నగారి జ్ఞాపకం వచ్చారు, నాన్నగారు కూడా అంతే కదా, మనం ఎక్కువ మంది సంసార భక్తులం ఉన్నాం, 90% సంసార భక్తులు తాను సంసారంలో ఉండి భార్యను విడిచిపెట్టలేదు, బిడ్డలను విడిచిపెట్టలేదు, మనవల్ని విడిచిపెట్టలేదు, తల్లిని విడిచిపెట్టలేదు, తమ్ముళ్ళని విడిచిపెట్టలేదు, స్నేహితులను విడిచిపెట్టలేదు, భక్తులని అసలే విడిచిపెట్టలేదు, అన్ని బంధాలలోనూ తానుండి తరించి తరింప చేసే బంధాల రాముడు కదా మన నాన్నగారు అని అనిపిస్తున్నాం. కృష్ణుడు బోధించేటప్పుడు భగవంతుడై బోధించాడు భగవద్గీత అని చెప్పారు నాన్నగారు చెప్పి. అలాగా నాన్నగారు భగవంతుడై బోధి ఆ ప్రసంగాలు చెప్పేటప్పుడు, ఆ ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఆయన చైతన్య స్థాయి ఆ భగవంతుడై ఆ చైతన్యమై చెప్పేవారు నాన్నగారు. కనుక ఆ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆ 3 గంటలు మనకి ఎవరికి నేను ఉండేది కాదమ్మా అక్కడ.
అవునండి,
అక్కడ వినే భక్తులు ఎవరు 2000 మంది ఉండనండి, 3000 మంది ఉండనండి, వాళ్ళందరు నేను పక్కకి వెళ్ళిపోయేది, ఆయన అధీనం అయిపోయేది, ఆ గురువు అధీనం అయిపోయేది. అక్కడ మనకి కర్తలేని కర్మ నాన్నగారి సన్నిధిలో 3 గంటలు ఉపన్యాసం వింటున్నప్పుడు మాత్రం 3 గంటలు మనందరు నేను పక్కకి వెళ్ళిపోయి ఆ ఆనందంలో ఆ సబ్జెక్ట్ లో ఆ సహజ సమాధి అన్నారు నాన్నగారు. సహజ సమాధి స్థితిలో మనందరినీ నిలబెట్టేసి మనకి అనుగ్రహాన్నిలో తడిపేశారమ్మా మనల్ని. నేను అలా కరిగిపోయింది అంతే అక్కడ. మనం ఏ ప్రత్యేకంగా సాధన పేరిట మనకి ఏమీ లేదమ్మా. అసలు ఆయన ఎందు ఇష్టం ఒకటే, ఆవిడ అన్నారు కదా ఇష్టమే భక్తి అని, అలాగా ఇష్టమే భక్తి, ప్రేమే భక్తి. అలాగా ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మనందరినీ సహజ సమాధిలో నిలబెట్టేసేవారు ఆయన, సహజ సమాధిలో నిలబెట్టి. ఇంకా పైగా కృష్ణుడు అమ్మ కృష్ణుడు నన్ను ప్రేమించమంటాడు ఏంటమ్మా, నన్ను ప్రేమించు, నన్ను పూజించు, నీ కర్మలన్నీ నాకే అంకితం చేసి నా కోసమే జీవించు అంటాడేంటమ్మా, నన్ను ప్రేమించమని అడుక్కుంటాడేంటమ్మా కృష్ణుడు అని మళ్ళీ లక్ష్మి చెప్పారు నాన్నగారు. అమ్మా కృష్ణుడు ప్రేమిస్తే మనకి వాడి స్వరూపాన్ని ఇస్తాడమ్మా, అందుకని వాడు మనల్ని ప్రేమించమంటున్నాడమ్మా, వాడు పనిచేసి పొందవలసింది ఏం లేదమ్మా, పూర్ణకాముడు వాడికేం కావాలమ్మా, కనుక వాడిని ప్రేమించడం మూలంగా మనమే లాభం పడతామని నన్ను ప్రేమించమంటున్నాడమ్మా. వాడి శక్తి ఏంటో, వాడిని పూజిస్తే ప్రేమిస్తే మనం ఏం పొందుతాము, వాడు దిగి వచ్చి చెబితే కానీ మనం అందుకోలేమమ్మా, అందుకని మన కోసం దిగి వచ్చి చెబుతున్నాడమ్మా. అలాగా నాన్నగారు కూడా ఒక ఎవరో ఇన్స్పెక్టర్ గారు వచ్చారట, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు ఏదో కమిషనర్ గారు ఎవరో వచ్చారు. వచ్చి నాన్నగారు మేము తిరుచెందూరు సుబ్రహ్మణ్యాన్ని చూడడానికి వెళ్తున్నాను నాన్నగారు, తిరుచెందూరు సుబ్రహ్మణ్యాన్ని చూడడానికి వెళ్తున్నాను నేను, అందుకని మిమ్మల్ని దర్శనం చేసుకుని తిరుచెందూరు సుబ్రహ్మణ్యాన్ని దర్శించుకుని మళ్ళీ మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకున్న తర్వాత మా ఇంటికి వెళ్తానండి అన్నారట ఆయన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు చెప్తున్నారు, ఇలా అన్నారమ్మా కమిషనర్, ఎందుకు అన్నారమ్మా అలాగా అంటే, తిరుచెందూరు సుబ్రహ్మణ్యుల్లో ఎప్పుడో నాన్నగారి రూపం కనిపించిందమ్మా ఆయనకి, అందుకని మీరే తిరుచెందూరు సుబ్రహ్మణ్యుడు ఆయన అంటారమ్మా, అది ఎందుకు చెప్తారమ్మా మన్నాడు, ఆయన ఏంటో ఆయన శక్తి ఏంటో ఆయన దిగి వచ్చి చెబితే కానీ మనం అందుకోలేమని దిగి వచ్చి మనం ఆ స్థాయిలో ఆయన్ని మనం ఆరాధిస్తే ఆ స్థాయి చైతన్యానికి మనం చేరతాము అని దిగి వచ్చి మన కోసం చెబుతున్నారమ్మా. ఒకసారి తిరుచెందూరు సుబ్రహ్మణ్య గురించి చెప్తూ ఫుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఈ తిరుచెందూరు సుబ్రహ్మణ్య అన్నారు నాన్నగారు. అంటే అన్ని కోణాలు విక్రించిన సుబ్రహ్మణ్యుడు అమ్మ, అక్కడ మిలిటెంట్ సుబ్రహ్మణ్యుడు అమ్మ అన్నారు. అంటే ఫుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఈజ్ తిరుచెందూరు సుబ్రహ్మణ్య, ఆ తిరుచెందూరు సుబ్రహ్మణ్యుడు నాన్నగారు అని నాన్నగారు దిగి వచ్చి చెబితే కానీ మనకి తెలియదమ్మా. ఆ స్థాయిలో మనం ఆయన ఎంజాయ్ చేస్తే, ఆ స్థాయిలో మనం ఆయన ఆరాధిస్తే ఆ స్థాయి మనకు అందుతుంది అని అనుగ్రహంతో దిగి వచ్చి కృష్ణ పరమాత్మ లాగా చెబుతున్నారమ్మా నాన్నగారు.
అవునండి,
చెబుతున్నారు అలాగా. అదేమిటిది ఈయనెవరు బోధగురు అమ్మ, అది ఎంత కరుణామయుడు అంటే నాన్నగారు, బుద్ధుడు అనేవాట ఏంటి నువ్వు కంఠశోష ఆనందుడు అనేవాడట బుద్ధుడిని, కంఠశోష వాళ్ళెవరికీ ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు నువ్వు ఊరికి చెప్పేస్తున్నావు సబ్జెక్ట్ అంతా, నీ కంఠశోష తప్పిస్తే వాళ్ళకి ఏమీ ఎక్కడం లేదు అని అనేవారట ఆనందుడు. అంటే అప్పుడు బుద్ధుడు అన్నారట, కరుణావతారం కదా ఆయన, బుద్ధుడు అన్నారట పోనీలే విత్తనాలు చల్లేద్దాం అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు మొలకెత్తుతాయి, విత్తనాలే చల్లకపోతే అనుకూల పరిస్థితులు ఉంటే మాత్రం ఏం మొలకెత్తుతాయి అని అనేవారట బుద్ధుడు.
సూపర్.
అలాగా అలాగా నాన్నగారు కూడా, నాన్నగారు ఏంటండి నాన్నగారు ఆయన ఎంత లౌకికుడు కూడా తెలుసా, ఎంతమంది ఆశలు పడేసుకున్నాడో తెలుసా ఆయన, ఏంటి మీరు అంత ప్రేమగా మాట్లాడతారు ఆయనతోటి అని ఎవరైనా సను ఉన్న భక్తులు అంటే, అమ్మా మలినాలు శుభ్రం చేస్తుందని ఎడం చేయి విరిగితే కట్టు కట్టించుకోమమ్మా మనం, అది కూడా మన చెయ్యే కదా, అందుకని వాళ్ళు లౌకికులైనా మన బిడ్డలే కదా మనమే బాగు చేసుకోవాలి కదా వాళ్ళని అని ఆ తేడా లేకుండా అందరిలోనూ ఆత్మస్వరూపాన్ని చూసి అనుగ్రహించిన అనుగ్రహ స్వరూపుడు మన నాన్నగారు. అడయాడడు బ్రహ్మపదార్థం మన నాన్నగారు, రూపు దాల్చిన అరుణాచలేశ్వరుడు మన నాన్నగారు, వాక్ రూపంలో ఉన్న చైతన్యం మన నాన్నగారు. అందుకని చైతన్యం ఆ కళ్ళల్లోంచి చూసింది, చైతన్యం ఆ కళ్ళల్లోంచి అనుగ్రహించింది, చైతన్యం ఆ చేతులలోంచి అనుగ్రహించింది, ఆ నోట్లోంచి మాట్లాడింది, చేతులు చైతన్యం ఆ కాళ్ళతో నడిచింది, చైతన్యం ఆ చేతులతో పనిచేసి మనల్ని అనుగ్రహించింది. అందుకని మధురాధిపతికి అంతా మధురమే అన్నట్టుగా నా జీవితము నాన్నగారి బోధ నామము రూపము సమస్తం చైతన్య స్వరూపం, కనుక దాంట్లో మనం ఓలలాడుతున్నాం అమ్మ. అందుకే నాన్నగారు నాకు అది కూడా చాలా ఇష్టం అమ్మకు. అక్కడ ఆయన అన్నారు కదా కాశీలో అన్నారు నాన్నగారు, అమ్మా మీలో తల్లి లేని వాళ్ళు ఉండొచ్చమ్మా, మీలో తల్లి లేని పిల్లలు ఉండొచ్చమ్మా, నేను తల్లి లేని వాడిని మాత్రం కాదమ్మా, మా అమ్మ వెళ్ళిపోతూ నాకు ఇంకో అమ్మని చూపించి వెళ్ళిందమ్మా అని ఉషని చూపించి ఉషే మా అమ్మ అన్నారు. కన్నీళ్ళు కారిపోయాయి ఉషకి ఆ రోజున. అలాగా నాకు మా అమ్మని చూపించి మా అమ్మ ఇంకో అమ్మని చూపించి వెళ్ళింది, ఇదిగో మా అమ్మ అని ఉషని చూపించి, అసలు ఆ ప్రేమ చూడండి అమ్మా ఆయన ప్రేమ. అలాగే మనకి అందరినీ అలాగా వచ్చి నువ్వు బాగున్నావు నీ పిల్లలు బాగున్నారా అంటూనే తన మీద నమ్మకం కలిగించి వర్క్ మొదలు పెట్టేసేవారు. భగవాను నాన్నగారు కూడా సాధన పేరుతోటి సఫరింగు లేకుండా స్ట్రగుల్ లేకుండా వేదన లేకుండా నిన్ను హృదయంలో నిలబెట్టి ఉంచడానికి వచ్చిన అవతారాలమ్మా. ఒకసారి అరుణాచలేశ్వరుడు మన ఈయన రామచంద్రరాజు గారు కూడా అంటున్నారు, అరుణాచలేశ్వరుడే భగవాన్ గా వచ్చారు, భగవానే నాన్నగారుగా వచ్చారు అని. అవునమ్మా, అరుణాచలేశ్వరుడు ఒకసారి అవసరాన్ని బట్టి భగవాన్ రూపం ధరించారు, అరుణాచలేశ్వరుడు మళ్ళీ అవసరాన్ని బట్టి నాన్నగారు రూపం ధరించారమ్మా. కనుక అక్షరాల జ్ఞానం లేని వారికి సైతం అక్షర పరబ్రహ్మ జ్ఞానాన్ని అందజేసి అనుభవంలో సహజంగా అందించే జగద్గురు అమ్మ మన నాన్నగారు, జగద్గురు మన నాన్నగారు. అందుకని ఏం కష్టపడ్డాం, శరీరానికి చెమట పట్టకుండా, నీ బట్ట మడత నలకకుండా, నీ ముఖానికి రాసుకున్న పౌడర్ చెరగకుండా, మిమ్మల్ని అందరినీ అందరికీ ఒక్కసారి ఇచ్చేయాలని, నాకు పేరాస్ వచ్చేస్తుంది, నాకు పేరాస్ వచ్చేస్తుంది అనేవారు నాన్నగారు. అలాగే మనందరినీ ఆ శరీరం పడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది మా నాన్నగారి వర్క్, శరీరం పడిపోయిన తర్వాత నాన్నగారి వర్క్ ఇంకా ఎక్కువైపోయి మనందరినీ మన జస్ట్ నీ జీవితాన్ని గురువుకి అంకితం చేసి అన్నారు నాన్నగారు ఒక ప్రసంగంలో. అంకితం చేసేయడం అంటే ఎంత సులభంగా చెప్పారంటే, గురువు స్మరణ విడిచిపెట్టకు, గురువు మీద విశ్వాసము విడిచిపెట్టకు, గురువు మీద విశ్వాసం విడిచిపెట్టకు, గురువు స్మరణ విడిచిపెట్టకు, గురువు మీద ట్రూ లవ్ విడిచిపెట్టకు. ట్రూ లవ్ అంటే ఏంటమ్మా, నా కూతురుమే నాకు ప్రేమ ఉంది, నాకు నా కూతురుమే ప్రేమ ఉంది, నా ప్రేమ ఉందని నేను చెప్పుకు తిరగను, పనిలో చూపిస్తాను ఆ ప్రేమని. అలాగా నాన్నగారి మీద ట్రూ లవ్ ఉంది అని చెప్పుకు తిరగడం కాదు, నాన్నగారికి ఇష్టమైనట్టుగా జీవించాలి, అది ట్రూ లవ్ అంటే ఆయన పట్ల మనకి.
సూపర్.
చెయ్యమన్న పని చెయ్యాలి, వద్దన్న పని మానేయాలి, అప్పుడు ఈ జీవితం గురువుకి అంకితం చేసిన వాడు అవుతావు అని చెప్పారు మా నాన్నగారు. కనుక అంత పని నువ్వు అన్నట్టుగా అంత పని పూర్తి. ఒకసారి ఎవరో ఒక ఎమ్మెల్యే గారు వచ్చారట, ఎమ్మెల్యే గారు నాన్నగారికి ఒంట్లో బాగలేదు, బీపీ ఎక్కువగా ఉంది ఆ రోజు నాన్నగారికి. అది విన్నారు ఆయన పాపం, విని నాన్నగారిని పలకరిద్దాం ఒంట్లో బాగాలేదని వచ్చేటప్పటికి ఆయన మధ్యాహ్నం కూడా 4 గంటలకు ఎప్పుడు వచ్చారు, ఓ 200 మంది భక్తులు ఉన్నారు ఆ రోజు నాన్నగారి చుట్టూరా. ఆయన బెంగ వచ్చేసింది, ఇదేంటి ఇది ఒంట్లో బాగాలేదన్నారు, ఇంతమంది భక్తులు చుట్టూగా చేయరు, ఆయనకి ఏం రెస్ట్ దొరుకుతుంది అని ఆయన ఉద్దేశం. పాపం ప్రేమ నాన్నగారి మీద ఆయనకి ప్రేమ వచ్చి పలకరించడానికి వచ్చేప్పటికి 200 మంది భక్తులు చుట్టూరా ఉన్నారు. లాస్ట్ లాస్ట్ మరీ భక్తులు ఎక్కువైపోయారు. ఆయన బాగా వచ్చేసింది, ఆయనకి బాగా వచ్చేసి ఇంక మీ జీవితం ఇంతే, ఇంక మీ కర్మ ఇంతే, ఇంక మీ జీవితం ఇంతే అని అనేసి వెళ్ళి అంటే బాధగా అనమాట పాపం, ఏదో రెస్ట్ దొరకట్లేదు నాన్నగారికి అని వెళ్ళిపోతా అన్నారు. ఇంకో మాట అన్నారట, ఇంతకీ మీరంటే భక్తులకి ఎక్కువ ఇష్టమా, భక్తులంటే మీకు ఎక్కువ ఇష్టమా అన్నారట ఆయన. నాన్నగారు అంటున్నారు అబ్బా ఈ ప్రశ్న సమాధానం చెప్పడం చాలా కష్టమమ్మా అన్నారు. అని ఒకసారి ఉపన్యాసంలో చెప్పారమ్మా, అమ్మా మీరంటే నాకు ప్రేమ ఉన్నమాట వాస్తవం నేనమ్మా 50-50% అని అప్పుడు అన్నారు. తర్వాత ఇంకో ఉపన్యాసంలో అన్నారు, అమ్మా మీరంటే నాకు ప్రేమ ఉన్నమాట వాస్తవం అమ్మా, నేనంటే కూడా మీకు ప్రేమ ఉన్నమాట వాస్తవం అమ్మా, కానీ మీరు నా పట్ల చూపించే ప్రేమ చూస్తూ ఉంటే నేను మీకు రుణపడిపోయాను అనిపిస్తోందమ్మా అన్నారు. అసలు ఎంత దుఃఖం వచ్చిందంటే ఆ మాటకి. నాన్నగారు తిరిగి ఏమీ ఆశించకుండా ప్రేమించడం నాకు చేత కాదు, అసలు నాకు ఉందని కూడా తెలియదు వచ్చేటప్పటికి. అందుకే తిరిగి ఏమీ ఆశించకుండా ప్రేమించడం మీ దగ్గరే మీరే నేర్పించారు నాన్నగారు. అంతవరకు గురువు ఆక్రమించుకున్నాడు, పూర్తిగా మీరు ఇప్పుడు ఆక్రమించుకుంటారు. ఆనాడు నాన్నగారు మీకు మేము రొగ్గు రూరణం తీర్చిన వాళ్ళం అవుతాము అని రామకృష్ణుడు అనేవారట. ఒక చిన్న పిసరు నాకు మీ హృదయంలో చోటు ఇవ్వండి, చిన్న పిసరు గురువుకి చోటు ఇవ్వండి హృదయంలో అనేవారట రామకృష్ణుడు. అంటే మరి కొంచెం చోటిస్తే మొత్తం మీరే ఆక్రమించుకుంటారేమో అన్నాడట భక్తుడు. చివరికి జరిగేది అది, చివరికి జరిగేది అదే అన్నారట. అలాగా నాన్నగారు నాకు అది కూడా చెప్పేవారమ్మా, ఒక కన్ను రామకృష్ణుడు అయితే ఒక కన్ను భగవాన్ అయితే నా హృదయం మాత్రం బుద్ధుడమ్మా అనేవారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి సంచార బోధకుడు, సంచార గురువు బుద్ధుడే అని చెప్పారు నాన్నగారు. మొట్టమొదటి సంచార గురువు బుద్ధుడే కనుక నాన్నగారు కూడా అలాగా 30 మైళ్ళు పెడవలి దాకా సైకిల్ తొక్కుకుని వెళ్ళి ఎవరికైనా భగవంతుడు అంటే ఇష్టం ఉంటే వాళ్ళకి వెళ్ళి బోధించిన అవతారం అమ్మా నాన్నగారు. సంసారంలో ఉండి ఇది సాధ్యమా అంటే కుటుంబానికి 10% ఇచ్చారు, మొత్తం 90% భక్తులకేనమ్మా. మనం ఆ కుటుంబానికి సర్వదా కృతజ్ఞతలు చెప్పుకోవాలమ్మా, కన్నమ్మ గారికి వారి పిల్లలకి, మనం వాళ్ళని పెట్టినంత ఇబ్బంది ఎవరు పెట్టలేదమ్మా. అలా మనతో పడ్డారు పాపం వాళ్ళు, అంత ఆ స్థాయి వాళ్ళది, ఆ కుటుంబం అందరిది ఆ చైతన్య స్థాయి. కనుక మనందరితోటి మనందరితోటి వాళ్ళు మనల్ని ఒప్పుకొని నాన్నగారు మనకి పాపం వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగుంది మనకు అప్పగించేవారు.
అవునండి,
వాడు కష్టపడి కన్నమ్మగారు ఒడ్డు పెట్టి నాన్నగారు కొడుకు ఆయనకి అపలా కాసి భక్తులు ఎవరు దగ్గరికి రాకుండా ఆరోగ్యం బాగుపడిన తర్వాత మళ్ళీ మనకే నాన్నగారు.
అవునండి,
అందుకే వాళ్ళ కుటుంబానికి మనం సర్వదా కృతజ్ఞతలు చెప్పుకోవాలమ్మా. కన్నమ్మగారికి జీవించి ఉన్న నాన్నగారే కన్నమ్మగారు, ఆడికి నేను బలంగా నమస్కారాలు చెబుతున్నానమ్మా హృదయపూర్వకంగాను. కనుక అలాగా మనల్ని సంచార గురువు అమ్మా నాన్నగారు, 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి భక్తుడి కోసం ఎదురు చూసేవారు మా కృష్ణ పరమాత్మ. భక్తుడి కోసం ఎదురు వచ్చేసేవారు ఆ కృష్ణ పరమాత్మ. ఎక్కడ సహోదయుడు ఉన్నా చాలు, ఆ మనలో ఉన్న మెనుకు 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 అంటున్న ఆధ్యాత్మిక జ్యోతిని అఖండ జ్యోతిగా పెంచి పెద్ద చేసే వరకు నిద్రపెట్టని గురువు ఆయన. దేహమాత్ముడు కాడు, దేహం పడిపోయిన తర్వాత ఆయన వర్క్ ఇంకా బాగా తెలుస్తుంది మనందరికి, దేహం పడిపోయిన తర్వాత. కనుక ఆయన ఇది అది అని బ్రహ్మము బాగుగా తెలిసిన వాడు సుబ్రహ్మణ్యుడు అనేవారు నాన్నగారు. తిరుచందూరు సుబ్రహ్మణ్యుడే నాన్నగారు. కనుక నాన్నగారు పాలిటిక్స్ చెప్పేవారు, సినిమా యాక్టర్ల గురించి చెప్పేవారు, పెళ్లిళ్ళ గురించి చెప్పేవారు, విడాకుల గురించి చెప్పేవారు, మంచి చెప్పేవారు, చెడ్డ చెప్పేవారు, ఇక్కడ యుద్ధం చేయమని చెప్పేవారమ్మా. ఎముకలు లేకుండా ప్రవర్తించండి అని ఎప్పుడు చెప్పలేదు నాన్నగారు. ఎస్ చెప్పే చోటు ఎస్ చెప్పండి, నో చెప్పే చోటు నో చెప్పండి, నో చెప్పే చోటు ఎస్ చెప్తే జీవితం అంతా బాధపడతారు అని సమాన బుద్ధినే చెప్పారమ్మా ఆయన. సమాన బుద్ధినే చెప్పేవారు, ఎముకలు లేకుండా ప్రవర్తించకండి అని చెప్పేవారు. కనుక ఎక్కడ సహనం అవసరమో అక్కడ సహనం. ఒక అక్క చెల్లెలకు చెప్పేవారు, ఒక అక్క చెల్లెలకి, అమ్మ దీర్ఘకాలిక కోపాలు ఎందుకమ్మా, మీ అక్క చెల్లెలతో మాట్లాడి 15-20 ఏళ్ళు అయిపోయి నువ్వే వెళ్ళొచ్చేసి ఒకసారి వాళ్ళ ఇంటికి అని ఒక అక్క చెల్లెలకి చెప్పేవారు. ఇంకొక అక్క చెల్లెలు చెప్పేవారు, అమ్మ నువ్వు బోర్డు చేసావమ్మా మీ అక్క చెల్లెలకి, మంచిదైంది వాళ్ళు ఫోన్ కూడా చేయకుండా నీకు దూరం అయిపోయారు, సరిపోయిందిలే నీ బాకీ తీరిపోయింది, ఇంక నువ్వేం కవర చేసుకోకు, నువ్వు ఫోన్ కూడా చేయకుండా ఒక భక్తురాలు చెప్పేవారు. ఎక్కడ ఏది అవసరమో అక్కడ వాడికి అక్కడ రుణం తీరిపోయింది, వీళ్ళకి ఇక్కడ ఇంకా రుణం తీరలేదు. కనుక గురువు ఎలా చెప్తే అలాగా. ఆవిడ ఇప్పుడు అన్నారు కదా పుల్ చేస్తాడు, ఆయన పుష్ చేస్తాడు, ఈయన పుల్ చేస్తాడు అని. అలాగా బాహ్యమైన గురువు మనం లోపలికి అంతర్ముఖులను చేశారమ్మా. ఇంకా మన లోపల గురువు మనకి అందించే గైడెన్స్ అందుకుని, గురువు గైడెన్స్ అందుకుని మనకి లోపల చూస్తున్నామంటే మన సబ్జెక్ట్ చాలా విని ఉన్నాము కనుక ఆ సబ్జెక్ట్ జ్ఞాపకం చేస్తారు ఒక వాక్యాన్ని నాన్నగారు. ఆ వాక్యమే ఆయన చూడండి అనమాట, గురువు గైడెన్స్ ఆ వాక్యం రూపంలో వస్తుంది. వాక్యం దేవుడై ఉన్నది కనుక ఆ వాక్యం రూపంలో మనకు వస్తుంది. హృదయంలో ఉన్న గురువు అందించే స్ఫురణని అందుకుని దాన్ని ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ గా పట్టుకుని కరెక్ట్ గా మనం ఆచరించామంటే ఆచరించే శక్తి కూడా ఆయన ఇస్తారమ్మా. వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తారు, ఆ వాక్యాన్ని పట్టుకునే శక్తి ఇస్తారు, పట్టుకుని ఆచరించే శక్తి కూడా ఆయన అనుగ్రహించి వాసన ప్రక్షాళన చేసి మనల్ని శాంతిలో స్థిరపరుస్తున్నారమ్మా. సందేహమే లేదు. మనం ఈ దేహం యొక్క సినిమాని సినిమా చూస్తున్నాము, దేహ ప్రారంభాన్ని మనం ధరించిన దేహం యొక్క ప్రారంభాన్ని సినిమా చూస్తున్నామమ్మా. ఎక్కడా తాకడం లేదు మనల్ని. చాలా మంది ఏదో ఏదో ఉంటాయమ్మా, ఊపిరి ఉన్నంత వరకు ఏదో పరిస్థితి ఉంటూనే ఉంటుంది దేహం. కానీ సినిమా చూడగలుగుతున్నాం మనం దాన్ని. ఎవరికి ఏది కూడా తాకడం లేదనమాట. దాని భక్తి వైభవము రక్షణ కవచం లాగా కాపాడుతుంది నీ శరణాగతి. ఆ భక్తి వైభవము ప్రారంధం తాకకుండా. ఒక ఆయన ఎవరో కొడుకు చచ్చిపోతే, అమ్మ కొడుకు చచ్చిపోయాడండి మీకు జ్ఞాపకాలు బాధ పెడతాయండి అని ఓదారుస్తున్నారట నాన్నగారు. నాన్నగారు జ్ఞాపకాలు వస్తున్నమాట వాస్తవమే, కానీ నన్ను తాకడం లేదండి నాన్నగారు అన్నారట. అంటే చూడండి అమ్మా, అసలు ఆ ప్రారంధాన్ని నీకు తాకకుండా చేస్తుంది గురువు దయ అనడానికి. ఇవన్నీ మనకి ఆ శ్యామల గారు కానీ, గౌరీ గారు కానీ, వసుంధర గారు కానీ, నిన్నగాక మన వసుంధర గారు, వీళ్ళందరూ విజయలక్ష్మి గారు, అనేక మంది ఉన్నారమ్మా అలాగా. అవునండి, అవే కాదు చాలా రకాల ప్రారంభాలు ఉన్నాయి. ఆ ప్రారంభాలు ఏవి కూడా మనల్ని తాకకుండా ఆ గురువు వైభవం మనల్ని అలా కాపాడుతుందమ్మా. ఇంకా పైగా అంటారు భక్తులుంటేనమ్మా భగవంతుడి వైభవానికి, భక్తులను బట్టే భగవంతుడి వైభవం తెలుస్తుంది, మళ్ళీ మనకే ఇస్తారమ్మా క్రెడిట్ ఆయన. అసలు ఆయన నీకు అర్థం కాకపోతే నాది పొరపాటు అనేవారమ్మా. ఇంకేమనాలయ్యండి మనం, నీకు అర్థం కాకపోతే నాది పొరపాటు అని. నిజంగా మనం వాక్యాన్ని జీవిస్తే గురువు స్మరణలో ఆయన ఏదో స్ఫురింప చేస్తూనే ఉంటారమ్మా. అనుక్షణం ఆయన అంతర్యంగా ఉన్నాడు మనకి. ఆయన స్ఫురింప చేసినట్టుగా మనం జీవిస్తే, వాక్యాన్ని జీవిస్తే సరిపోతున్నాం. నాన్నగారు ఒక్క సందర్భం ఎంతైనా టైం సందర్భంలో
అంటే టైం లిమిట్ లేదు, మీరు ఎప్పటి వరకు చెప్పగలిగితే చెప్పి ముగించండి.
అలాగేనమ్మా,
టైం చూసుకోకర్లేదు, మీకు ఎప్పుడు ముగించాలంటే అప్పుడు ముగించండి.
అలాగేనమ్మా. నాన్నగారు ఒక సందర్భంలో ఒక అద్భుతమైనది చెప్పారమ్మా. ఎవరు, భీమవరం పార్వతి గారు చెప్పారు ఈ మాట. ఒకసారి నాన్నగారు దీపం అనమాట, దీపానికి నాన్నగారు ఒంట్లో బాగాలేదు అసలు. లాస్ట్ లో వైజాగ్ లో 20 రోజులు ఉండి వైద్యం చేయించుకుని దీపం వస్తుంది అని చెప్పి మూడు రోజుల ముందర వచ్చేసారు జనూరు. వచ్చేసి వీళ్ళందరూ ఆ రోజు వచ్చారు నాన్నగారి నుంచి చూడడానికి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి ఆవిడ పిలిచాడు అన్నారట భీమవరం పార్వతి గారిని. నాన్నగారు అన్నారట, అమ్మా మీకు నాన్నగారు ఒంట్లో బాగుంది, నాన్నగారికి ఇవాళ ఆరోగ్యం బాగుంది, నాన్నగారికి ఇవాళ ఆరోగ్యం బాగోలేదు అని మీకు ఎవరు చెప్పారమ్మా అన్నారట. అంటే నాకు ఎవరు చెప్పారు ఏ భక్తులు చెప్పారని ఈవిడ ఆలోచిస్తున్నారట. అప్పుడు వెంటనే నాన్నగారు అన్నారట, నీ మనసు చెప్పిందమ్మా, నాన్నగారికి ఇవాళ ఆరోగ్యం బాగుంది, నాన్నగారికి ఇవాళ ఆరోగ్యం బాగోలేదు అని నీ మనసు చెబుతోంది. అనారోగ్యం ఆరోగ్యం ఇవన్నీ మనసులో ఉన్నాయి, కనుక నేను చెబుతున్నాను వినమ్మా. నేను దేహానికి సంబంధించిన వాడిని కాను, నేను మనసుకు సంబంధించిన వాడని కాను, నేను ఉండడానికి సంబంధించిన వాడను.
ఎక్సలెంట్.
కనుక నేను ఉండడానికి సంబంధించిన వాడను. కనుక మీ మనసు నాన్నగారికి ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం బాగోలేదు, నేను మనసుకు సంబంధించిన వాడిని కాను. మీరు కూడా మనసుకు సంబంధించిన వారు కారు, దేహానికి సంబంధించిన వారు కారు, మీరు కూడా ఉండడానికి సంబంధించిన వారే. కనుక మీ మనసు చెప్పింది మీరు నమ్ముతారా, నేను చెప్పింది మీరు నమ్ముతారా? కనుక నాన్నగారు ఉండడానికి సంబంధించిన వారు అని కానీ నేను చెప్పింది నమ్మితే ఇక నాన్నగారు లేరు అనే తలంపు కూడా నీకు ఎన్నడూ కలగకూడదు. కనుక నా ప్రజెన్స్ నా వాక్యంలో ఉంది అని చెప్పారట నాన్నగారు ఆ సందర్భంలో. నా ప్రజెన్స్ నా వాక్యంలో ఉంది, నా వాక్యం ఉంది అంటే నేను అక్కడ ఉన్నాను.
అద్భుతం.
కనుక నేను లేను అనే తలంపు కూడా నీకు ఇంకెన్నడూ రాకూడదు అని నేను మీరు కూడా ఉండడానికి సంబంధించిన వారు అని నేను చెబుతున్నాను కదా. ఆ చైతన్య స్వరూపులుగా ఉండడానికి సంబంధించిన వారుగా మీరు ఉంటున్నారు అనుకోండి, ఆ చైతన్య భావనలో, గురు భావనలో, దైవ భావనలో, నిరంతర భావనలో మీరు జీవితం నడుస్తుంది అనుకోండి, శరీరం నడుస్తుంది, దేహేంద్రియ మనోబుద్ధులు నడుస్తున్నాయనుకోండి, వారి స్మరణలో, ఆ గురు స్మరణలో నడుస్తున్నాయనుకోండి. గంగానది ప్రవాహం అలా ప్రవహిస్తూ ఉంటే ఒక దీపాన్ని గంగానది ప్రవాహంలో విడిచిపెట్టామనుకోండి, మనం విడిచిపెడితే ఆ దీపం ఆ గంగానది ప్రవాహాన్ని ఏమైనా ప్రభావితం చెయ్యగలదా? దీపం ఏమి ప్రభావితం చెయ్యలేదు. ఏమవుతుంది ఆ దీపం? కొంచెంసేపు అలా 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 ప్రవాహంలో తిరిగి ఆరిపోతుంది. అలాగా నేను మీరు కూడా ఉండడానికి సంబంధించిన వారు అని నేను చెబుతున్న వాక్యాన్ని మీరు స్మరణ చేస్తూ అనుభవిస్తూ ఆ గురు భావనలో మీరు జీవిస్తూ ఉన్నప్పుడు దీపంలాగా ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చిందనుకోండి, ఆ ప్రారంభంలో అది మీ చైతన్యంగా మీరు ఉంటున్న ఆ ప్రవాహాన్ని ఆ సంఘటన ఏమీ ప్రభావితం చెయ్యలేదు. కాసేపాటి ఆ దీపం తిరిగి ఆరిపోయినట్టుగా ఆ పరిస్థితి, ప్రతికూల పరిస్థితి అలా తిరిగి తిరిగి ఆ ప్రారంభంలో తిరిగి అదే ఆరిపోతుంది, అదే చల్లారిపోతుంది, అశాంతి చల్లారిపోయి శాంతి మీకు స్థిరపడుతుంది. కనుక మీరందరూ కూడా ఉండడానికి సంబంధించిన వారే. నా వాక్యంలో నా ప్రజెన్స్ ఉంది అది గుర్తుపెట్టుకుంది. మన నాన్నగారి వాక్యంతో మనం కలిసి ఉన్నామంటే నాన్నగారితో మనం కలిసి ఉన్నామని వాక్య ధ్యానము. కానీ దైవ చింతనతో విషయ చింతన పక్కన పెట్టండి అని చెప్పారు నాన్నగారు. భగవాన్ గురించి కబుర్లు చెప్పుకోండమ్మా, నాన్నగారి గురించి కబుర్లు చెప్పుకోండమ్మా, కబుర్లు చెప్పుకుంటే అది కూడా సాధనేనమ్మా. అందుకని ఇంతకీ సాధనలని సాధకుడు లేడు అని తెలుసుకోవడానికి, భగవాన్ చెప్తారు కదా సాధనలని సాధకుడు లేడు అని తెలుసుకోవడానికి. అందుకని మన కడిగిపోతున్నానమ్మా, నీట హిమముగా ప్రేమాకారు నీలో నన్ ప్రేమగా కరగ బ్రో మరుణాచల అనేది చాలా బాగుంటుందమ్మా. అందుకని ఆయన ప్రేమలో, ఆ నాన్నగారి ప్రేమలో, ఆ సబ్జెక్టు ఎంజాయ్మెంట్ లో మన అహంకారం లేదు అసలు, ఉన్నదాని వల్లే కనిపిస్తుందిగా, ఘనీభవించింది ఐస్ ముక్కలాగా. ఆ దాంతో ఆయన ప్రేమలో కరిగిపోతుందమ్మా, అది మనకి తెలియకుండానే కరిగిపోయి తద్రూపం దాలుస్తోంది, తద్రూపం దాలుస్తోందమ్మా. హడావుడిగా గందరగోళంగా ఏమీ కరగదు ఐస్ ముక్క, సైలెంట్ గా కరిగిపోయి నీటి రూపం దాలుస్తుంది. అలాగే నాన్నగారి ప్రేమలో, ఆ సబ్జెక్టు ప్రవాహంలో, ఆ సబ్జెక్టు ఎంజాయ్మెంట్ లో మనం ఉన్నాము అంటే ఈ గనిభవించిన అహంకారం సహజంగా చాలా సైలెంట్ గా కరిగిపోయి తద్రూపం దాలుస్తుంది, ఆ గురువు రూపం దాలుస్తుంది. అది గురువే ఉన్నాడు మనము లేము అనే అనుభవం మనకి స్థిరపడిపోతుందమ్మా. గురువే ఉన్నాడు మనం లేము అని నాన్నగారు. అందుకే ఒకసారి ఒక ఇంజనీర్ గారు వచ్చారు. ఇంజనీర్ గారు వచ్చి, నాన్నగారు మీరు రోజు నేను ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు సమాధానాలు చెప్తున్నారు, అనుగ్రహం తీసుకెళ్తున్నాను మీ సమాధానాల రూపంలో. ఇంకా ఇవాళ నేను మిమ్మల్ని ఏమి అడగను నాన్నగారు, మీరు ఏమిస్తే అదే తీసుకెళ్తానండి అన్నారు ఒక ఇంజనీర్ గారు. అంటే అప్పుడు నాన్నగారు అన్నారు, అయితే మేము ఇచ్చేది అన్సీన్ అండ్ అన్హర్డ్.
సూపర్, ఎక్సలెంట్, ఎక్సలెంట్.
అందుకని మేము ఇచ్చేది అన్సీన్ అండ్ అన్హర్డ్ అన్నారు ఆయన. అంటే నీకు అనుభవంలో మాత్రమే తెలుస్తుంది. అలాగా దక్షిణామూర్తి లాగా మౌనంగా అనుగ్రహించే దక్షిణామూర్తి మన నాన్నగారు.
అవునండి,
అందుకని మనందరి ఆయన ఒక ఆయన అడిగారట, ఒక రామకృష్ణ పరమహంస స్వామీజీ వస్తే, కాషాయం కట్టిన స్వామీజీ వస్తే నాన్నగారు అన్నారు, నాన్నగారు ఏంటిది నాన్నగారు అన్నారట, రామకృష్ణ పరమహంస అనుగ్రహం మీ మీద ఉంది అనడానికి ఒక గుర్తు చెప్పండి అన్నారట నాన్నగారు. అంటే స్వామిజీ అన్నారట, నాన్నగారు మామూలుగా మనసులో కలిగే వికారాలు ఏవి నేడు కలగడం లేదు, ఇంతకన్నా ఆయన అనుగ్రహం నా మీద ఉంది అనడానికి నేను మీకు ఏమి చెప్పగలనండి నాన్నగారు. మనసులో కలిగే వికారాలు నేడు కలగడం లేదు, ఇదే నా గురు అనుగ్రహం నా మీద ఉంది అనడానికి గుర్తు అన్నారట. మనకు కూడా చూడండి అమ్మా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కోపాలు, ఆ భయాలు, ఆ కోరికలు ఎక్కడ రాలిపోయా మనకి తెలియదమ్మా. భగవాన్ తను వేదిగా ఉన్నావో అని తలిస్తే నీవు కానిది కురుపు మీద పక్కులాగా రాలిపోతుంది అంటారు భగవాన్. అలాగా నాన్నగారు ఆ సబ్జెక్టులో, ఆయన ప్రేమలో మనం కరగబెట్టి మన ఆ దేహభావనని అలా కురుపు మీద పక్కులాగా రాలిపోయేలాగా చేశారమ్మా.
అవునండి,
చేసి మనకి ఇంకా ఏమి ఏమి అనిపించడం లేదు. అందుకని చెప్తారు కదా ఎంత బాగా అర్థమవుతుందంటే, ఇది చాలా ఉన్నది నిల్వ సద్విజ్యులు భగవాన్ చెప్పారమ్మా, సాధ్యము సాధ్యమే అద్వైతము, సాధన ద్వైతము అనే అనే వాదుల వాదమును వాస్తవము కాదు. ఎందుకంటే సాధ్యంలో నేను సాధన చేసుకుంటున్నప్పుడు నేను ద్వైతంలో ఉన్నాను, నేను సద్వస్తువును పొందినప్పుడు నేను అద్వైతిని అనే వాదులు వాదం కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఆధారముతో పది మంది ఇది నది ఈదుకుంటూ వచ్చారు అమాయకులు, ఇతర ఒడ్డుకు వచ్చిన తర్వాత లెక్క పెట్టుకున్నారట, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పదోవాడు చచ్చిపోయాడు అని 7 మొదలు పెట్టారట, 10 మంది అదే వరస. అప్పుడు ఒక గురువు వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు అంటే 10 మంది వచ్చేవాడు ఒకటి చచ్చిపోయాడు అండి, అదే కొట్టుకుపోయాడు అంటే అదేంటి 10 మంది కనిపిస్తున్నారు కదా అంటే కాదండి గురువు గారు చూడండి మీరే అని చెప్పి లెక్క పెట్టాడట ఆయన ఎదురుకుండా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూసారా పదోవాడు చచ్చిపోయాడు అంటే, ఓరి అమాయకుడా నువ్వు వెతుకుతున్న పదవ వాడివి నీవై ఉన్నావు, నీకు తెలియనప్పుడు కూడా నువ్వు వెతుకుతున్న పదవ వాడివి నీవై ఉన్నావు, తెలిస్తే ఆనందము తెలియకపోతే దుఃఖము అని ఇది చెప్పి భగవాను కనుక నువ్వు సాధనలో నిన్ను నువ్వు వెతుక్కుంటున్నప్పుడు కూడా నీవు అదే ఉన్నావు, సాధనలో కూడా ఉన్నది అద్వైతమే, ద్వైతం ఉంది అని నువ్వు అనుకోవడంలో ద్వైతం ఉంది కానీ నిజంగా ద్వైతం లేదు, కనుక ఎప్పుడూ కూడా నువ్వు వెతుకుతున్న సద్వస్సు నీవై ఉన్నావు, స్ఫురణ కోల్పోయావు, తిరిగి తెచ్చుకుంటే సరిపోతుంది, అది ఎప్పుడూ నీవై ఉన్నావు. ఎలా ఉండాలట అనుభవం మనకి, ఆ పిడత కథ చెప్పేవారు కదా, ఆ పిడత కథ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా ఇంకేం అక్కర్లేదు అన్ని మర్చిపోను అన్నారు నాన్నగారు. ఆ పిడత మట్టి మట్టిలోంచి పిడతను తయారు చేసి దానికి కాల్చి రంగులేసి అబ్బాయి ఎంత అందంగా ఉందో పిడత, ఎంత అందంగా ఉందో పిడత అని అందరూ ఆనందిస్తున్నారట. ఆ పిడత ఏడుస్తోందిట, నన్ను నా మట్టిలోంచి నన్ను వేరు చేశారు, నన్ను పిడతలాగా తయారు చేసి నన్ను కాల్చి ఆ రంగులేసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎంత దుఃఖంగా ఉన్నానో వీళ్ళు ఎవరికీ అర్థం కావడం లేదు, నేను ఎప్పుడు పగిలిపోతాను, నేను ఎప్పుడు నా మట్టిలో కలిసిపోతాను అని బాధపడుతోంది ఆ పిడత మనకలాగే. నాన్నగారు అంటున్నారు అమ్మా ఎందుకమ్మా పిడత, పిడతలోకి మట్టిని తీసేస్తే పిడత అస్తిత్వం ఉందా అమ్మా, మట్టిలోనే ఉండి మట్టిలో కలిసిపోతాను అని ఎందుకని ఏడుస్తోందమ్మా అది, ఎందుకంటే ఆ మట్టికి నామరూపాలు వచ్చాయమ్మా, ఆ నామరూపాలతో దానికి తాదాప్యం వచ్చిందమ్మా, కనుక పిడతగా ఉన్నప్పుడు కూడా నేను మట్టిని అని మరిచిపోయిందమ్మా. మనకలాగే నువ్వు ఎప్పుడూ చైతన్య స్వరూపుడివే, నువ్వు చైతన్యం నీలోంచి చైతన్యాన్ని వేరు చేస్తే నీకు అస్తిత్వం ఉందా, అస్తిత్వం లేదమ్మా మనకి, కనుక చైతన్యంలోనే ఉండి చైతన్యంలో కలుసుకోవాలి అని మనము సాధన పేరుతో మనం దుఃఖపడుతున్నాము, కనుక నువ్వు నామరూపాలతో ఉన్నప్పుడు కూడా మనం చైతన్య స్వరూపులమే, నీకు తెలియక నువ్వు మరి స్ఫురణ కోల్పోయో తిరిగి తెచ్చుకుంటే సరిపోతుంది అంటున్నారు అమ్మా అని అంటున్నారు నాన్నగారు. మన వాక్యాన్ని అలా జీవించుకుంటూ వెళ్ళాము అంటే సహజ సమాధిగా తెలిపోతామమ్మా మనం, సహజ సమాధి. సహజ సమాధి అంటే ఏంటమ్మా, నీ దేహం ద్వారా పని జరుగుతూ ఉంటుంది, నీ దేహం ఇప్పుడు శాంతి గారు అన్నట్టు నీ మనసు వాడే, నీ దేహం వాడే, నీ బుద్ధి వాడే, అన్ని వాడే వాడే ఉంటాడు, మనం ఉన్నాం ఇంక అసలు దేహేంద్రియ మనోబుద్ధులు వాడు పనిముట్టు అయిపోతాయి. ఎందుకని ఆ వాక్యాన్ని జీవిస్తూ ఉంటే వాడి స్మరణలో, వాడి ఎంజాయ్మెంట్ లో, ఆ గురు స్మరణలో, ఆ గురు భావనలో, దైవ భావనలో, సద్భావనలో, భావన బల భక్తి ఉత్తమ అన్నారు భగవాన్. ఉత్తమమైన భక్తి గురు భావన, గురు భావన ఉందంటే చాలు మా ఇంకా మిగిలిన పనులన్నీ అదే చేసేసుకుని వెళ్ళిపోతుంది. ఆ నాన్నగారు చెప్పారు మీరు అన్నట్టు విశ్వాసం చెదరకుండా చూసుకోమని నాన్నగారు ఒకసారి ఒక అద్భుతమైన చెప్పారమ్మా. అలాగే మనం చైతన్యంలో ఉండి చైతన్యంలో కలిసిపోతాం, స్ఫురణ చేసి తెచ్చుకో, నీ చైతన్యంలో ఉండగా దేహేంద్రియ మనోబుద్ధులు కూడా వాడి ఆజ్ఞ వలననే కదులుతున్నాయి, ఉన్నదే భగవంతుడు అని మనం అక్కడ అక్కడ నిలిచిపోతున్నాం. మా నాన్నగారు మెల్లగా స్థిరపరిచేస్తున్నారు, మెల్లగా స్థిరపరిచేస్తున్నారు, సందేహం ఏం లేదు. నాన్నగారు అది కూడా చెప్పారమ్మా, అమ్మా మీకు జీవన్ముక్తి వస్తే వచ్చేసినట్టు, లేకపోతే మీ శరీరం పడిపోయే ముందర 5 నిమిషాల ముందర నాకు తెలిసిపోతుంది, 5 నిమిషాల ముందర మీ నేను మీ నాది నేను తీసేస్తానమ్మా అని వాగ్దానం చేసి చెప్పారు నాన్నగారు. ఇంకా మనకేం అయిపోయింది మన పని, ఇంకేం కావాలి, ఇంకేం కావాలి, మన పని అయిపోయిందమ్మా, కనుక తీసేస్తాను మీ నేను నీ నాది నేను తీసేస్తాను, కనీసం విదేహముక్తి కనీసట కనీసం విదేహముక్తిని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేసి చెప్పారు మా నాన్నగారు మనకి, వాగ్దానం చేసి చెప్పారు. కనుక అసలు మనం బెంగపడాల్సిన పాయింట్ లేదు ఎక్కడాను, బెంగపడాల్సిన పాయింట్ లేదు, ఇది ఎక్కడి ఎక్కడ చెప్పి ముగిస్తానమ్మా. కట్ అయింది కనుక మనం అదేమ్మా నాన్నగారు ఎంత అద్భుతంగా చెప్పారంటే ఒక్క ఒక్క పాయింట్ చెప్పేసి ఆ వేదాలలో చెప్పారట, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకోమన్నారట. అల్టిమేట్ భగవాన్ సబ్జెక్ట్, సబ్జెక్టివ్ టీచింగ్ భగవాన్దే. బుద్ధుడు యేసుక్రీస్తు కూడా దుఃఖాన్ని ఒప్పుకున్నారమ్మా, అసలు భగవాన్ దుఃఖాన్ని ఒప్పుకోలేదమ్మా అన్నారు. దుఃఖం తలంపు మాత్రం తలంపు అసత్యం, అసలు దుఃఖాన్ని ఒప్పుకోలేదమ్మా భగవాను, దుఃఖం తలంపు మాత్రం. నిజంగా జ్ఞాపకం వస్తేనే దుఃఖం, ఆ తలంపు అసత్యం. అసత్యానికి కలకి ఎందుకు దుఃఖపడుతున్నావు నువ్వు? అసలు దుఃఖం లేనే లేదు. అందుకని దేహాన్ని పక్కన పెట్టేసి నువ్వు అది, నువ్వు అదిగా ఉండు. నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా ఉన్నావు అంటే కానివి కురుపు మీద పక్కలాగా రాలిపోతుంది అని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకోమన్నారమ్మా వేదాలలో. భగవాన్ ఇంకా చాలా ఎదరికెళ్ళి చెబుతున్నాడమ్మా అన్నారు నాన్నగారు. భగవాను ఇంకా చాలా ఎదరికెళ్ళి చెబుతున్నాడమ్మా, అనుకోవాలా నేను బ్రహ్మాని నేను బ్రహ్మాని అని అనుకోవాలా? అంటే నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని అని అనుకోవాలా? అనుకోక్కర్లేదు కదా. ఎందుకని? నేను మనిషిని అన్నది నాకు అనుభవము, సహజమైన అనుభవము. కనుక నేను మనిషిని నేను మనిషిని అని అనుకోనక్కరలేదు. ఏ ఎదుటి వాడు కూడా వాడు మనిషి అని అనుకోవాలా? నువ్వు ఎప్పుడైతే మనిషిగా అనుభవంలో ఉన్నావో వాడు కూడా మనిషి అని అనుభవం నీకు అప్పుడే ఉంది అక్కడ. కనుక అనుకోవడాలతో చెప్పుకోవడాలతో పనే ఉంది. అనుకోవడం ఎందుకమ్మా నువ్వు అదిగా ఉన్నప్పుడు? అది అనుభవం. అనుభవంలో అలా అంత సహజంగా నీకు సహజ సమాధి నేను బ్రహ్మమును అనే అనుభవం కలగాలట. అంత సహజ అంటే ఏంటని చెప్పారంటే నాన్నగారు, కూర్చున్నా పడుకున్నా నుంచున్నా పనిచేస్తున్నా నేను మనిషిని అనే అనుభవంలోంచి నువ్వు ఎలా జారిపోకుండా ఉన్నావో అలాగే నేను బ్రహ్మమును అనే అనుభవంలో నువ్వు స్థిరపడాలి. కూర్చున్నా పడుకున్నా నుంచున్నా జ్ఞాపకాలతోటి అనుకోవడాలతోటి పని ఉండదు దానికి. జ్ఞాపకాలు అనుకోవడాలు మనస్సు, ఇది అనుభవము. అంత సహజమైన అనుభవం కలగ. కనుక సహజమైన అనుభవం మనకి కలగాలి. దానికి సహజమైన అనుభవం నువ్వు ఆత్మగా ఉన్నావుంటే నీకు ఆత్మానుభవంలోకి వస్తుంది. కనుక నువ్వు నేను మనిషిని నేను మనిషిని వాడు మెదడు లేనివాడు, కొంచెం మనసు స్థిమిత లేనివాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వాడికి మనిషిని అని వాడికి తెలియకపోవచ్చు దాకా. అయితే అంత మాత్రం చేత వాడు మనిషి కాకుండా పోతాడా అన్నారు. అలాగా నువ్వు బ్రహ్మము అని నీకు తెలియకుండా పోవచ్చు కాకా, నీకు తెలియకపోవచ్చు కాకా, కానీ నువ్వు బ్రహ్మము కాకుండా పోతావా?
ఎక్సలెంట్.
అనుకోవడాలు ఎందుకు అదిగా ఉండడమే? కానీ మరి వేదాలు ఎందుకు చెప్పాయి? వేదాలు వేద మాత అన్నారమ్మా, అది తల్లిలాగా మనం రక్షిస్తుంది వేదం. వేదాల్లో ఎందుకు చెప్పారు అంటే నీకు ఆ అనుభవం కలిగే వరకు నేను బ్రహ్మాన్ని అని అనుకోమన్నారమ్మా. అందుకని అనుకోమన్నారు వేదాలలో. నేను బ్రహ్మాన్ని అని సహజమైన అనుభవం నీకు సహజమైన అనుభవం కలగాలంటే ఒక్కటే ఉపాయం అమ్మా, గురువుతో మెంటల్ కాంటాక్ట్ పెట్టుకోవాలి, గురువు స్మరణలో జీవించాలి, గురువు మీద విశ్వాసం చెదరకుండా చూసుకోవాలి. నాన్నగారు మాట, విశ్వాసం కనుక కాపాడుకుంటూ ఉన్నావు అంటే నీ దేహంలో రోగాలు ఉన్నా, నీ మనసులో బెంగలు ఉన్నా, నీ బుద్ధిలో దోషాలు ఉన్నా, ఒక దాని తర్వాత ఒక దాంట్లోంచి నిన్ను విడిపించి నిన్ను హృదయంలో స్థిరపరుస్తాను అని మామూలుగా చెప్పడం లేదమ్మా కృష్ణ పరమాత్మ, వాగ్దానం చేసి చెబుతున్నాడమ్మా. వాగ్దానం చేసి చెప్తున్నాడు. కనుక వాక్యాన్ని కనుక మనం జీవిస్తే సహజ సమాధానమ్మా. నాన్నగారు చెప్పకుండా విడిచిపెట్టిన విషయం లేదు.
అవునండి.
కనుక మన వాక్యంతో ఎంతగా కలిసి ఉన్నాము అంటే అంత సహజ సమాధిలోకి మన దేహేంద్రియ మనోబుద్ధులు ఆయన పనిముట్లు చేసేసుకుంటాడు ఆయన. అది అసలు పనిముట్లే మనకి, కర్తృత్వం వల్ల ఇంకా నేనేది చేస్తున్నాననే భావన మనకు అప్పుడప్పుడు వస్తుందమ్మా. కనుక అది కూడా ఫలసనైపోయి దేహేంద్రియ మనోబుద్ధులు ఆయన పనిముట్టయి ఆయనలోనే ఆయనే ఉన్నాడు, మనము లేము. ముందర ఆయనలో జీవిస్తున్నాము, గర్భంలో బిడ్డలాగా గురు స్మరణలో జీవిస్తున్నాము. గర్భంలో బిడ్డ యోగక్షేమాలు దాన్ని సరఫరా చేయబడతాయి. అలాగా గురువు ప్రేమలో గురువు చైతన్యంలో మనం గర్భంలో బిడ్డలాగా ఉన్నాము అనే భావన మొదట వస్తుంది గురు స్మరణలో. గురు స్మరణలో నేను ఉన్నాను నా, అప్పుడు యోగక్షేమాలు సరఫరా చేయబడతాయి నీకు. తర్వాత ఆ నేను కూడా పలసనైపోయి ఉన్నదే గురువు, అక్కడ దేహేంద్రియ మనోబుద్ధులు ఆ గురువు పని ముట్టయి ఆయన పని జరుగుతూ ఉంటుందమ్మా. ఇప్పుడు జరుగుతున్నది ఆయన పని నమ్మ, ఆయన పని ఏమీ ఆగలేదు. ఆయన శరీరంతో సంబంధం లేకుండా అన్ని శరీరాలు ఆయనే,
అవును
అన్ని నోర్లు ఆయనే.
అవును,
ఏ నోరుతోటైనా ఆయన వేదాలు పలికించగలడు.
అవునండి, అవును.
సత్సంగంలో గురువు ఉంటాడు. చాలా అందంగా నేడు చాలా ఆ నాన్నగారిని తెలుసుకోవడానికి మనకి అవకాశం కలిగించారమ్మా నాన్నగారే.
అవునండి, అవును.
నాన్నగారి స్మరణలో నాన్నగారే ఉన్నారు మనం లేని స్థాయిలో
స్థిరపడిపోదాం. అలాగేమ్మా.
నేను సునీల్ అండి. అంటే రాజశ్రీ గారు, రాజశ్రీ గారు, శాంతి గారు, చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా గురువు గారు, నేను గురువు గారు ఆయన గురు పౌర్ణమికి జరిగితే మీటింగ్ ఎలా జరుగుతుందో అంత ఇదిగా ఉష గారు మీ ఇద్దరిది కూడా భక్తులందరూ యాక్చువల్ గా అంటే ఈ ప్లాట్ఫామ్ లో ఇప్పటి వరకు మాక్సిమం ఒక 60-70 మంది ఇలా కనెక్ట్ అయ్యేవాళ్ళు అండి 2 నెలల నుంచి. అయితే 99 కాదండి 180 మంది అండి. 180 మందిలో నేను ఇప్పుడు నాన్నగారు సన్నిధి దగ్గర ఉన్నానండి, నా ఫోన్ లో లౌడ్ స్పీకర్ లో పెట్టుకుని ఇక్కడ ఒక 4 అంటున్నాం. యాక్చువల్ గా ఇందాక నుంచి చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి, మళ్ళీ మాట్లాడతాంలేమో అని. అంటే నాకు మెయిన్ గా చెప్పాలనుకున్న మాట ఏంటంటే అండి, ఇదంతా సాధ్యం అవటానికి గ్రీష్మ గారు అడిగారు, కానీ ఉష గారే మీరు ఇందాక అన్నట్టు మీరు ఇందాక నా తల్లిని, నాకు ఇంకో తల్లిని చెల్లారమ్మా నాన్నగారు అనేటప్పటి నుంచి పాపం ఆవిడకి మాట రావట్లేదు కళ్ళ నీళ్ళతో ఋషిగారికి. సో ఆ వాయిస్ చాలా తెలుస్తుంది. కానీ అదే కాదంటే నేను మేము లాస్ట్ లో ఉన్నాము, లాస్ట్ లో ఉన్నప్పుడు చూసాము, అది కాకుండా మొన్న యాక్చువల్ గా ఆవిడ ఎక్స్పీరియన్సెస్ భక్తులకి ఉండేలాగా పెడదామని. హలో హలో
వినిపిస్తుందమ్మా.
హలో
హలో వినపడుతోందండి.
అదే ఇది నాకు నాది మ్యూట్ అయిందండి మైక్ మధ్యలో. యాక్చువల్లీ మనందరికీనేమో నాన్నగారు ఒక గురువు, ఫ్యామిలీ మిగిలిన పనులంతా అయిపోయాక స్పిరిచువాలిటీ ఒక ఇదైతే ఉష గారికి ఆ కాలేజ్ డేస్ అప్పటి నుంచి కొన్ని ఇది రాస్తా వచ్చాము. ఆవిడకి ముందు గురువు గారే తర్వాత ఇంకేదైనానండి ఒకవేళ ఉంటే మిగిలింది. అయితే అది అంత బ్యూటిఫుల్ గా ఇదైంది అంటే నాకు అది టైప్ చేసేటప్పుడు గూస్ బంప్స్ వస్తా ఉంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఒక చాలా సార్లు అరుణాచలంలో నా కూతురు అన్నారండి, కాశీలోనేమో తల్లి అన్నారు. కానీ యాక్చువల్ గా మనందరం ఏంటంటే ఆయన దగ్గర నుంచి ఏదో పొందుదాము లేకపోతే మెటీరియలిస్టిక్ అని అడుగుదాం అదే అనుకున్నాం, కానీ ఒక తండ్రిలా కూడా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారండి ఉష గారు. ఎవరైనా సరే కొంచెం ఆయన కొంచెం టైం ఇది అవుతున్నా సరే, కోప్పడైనా సరే మళ్ళీ ఆవిడ కోపం వస్తే నాన్నగారు మళ్ళీ ఇదయ్యేవారండి. అంటే ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే ఉష గారు లైక్ మేము అందరం చాలా గ్రేట్ఫుల్ అండి. ఇది ఈ ప్లాట్ఫామ్ వచ్చింది జరిగింది అంటే యాంకర్ వేరే వేరే ఎవరో కాదండి, గ్రీష్మ గారు అడిగారు ఇన్స్ట్రుమెంట్ లాగా, గ్రీష్మ గారు అడిగారు కాబట్టి మీరు ఒప్పుకున్నారు. అండ్ ఇది ఎంత మందికి బ్లెస్ అయిందో, ఎంత ఇంటెన్స్ గా అవుతుందో అనేది, అసలు మార్నింగ్ అయితే జిన్నూరు వెళ్తానికి లేదు కదా అనుకున్నామండి ఫర్ నో రీజన్. 7:00 మెలుగు వచ్చాక సూర్యనారాయణ రాజు గారికి చేస్తే మీరు ఎక్కడో చోట ఆగిపోతే అక్కడికి బండి పంపుతాను అన్నారండి. కరెక్ట్ గా 10:00 నేను ఆ ల్యాప్టాప్ తెచ్చుకుంటాం వలన వీడియో ఇప్పుడు అలా అందరి చేతులు యూజ్ చేసుకున్నా అండి. నా వరకు పర్సనల్ గా అయితే నాన్నగారు మీరు ఆ వేరైతే ఇది లేదు, అందరం కూడా అసలు ఈ గ్రూప్ లో ముందు నుంచి ఉన్నవాళ్ళు కానీ అందరం కూడా వీఆర్ సో వెరీ గ్రేట్ఫుల్ ఉష గారు. అంటే మీరు అందరి గురించి చెప్పారు, మేము కనీసం అంటే ఒక 5 వరకు ముందు వరకు కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మీ గురించి ఏమి మాట్లాడకుండా ఇది ముగించడం కరెక్ట్ కాదనిపించి ధైర్యం చేశానండి, థ్యాంక్స్ అండి.
యాక్చువల్లీ ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. యా సో దీది ఒప్పుకోవడం యా ఓకే అయితే, యాక్చువల్లీ షీ డజంట్ నీడ్ ఎనీథింగ్. అన్ని అంతకాలము నాన్నగారితో స్పెండ్ చేసి షీఈ్ హ్యాపీ బై హర్ సెల్ఫ్. యాక్చువల్లీ ఇదంతా లైక్ అడిగినప్పుడు వెంటనే ఒప్పుకోవటము మనందరి కోసం అండి, మనందరి కోసం. నాన్నగారు భక్తులం అందరం సమైక్యంగా కలిసి ఉండాలి, వీ హ్యావ్ టు బీ లైక్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిమ్ అని అది తీసుకుని మనందరి కోసము దీది ముందుకొచ్చింది అండి. సో యా ఈ ప్లాట్ఫామ్ తో ఈ రోజున నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను దీది మీకు.
చాలా థ్యాంక్స్ అమ్మా,
నాకు మాటలు రావట్లేదు. సో కానీ నేను చెప్పాలనుకున్న ఒక చిన్న మాట ఏంటంటే, యా ఇట్స్ ఆల్ యూఆర్ డూయింగ్ బికాస్ ఆఫ్ అస్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ నాన్నగారు అంతే.
ఇన్ ది స్టేజ్ బికాస్ అంటే నాకు మాట రావట్లేదు,
నాన్నగారు దేహంలో ఉండగా ఎక్కడో పెట్టి చూసుకునేవారు అనమాట. అంటే అసలు ఇంకా ఎక్కడ దింపలేదు, ములగ చెట్టు ఎక్కించి దింపలేదు అంటారు చూడండి. అలాగే ఎక్కడున్నా కూడా దూరంగా కూర్చుంటే ఉష ఎక్కడుందని పిలిపించి, అంటే అన్డ్యూ ఇంపార్టెన్స్ అసలు ఇంపార్టెన్స్ వద్దనుకుంటే ఎక్కడో అందలం ఎక్కించినట్టు, నువ్వు ఏమి అక్కర్లేదు అనుకుంటే ఆత్మ సింహాసనం నీకు అధిపతిని చేస్తారు అన్నట్టు, ఏమి అక్కర్లేదు భగవంతుడు గురువు అంటే భగవంతుడే గురు రూపంలో వచ్చాడని విశ్వసించి, యు ఆర్ ఇనఫ్ ఫర్ మై లైఫ్ అని మన లైఫ్ను ఆయన పాదాల దగ్గర పెడితే ఎంత వైభవం జరుగుతుందో అది నా జీవితం ఉదాహరణ అండి. సో నేను ఇప్పుడు గర్వంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే నాన్నగారి హృదయంలో ఆ స్థానం సంపాదించడం ఈ జన్మకి నేను అంటే ఇంకా ధన్యం జన్మ ముక్తి పొందుతాం, అందరం ముక్తి పొందుతాం అది గ్యారంటీ. ఆయన మాటిచ్చి వెళ్ళారు. ఇప్పుడు రాజేశ్వర అంటే చెప్పినట్టు ఈ రోజు నాన్నగారు ఆయన విశ్వరూపం చూపించారు. నాన్నగారు శరీరం కాదు, అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఆయన దేహంలో ఉండగా ఆయన అణువణువు మనల్ని బ్లెస్ చేశారు, ఆయన ఆరా మనల్ని ఆవరించింది ఆంటీ అన్నట్టు ఆయన సమక్షంలో మనం ఆయన అయిపోయాము, మనంగా ఎప్పుడు లేము, అలా అందరం అయిపోయి అందరం ఆయన గానే మిగులుతాము. అండ్ మీరన్నట్టు అంటే జీవన్ముక్తి అందరికీ సాధ్యం కాకపోయినా కన్సెషన్ అంటే మార్కులు వేసి పాస్ చేసేస్తానన్నట్టుకే కాగితం నల్ల చెయ్యండి అది అర్థం కావక్కర్లేదు పాస్ పాస్ వేసి కృషి చేసేస్తామని అది చూపిస్తారండి. సో మీ అందరికి చాలా చాలా కూడా ధన్యవాదాలు. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.
యా థ్యాంక్ యూ దీది. యా సునీల్ గారు ఒక్క 2 మినిట్స్ వీడియో ఉంచండి ఒకసారి చూస్తారు అందరు. సునీల్ గారు ఒక్క 2 మినిట్స్ ఒక 5 మినిట్స్ ఆ వీడియో ఉంచండి అండ్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సో దట్ మీరు ఇలా యాక్టివ్ గా ఉంటుంది.
Yeah.